శ్రీకృష్ణ స్వరూపమైన సభకు నమస్కారము. మా ఇలవేల్పులైన శ్రీ మల్లిన సూర్యనారాయణ సుబ్బయమ్మ దంపతుల దివ్య ఆశీస్సులతో మా గురుదేవుల దీవెనలతో సభను ప్రారంభించుచున్నాము. ఈరోజు వ్యాఖ్యాత్రినిగా మీ ముందుకు వచ్చిన నా పేరు సింధూజ. శ్రీ వర్ధిపత్తి పద్మాకర్ గారిని పూలమాలతో సత్కరించవలసిందిగా ఏలూరు నుండి వచ్చిన గోపాలకృష్ణంరాజు గారిని కోరుచున్నాము. నిన్నటి రోజున గురువుగారు శాంతి పర్వంలో ఉన్న కథలు ఎంతో బాగా చెప్పారు. 2 గంటల సమయం ఎలా గడిచిపోయిందో మాకు తెలియలేదు. భీష్ముడి వంటి మహాత్ముడు దొరికితే ఎలాంటి మంచి విషయాలు తెలుసుకోవాలో ధర్మరాజు అడిగిన ప్రశ్నల ద్వారా మాకు అర్థమయ్యింది. ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు భీష్ముడు చెప్పిన నీతి కథల వెనుక ఉన్న సారాంశాన్ని మన నిజ జీవితంలో మలుచుకుంటే ప్రతి మనిషి ఒక ధర్మరాజు అవుతాడు. ఎవరైనా చిన్న సహాయం చేసినా కాని వారి పట్ల ఎంత కృతజ్ఞతాభావంతో ఉండాలో నాడీజంగుడు, గౌతముడు కథ ద్వారా తెలుసుకున్నాము. ఇంకా గురువుగారి ద్వారా మరెన్నో విషయాలు తెలుసుకుందాం, రండి. ఇప్పుడు గురువుగారిని వారి అనుగ్రహ భాషణం చేయవలసిందిగా శిరస్సు వంచి నమస్కరిస్తూ వేడుకుంటున్నాము.
సమస్త సన్మంగళాని సంతు. ధర్మరాజు వినయంతో ప్రశ్నించి, అది పరిప్రశ్న అంటారు, మళ్ళీ మామూలు ప్రశ్న కాదు, తెలుసుకోవాలనే కుతూహలంతో గురువులను ఎలా సేవించి వారి ద్వారా ధర్మ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చో ఆ విధంగా ప్రశ్నిస్తే దానికి పరిప్రశ్న అంటారు. ప్రశ్నలు కూడా 2 రకాలుగా ఉంటాయి. కొంతమంది తెలుసుండి నటించడం కోసం అవతల వాడిని పరీక్షించడానికి అడుగుతారు. కొంతమంది అలా కాకుండా కేవలం గురువుల దగ్గర వినయపూర్వకంగా తెలుసుకుని తరించాలని ప్రశ్నిస్తారు. ప్రశ్న వేసే తీరుని బట్టి ఉత్తమమైన రీతిలో ప్రశ్నిస్తే దానికి పరిప్రశ్న అని పేరు. అలా సేవిస్తూ సహజంగా మానవుడై పుట్టాక అనుక్షణం ఏదో ఒక పని చేయకుండా కుదరదు. పని చెయ్యడాన్ని కర్మ అంటారు. అందుకే తెలుసో తెలియక మనం కాస్త ఒత్తుతాం కాని పొరపాటున ఎవడి కర్మ వాడిది అంటారే, అంటే ఎవడు చేసిన పని వాడు అనుభవిస్తున్నాడని ఒత్తకూడదు. కాకపోతే కర్మ అనగా పని. ఈ కర్మలు సంస్కారంతో చేస్తాడు మానవుడు. ఈ సంస్కారంతో చేసే పనులు కొన్ని సందర్భాల్లో మంచినిస్తాయి, ఒక్కొక్కప్పుడు చెడ్డనిస్తాయి. ఇంతకీ సంస్కారం అంటే ఏమిటి అంటే అనేక కారణములతో సంస్కారం వస్తుంది. ఒకటి, పక్కన కూర్చున్న మనుషుల వల్ల వారి లక్షణాలు మనకి రావడం, అదొక రకమైన సంస్కారం. పూర్వజన్మలో చేసిన పుణ్యం పాపం ఈ జన్మలో కూడా రావడం మరొక సంస్కారం. ఏ ఇంట్లో పుట్టామో ఆ ఇంటి వాళ్ళ లక్షణాలు రావడం జన్మత వచ్చే సంస్కారం. కుక్క ఉంది, కుక్కకి కుక్కలాగే బతకమని మొరగమని ఎవరన్నా చెప్పారా? వాళ్ళమ్మ నాన్న మమ్మీ డాడీ ఇద్దరు కూడా కుక్క అస్సు కాబట్టి ఈ పుట్టిన కుక్క కూడా మొరగడం, ఎముకలు నాకుకోవడం వచ్చింది. ఇది జన్మత వచ్చే సంస్కారం. సంస్కారం అంటే ఇదన్నమాట. ఇటువంటి సంస్కారం మానవులకు కూడా పుట్టుకతో ఆయా వాతావరణాన్ని బట్టి వస్తుంది. రోజు చేపలు పట్టేవాడి దగ్గర ఉంటే చేపలు పట్టడం వస్తుంది, ఈత కొట్టేవాడి దగ్గర ఉంటే ఈత కొట్టడం వస్తుంది, పౌరోహిత్యం చేసేవాడి దగ్గర ఉంటే పౌరోహిత్యం వస్తుంది. ఇలా జన్మత ఆ వాతావరణ ప్రభావం పడుతుంది. దీనికి జన్మ సంస్కారం అని పేరు. దీనిని ఇంకో రకంగా ఎలా మార్చుకోవచ్చు అంటే పక్కనున్న వాళ్ళ సాంగత్యం వల్ల. చిన్నప్పుడు పిల్లలు తాము చదువుకునే బడిలో ఉండే వాతావరణంతో కొన్ని మార్పులు తెచ్చుకుంటారు. ఇలా పెద్దయ్యాక సాధువుల సాంగత్యం వల్ల వాళ్ళ సంస్కారం ఉత్తమ గతిలోకి వెడుతూ ఉంటుంది. అందుకే ఉన్నంతలో సంస్కారం సాధువులతో అంటించుకుంటే మంచిదన్నారు. సజ్జన సాంగత్యం అంటే అదన్నమాట. మొత్తం మీద మానవుడు పనిచేసేటప్పుడు ఏదో ఒక సంస్కారం వాడి మీద ఉంటుంది. దానం చేశాడు, వాడికి డాక్టర్ గారి ప్రభావం ఉందన్నమాట, ఈ సంస్కారం ఉంది. హత్య చేశాడు, వాడికి కూడా దొంగాడి సంస్కారం ఉంది. ఇలా ప్రతి వ్యక్తి ఒక వాసనతో పనిచేస్తాడు. ఈ వాసనతో చేసే పని వల్ల మంచి రావచ్చు, చెడ్డ రావచ్చు, వాడికి సుఖం రావచ్చు, దుఃఖం రావచ్చు. ఇంతకీ ఈ పనులు చేసినటువంటి నరుడు పనికి తాను కర్తవునా కాదా? ఓ పని చేశాడంటే ఆ పనికి వాడే బాధ్యుడా కాదా? అనగా అత్యద్భుతమైన ప్రశ్న వేశావు. ప్రతి వ్యక్తి తాను చేసే పని తన చేతిలో ఉంటే అప్పుడు ఈ లోకం అంతా ఇంత ఇలా ఎందుకు ఉంటుంది? నేను ఇలా నడుచుకుండి నా ఇష్టం వచ్చినట్టు సంపాదిస్తానని సంపాదించగలమా? సంపాదించలేము. ఇలాగే బతకగలమంటే బతకగలమా? బ్రతకలేము. చావాలంటే చావగలమా? అది చెయ్యలేము. కాబట్టి నువ్వు అడిగిన ప్రశ్న లోతైన ప్రశ్న. దీనికి నేను సమాధానం చెప్పను. పూర్వం ప్రహ్లాదుడికి ఇంద్రుడికి సంవాదం జరిగింది. మహేంద్ర ప్రహ్లాద సంవాదం నీకు చెబుతా విను. ఒకనాడు ఇంద్రుడు తన మూడు లోకాలు ఎలా ఉన్నాయో చూడడానికి యాత్రకి బయలుదేరాడు. అప్పుడప్పుడు మూడు లోకాలు ఆయన చేతిలోవే కనుక భూలోకం ఎలా ఉంది, పాతాళం ఎలా ఉంది, స్వర్గం ఎలా ఉంది పరిశీలిస్తూ ఉంటాడు. ఆయన పరిశీలనకి వెళ్ళగా పాతాళ లోకంలో ప్రహ్లాద కుమారుడు ఏమీ పెద్ద అలంకారాలు లేవు, కిరీటం పెట్టుకోలేదు, ఊరికే జుట్టల వేళ్లాడుతోంది, నగలు లేవు, సామాన్యమైన దుస్తులు ధరించి సర్వం విష్ణువర్పణ వస్తు అనుకుంటూ ధ్యానంలో ఉన్నాడు. దాంతో ఇంద్రుడికి అనుమానం వచ్చింది. ఎవడైనా డబ్బుంటే ఆనందంతో పొంగిపోయి గంతులేస్తారు, ఆ డబ్బు కోసం చెయ్యరాని పనులు చేస్తారు. నీ దగ్గర సంపద లేదు ఇప్పుడు ప్రస్తుతం, పోని పరివారం ఉన్నారా? వాళ్ళు లేరు, అలంకారాలు లేవు, ఏ భోగాలు లేవు, అయినా నిన్ను చూస్తే ఆశ్చర్యం, ఏదో తెలియని ఆనందంతో కనపడుతున్నావు. సంపదలేమికి మది సోకింపవు, శత్రువుల చేతికి నిలోనగుటు హింపవు, నీ కోరకునికి పెంపని పాటించెదిట్టి వేలవు కదవే. సంపదలు లేవని మనస్సులో శోకం పొందవు, ఏడవు. శత్రువులు ఆక్రమించారు మా సంపదంతా, అంటే దేవతలకి రాక్షసులకి పడదు గనక, దేవతలకి ఆనాడు సంపద ఉంది, రాక్షసులకి లేదు, అయ్యో దేవతల పాలైపోయిందే, శత్రువులు పాలయ్యిందే మా సంపద అని మనస్సులో ఆలోచన రానివ్వవు. ఊరికి అలా కూర్చుని ఏదో ధ్యానం చేసుకుంటున్నావు. ఇంత అమాయకుడు ఎక్కడైనా ఉంటాడా? పిచ్చాడు ఉంటాడా? ఒక మొక్కలు చెప్పాలంటే బేల అంటే ఇలా ఉన్నవాడు ఆయన దృష్టిలో పిచ్చాడనమాట. డబ్బు సంపాదన చేతగాక, పదవులు ఆశించక, ఏదో వండరాజవరంలో పురాణం అంటాడు, వీడెవడరా పిచ్చాడు అనుకోరు కొంతమంది, అలా అనుకుంటారు సహజంగా, వాళ్ళ అజ్ఞానం అది. అందుకని ఇంద్రుడంతటి వాడు అజ్ఞానంలో వాడు అలా అనగానే ప్రహ్లాదుడు చిరునవ్వు నవ్వి, నేను దుఃఖంతో ఉన్నానని నీకెవడు చెప్పాడు ఆయన? నన్ను బేల అన్నావు, కానీ అసలు రహస్యం చెబుతున్నా విను. ఈ సృష్టిలో ఉంది లేదు అనేది అందరికీ ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు నీ దగ్గర సంపద ఉంది అంటున్నావు, ఈ సంపద ఉన్న ఇంకోటేదో నీ దగ్గర లేదు, ఆ లేనిదేమిటి? నాకున్న ఆనందం. కాబట్టి ఏకకాలంలో నీ దగ్గర ఉంది లేదు, అంటే సంపద ఉంది నాకున్న ఆనందం లేదు. నా దగ్గర నీవనుకున్న లౌకిక సంపద లేదు, ఆనందం ఉంది, అంటే నా దగ్గర ఉంది లేదు, నీ దగ్గర ఉంది లేదు. అసలు ఈ రెండు ఈ సృష్టిలో ఎప్పుడు అలా ఉంటూనే ఉంటాయి, ఇది ఒక విచిత్ర సంఘర్షణే. కలిమిలేమి అన్నగ కల ఒక రెండవి, యత్న గౌరవము వియత్నతయును, కలుగ వచ్చుననుట కాదది సూబేలతనము వినుము తెలియ అనిమిషేంద్ర. దేవేంద్ర, కలిమి లేమి అంటే ఉండడం లేకపోవటం అనే ఒక రెండు ఈ సృష్టిలో ఎప్పుడు ఉంటాయి. ఈ రెండూ కూడా ప్రయత్నం వల్ల, ప్రయత్నం చెయ్యకపోవటం వల్ల వద్దన్నా వస్తాయి, రావద్దన్నా మానవు. ఇది తెలియకపోవటమే బేలతనం. నన్ను నువ్వు ఇందాక బేల అన్నావు కదా, అంటే పిచ్చాడా అమాయకుడానని, అసలు బేలతనం నీదేరా అన్నాడే. నీకు మూడు లోకాలని పరిపాలించే ఇంద్రుణ్ణని, అద్భుతమైన సంపద ఉందని ప్రస్తుతం గర్వంగా ఉంది, అది లేకపోవటం వల్ల నా దగ్గర ఆనందంగా ఉంది. నువ్వు నన్ను అడిగావు ఏమీ లేకపోయినా శోకించకుండా ఆనందంగా ఎందుకున్నానో తెలుసా? ఇవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. శాశ్వతమైన సంపద విష్ణు సేవ, చెడని పదార్థములు విష్ణు సేవా నిరతులు. ఇది భాగవతం చెబుతున్నది. నీ దగ్గరున్న వాహనాలు కొద్ది రోజులు పోయాక చెడిపోతాయి, నీ ఇళ్ళు శిథిలమైపోతాయి. ఈ సృష్టిలో ఎంతకాలం ఉంటే మహా అయితే 100 ఏళ్ళు ఉంటుంది, 200 ఏళ్ళు ఉంటుంది, తర్వాతైనా కొంప గోడు శిథిలం అవ్వాల్సింది. శిథిలం కానిదంటూ ఏది ఉండదు, కానీ శిథిలం కానిది ఒక్కటే, అది విష్ణు సేవ రతి. అదొక్కటే నన్ను నిలబెడుతున్నది. అజ్ఞాని అన్నిటికీ ఏను కర్త నన్నుట ఎర్రుగమి, నేనే అన్నిటికీ కర్తని, ఈ పని నేను చేశాననుకుంటాడు మూర్ఖుడు. అసలు వీడెవడు, వీడి బతుకెంత చెయ్యడానికి? ఎవడైనా నేను ఈ పని చేస్తున్నాను అనుకుంటే వాడి అంతటి తెలివి తక్కువడు లేడు. ఎందుకంటే తా కర్త ఏని ఏమి ఫలము ఎడలకుండా అఖిల కర్మములను ఆచరించుచునున్న వాడే కాన్న కర్త కాడుతాను. నిజంగా తానే అన్ని పనులు చెయ్యగలిగే శక్తి కలిగిన వాడైతే ఫలితం అన్ని వేళలో ఒక రకంగా రాదే. చక్కగా నాంత గొప్పగా పాడగలిగేవాడు లేడనుకున్నవాడు హఠాత్తుగా గొంతుకు పోయినప్పుడు ఏం చేయగలుగుతున్నాడు? వీడే కర్త అనుకుంటే ఆ గొంతుకు ఎందుకు రావడంలా? నేను మంచి పండితుడు అనుకున్నాడు అనుకున్నవాడు హఠాత్తుగా ప్రవచనం ఎందుకు చేయలేకపోతున్నాడు? ఒక్కొక్క రోజు వాడిది కాని రోజు. బాగా చక్కగా స్కిల్తో డ్రైవింగ్ చేసేవాడు కూడా ఒక్కోసారి యాక్సిడెంట్ ఎందుకు చేయగలుగుతున్నాడు? సంపాదనలో నాకు తిరుగులేదు అనుకున్నవాడు హఠాత్తుగా దివాళా పడితే కోట్లు నిమిషాల్లో ఎలా వెళ్ళిపోతున్నాయి? వీడే కర్త అయితే ఆ అపఫలితం రాకుండా ఎందుకు ఆపుకోలేడు? ఈ సృష్టి అంతా తన చేతిలో పెట్టుకుని నడపచ్చుగా, చేయలేడు. కాబట్టి దేనికి కర్త తాను కాదు. ఈ మానవుడు ఎప్పుడూ కూడా తాను పనిచేస్తే ఆ పని వల్ల వచ్చే మంచి చెడలకి తాను కర్త కాడు. ఊరికే చెయ్యాలి కాబట్టి చెయ్యడమే. కర్మాచరణము మానవ కర్తవ్యం, జీవ కర్తవ్యం, అవి చెయ్యవలసిందే. అది మంచో చెడ్డో విచక్షణతో కనిపెట్టవలసిన బాధ్యత వీడిదంతే. ఫలితం మాత్రం వీడి చేతిలో లేదు. కాబట్టి ఏ పనికి నరుడు కర్త కాదు, కేవలం ద్రష్ట అంటే చూసేవాడే. చెయ్యవలసిందే, ఆ చేసేది ఎలా జరుగుతుందో మాత్రం వీడి చేతిలో లేదు, ఏం ఫలితం వస్తుందో వీడి చేతిలో లేదు అని కర్మ ఫలితం గురించి చెప్పాడు. అలాంటప్పుడు నేను కర్తని కాదు కాబట్టి పని ఎందుకు చెయ్యాలి అంటావేమో, అలా చెయ్యకుండా ఉండే అధికారం లేదు. నన్ను ఎవడన్నా పొగిడినా తెగడినా సమానంగా ఉంటా. ఇప్పుడు నువ్వు నన్ను తెప్పావు, అది నాకేం ఆనందమే తప్ప దుఃఖం తెప్పించలా. ఇంకోడెవడో వచ్చి రేపొద్దున ప్రహ్లాదుడు లాంటి గుణవంతుడు లేడని పొగడొచ్చు, అది నాకు ఆనందం కాదు. నాకు మట్టి బిడ్డైన ఒకటే, బంగారమైన ఒకటే. అందుకే కిరీటం నెత్తి మీద పెట్టుకుని బంగారపు కిరీటం ఏదో గొప్ప అనుకుంటున్నావు. నిజం చెప్పవలసి వస్తే ఇంత బంగారం నువ్వేమైనా తినగలవా నెత్తి మీద బరువు తప్ప? చివరికి తినేది మళ్ళీ జీడిపప్పు కొడియే, ఇంకోటో తినవలసిందే. కాబట్టి ఈ మానవుడికి ఈ పిచ్చగాని ఇంత బంగారం సంపాదించానని ఇంటి నిండా బీరువాలో దాచుకోవడమే తప్ప దానివల్ల దుఃఖం తప్ప ఇంకోట్లేదు. ఇవి ఉంటే ఏ దొంగ పీరుగు మీద పడతాడో అని భయమే ఎప్పుడును. ఇవి చివరికి దుఃఖహేతువులను గ్రహించటం వల్లే సమలోష్టాశ్మకాంచనుడను. లోష్ట అంటే మట్టిబిడ్డ, సమ నేను సమానముగా లోష్ట మట్టిబిడ్డని చూస్తాను, కాంచన బంగారాన్ని చూస్తాను. అంటే నాకు బంగారం మట్టిబిడ్డ రెండూ సమానమే. రెండు నెత్తి మీద కిరీటం బదులు మట్టి కిరీటం పెట్టుకుంటే మాత్రం కమ్ములు గదేముంది, ఏదైనా కిరీటమే, ఊరికే మెరుస్తోంది అది, ఇది మెరవట్లేదు, అంతే తేడా. ఆహారంలో మాత్రమే మన కడుపులో కెడుతుంది కాబట్టి ఇది రుచిగా ఉంది ఇది రుచిగా లేదనిపిస్తుంది. కానీ ఈ నగలు వాటి దగ్గరకు వచ్చేసరికి గిల్టు నగ అయినా ఒకటే, రోల్డ్ గోల్డ్ అయినా ఒకటే, గోల్డ్ అయినా ఒకటే. ఇంకా రోల్డ్ గోల్డ్ 2 లక్షలు ఎక్కువ ఉన్నాయి. అందువల్ల నాకు దేని మీద దుఃఖం లేదు. ఇంద్ర, ఇంత పూర్వం శ్రీమన్నారాయణ కటాక్షం వల్ల దానవ చక్రవర్తినయ్యా మా నాన్న చచ్చాక. కానీ ఆ చక్రవర్తి పదవిని కూడా శ్రీమన్నారాయణుడు ఇచ్చాడు కాబట్టి స్వీకరించాను, కర్తవ్యాన్ని పరిపాలించాను. నా కొడుకు విరోచనుడికి ఇచ్చాను, ఆ విరోచనుడి దగ్గర నుంచి బలి దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు నేను నిశ్చింతగా జపం చేసుకుంటున్నాను, నాకున్న ఆనందం నాది అనగానే ఆశ్చర్యపోయి, ఓహో కర్మాచరణ చేసేవాడు నేను చేస్తున్నానని అహంకారం విడిచిపెట్టి పదవుల మీద సంపదల మీద వ్యామోహం లేకుండా సర్వం పరమాత్మునికి అర్పణ చేసిన వాడికి మాత్రమే సుఖముంది. ఏ వ్యక్తి ఏ కర్మకి కర్త కాడు, దానికి బాధ్యుడు కాడు, ఫలితం వాడు ఆశించినట్టు రావచ్చు రాకపోవచ్చు అని గ్రహించి వెళ్ళిపోయాడు. ఇది విన్నాక నీవు కూడా కర్మాచరణం అలాగే చెయ్యి. ఎప్పుడూ పొరపాటును కూడా నీకు నువ్వు నేను గొప్పవాణ్ణని ఈ పని చేశానని ఆపాదించుకోకు. ఎవరికైనా ప్రజలకి మంచినీరు ఇచ్చావనుకో, నేను జలయజ్ఞం చేశానని డప్పాలు కొట్టకు. నువ్వే చేసేవాడివైతే నీ ఆయుర్దాయాన్ని కొన్ని 1000 సంవత్సరాలు పెంచుకోగలవు, కానీ పెంచుకోలేవు. కాబట్టి ఎవరి చేతిలో ఏమీ లేదని గ్రహిస్తే జ్ఞానం వల్ల బ్రహ్మానందం కలుగుతుంది. అప్పుడు ధర్మరాజు చాలా సంతోషం. ఈ లక్ష్మీదేవి ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కటి దగ్గర ఉంటుంది. ఎవరిని ఎప్పుడు పట్టుకుంటుందో ఎప్పుడు విడిచిపెడుతుందో తెలియదు మాయదారు గొడవ. కారణం ఏమిటి? ఎందుకు విడిచిపెడుతుందో తెలియదు, ఎందుకు పట్టుకుంటుందో తెలియదు. శాశ్వతంగా ఎందుకు ఉండదు? ఆవిడకి ఇంత కోపం ఎందుకు? జీవులంటే మొన్నటిదాకా మా దగ్గర ఉంది, ఆ తర్వాత నిన్నటిదాకా దుర్యోధనుడు లక్కున్నాడు, వాడు చావగానే మళ్ళీ మాకొచ్చింది, మళ్ళీ మా తర్వాత ఎవరి దగ్గరికి పెడుతుందో తెలియదు. ఓ 1000 రూపాయల నోటు ఉంది, కాసేపటిదాకా డాక్టర్ గారి జేబులో ఉంటుంది, ఆయనకి ప్రేమ కలిగితే వెళ్ళి నా జేబులోకి వస్తుంది, పోనీ నా జేబులో ఉంటుందంటే డీజిల్ కారు దగ్గరికి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంది. ఇలా దీని దుంపదగా ఈ 1000 నోటు ఇన్ని తోట్లకి తిరుగుతుంది, పెర్మనెంట్గా ఫిక్స్గా ఎక్కడా ఎందుకు ఉండదు అని అడిగాడు పాపం ధర్మరాజు గారు. అప్పుడు భీష్ముడు, ఇక్కడ కూడా ఒక అద్భుతమైన కథ ఉంది, బలి దేవేంద్రుల సంవాదం ఇది. ప్రహ్లాదుడి తర్వాత ఇంద్రుడు చాలామందితో సంవాదం చేశాడు, అప్పుడప్పుడు ఇంద్రుడికి కూడా అహంకారం వస్తూ ఉండేదట, మహాపదవి ఇది అనుకుని. అందుకని ఓసారి బలిచక్రవర్తి కనపడకపోయాక దేవేంద్రుడికి అనుమానం వచ్చింది. అప్పుడు దేవేంద్రుడు ఆ బలిని పట్టుకుని మాట్లాడిన సంభాషణ నీకు వినిపిస్తా, అప్పుడు లక్ష్మీదేవి గుణమేమిటో నీకు తెలుస్తుంది. పూర్వం అత్యంత ప్రాచీన కాలంలో విరోచనుడి కొడుకు బలిచక్రవర్తి రాజయ్యాక ఇంద్రుడు వాడిని ఓడించాడు. అప్పుడు బలిచక్రవర్తి ఇంకా క్షీరసాగర మథనం కానికృతం అన్నమాట. బలిచక్రవర్తి ఓడిపోయి అదృశ్యంగా ఎక్కడికో పోయాడు. ఈ ఇంద్రుడికి అనుమానం వచ్చింది, శత్రువు బతికి ఉంటే ఎప్పుడైనా ప్రమాదమే, ఎప్పుడు శత్రువుని అప్పుని నిప్పుని వీటిని అట్టే పెట్టకూడదని శాస్త్రం. నిప్పుని ఇల్లంతా తగలబడుతుంటే ఆర్పి కొంచెం అట్టే పెడితే మళ్ళీ రైజ్ అవుతుంది, అది క్రమంగా పెరిగి ప్రజ్జరిల్లి మళ్ళీ కొంపల్ని కాల్చవచ్చు. కాబట్టి నిప్పుని పూర్తిగా ఆర్పేయాలి, అప్పు కూడా ముప్పే అంతా తీర్చాం, ఊరికే 10,000 మిగిలిందండి అంటే ఆ 10,000 మళ్ళీ వెండి 10 లక్షల్లోకి లెక్కెడుతుంది, అందులో అవతల వాడి దగ్గర వడ్డీ తెచ్చామంటే కొంప మురిగిపోయినట్టే. కాబట్టి అప్పు కూడా పెద్ద ముప్పు, శత్రువుని కూడా పొరపాటును కూడా క్షమించి విడిచిపెట్టకూడదు. వాడు ఏం కుట్ర పన్నైనా ఎప్పుడో ఒకప్పుడు పడగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు, కనుక శత్రువుని సమూలంగా నాశనం చెయ్యాలని శాస్త్రం చెబుతున్నది అని బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ నా శత్రువు బలిచక్రవర్తి ఈ మధ్యన ఎక్కడా కనపడ్డల్లా, ఏమైపోయాడో చెప్పు అని అడిగాడు. ఏ ఇంద్ర, నీ రాజ్యం నీకు వచ్చింది కదా, నువ్వు బలి వెంట ఎందుకు పడతావు, నేను చెప్పను, చెబితే నువ్వు వాడిని చంపుతావేమో అన్నట్ట. మహాత్మా, నీ అనుగ్రహం లేకుండా ఎవరెవరినైనా చంపగలరా, అనగా బలి జోలికి వెళ్ళను చంపను అని మాట ఇస్తే వాడు ఎక్కడున్నాడో చెబుతానన్నట్ట. చంపనని మాట ఇచ్చాడు ఇంద్రుడు, వజ్రాయుధ ప్రయోగం చేయనన్నాడు. అయితే చెబుతున్నా విను, ఆయన ప్రస్తుతం 4 కాళ్ళు కలిగిన జంతువుల్లో పరిగెత్తగలిగేవి బరువు మోసేవేవో అక్కడున్నాడన్నట్ట. 4 కాళ్ళు కలిగిన జంతువులు ఏవేమున్నాయి బాగా బరువు మోసేవి, అవసరమైతే కాస్త పరిగెత్తేవి? గుర్రాలున్నాయి, గాడిదలున్నాయి, ఎడ్లున్నాయి. ఇవి మాత్రమే ఎక్కువ బరువు మోస్తాయి, అవసరమైతే వేగంగా పరిగెడతాయి అనుకుని భూలోకానికి వచ్చి వెతికాడు. వెతగ్గా వెతగ్గా ఓ చోట ఒక కొండ గుహ దగ్గర గాడిద రూపంలో ఊక తింటూ కూర్చున్న బలిచక్రవర్తి కనబడ్డాట. 4 కాళ్లతో గాడిద రూపంలో ఉండి ఊక తింటున్నాడు. ఈ బియ్యం ఆడిస్తే అందులోంచి చిట్టు వస్తుంది కదా, ఆ చిట్టు తింటున్నట్ట. ఈయన దగ్గరికి వెళ్ళి, ఏమిటయ్యా బలిచక్రవర్తి నీకు ఈ కర్మయోగం, మహారాజువి, దానవ చక్రవర్తివి, ఇవాళ గాడిద రూపంలో అడ్డగాడిద రూపంలో తిరగవలసిన కర్మ నీకు వచ్చిందే, ఏడవడం లేదా నువ్వు? ఏనుగులు సుట్టిరా పేరేనుగుపై మణిమయం పుటెల్లు మెరయంగాని వేతింతువు మము కానికి కొన్న తప్పు ఇప్పుడు గాడిదవైతే. ఇది కొంచెం తెప్పడమే. ఏనుగు మీద ఎక్కి మంచి మణులు అలంకారం చేసిన ఏనుగుల మీద జనమంతా నిన్ను పరివేష్టించి కొలుస్తూ ఉండగా ఎప్పుడూ టీవీగా వచ్చేవాడివి, మమ్మల్ని చావగొట్టి మా రాజ్యం లక్కున్న వీరుడివి, పైగా ఏనుగుల మీద వచ్చి యుద్ధం చేసి జయించి మా దగ్గర ఉన్న సంపదలు కప్పంగా పొందిన వీరుడివి, ఇప్పుడులాగా అడిది రూపంలో అయ్యావా, మమ్మల్ని ఓడించిన పాపానికి కొంపదీసి గాడిద అవ్వలేదు కదా, దేవతల జోలికి వచ్చిన పాపం వల్ల గాడిద జన్మెత్తావా, పైగా ఈ గాడిద జన్మలో కూడా ఏం తింటున్నావు, ఉముక దిన్నుచు ఇట్టులుండి నీ తొల్లిల్టిలిలదల్లచి ఒమ్మలితోలేదో ఉన్న రూపు చెప్పవన్న గార్ధభరూప దారుణైక నిపుణ దానవేంద్ర. ఉముక తిన్నుచు ఊక తింటూ ఇలా ఒంటరిగా పాత వైభవాన్ని తలుచుకుని ఏడుస్తున్నావా, లేక ప్రస్తుతం ఈ గాడిద రూపమే బాగుంది, ఇక్కడుంటే ఎవడు కొట్టడు తిట్టడు సుఖంగా ఉందనుకుంటున్నావా, ఎవడికీ దొరకకుండా నీ అంతటా నువ్వు అడవిలో ఏకాంతంగా ఉండడం వల్ల, ఏకాంతంగా ఉన్నప్పుడు గాడిద జన్మ కూడా బాగుంటుందట, మళ్ళీ జనాలకు దొరికితే చావుకొడతారు బరువులు మోయిస్తారు. ఉండరాజవరానికి ఈ తడుక్కి మధ్యలో నానా రకాలైనటువంటి బరువులు మోస్తూ బతకాలి. అలాంటి బరువులు లేకుండా సుఖంగా ఉన్నాననుకుంటున్నావా, ఈ భయంకర గార్ధభ రూపం ధరించిన దానవేంద్ర అని తెప్పగానే అప్పుడు బలి అన్నాడు, నా బలం తగ్గిపోయిందని ఎవరు చెప్పారయ్యా, నన్ను చూచి అపహాస్యం చేస్తున్నావు కానీ నేను ఇప్పుడు ప్రస్తుతం గాడిద రూపంలో ఉండడం వల్ల నా తేజస్సు నీకు కనపడటం లేదు. సూర్యుడు తాత్కాలికంగా మబ్బుచాటునుంటాడు, అప్పుడు ఆయన ఎవరికీ కనపడకపోవచ్చు, ఆయన తేజస్సు కనపడకపోవచ్చు, కానీ సూర్యుడు తేజస్సు తేజస్సే. నేను కాలం కలిసి రాలేదని నా తేజస్సుని లోపల అట్టే పెట్టుకుని నా అద్భుతమైన దివ్యశక్తిని అంతర్ముఖం చేసుకుని ప్రస్తుతం సాత్వికంగా గాడిద రూపంలో ఉన్నాను, ప్రపంచానికి అతీతంగా ఉన్నాను. దీనికేం నేను దుఃఖం పొందడంలా, ఎందుకంటే ఒకప్పుడు రాజ్యాన్ని పరిపాలించాను, ఇప్పుడు గాడిద రూపంలో ఉన్నాను, రేపు పొద్దున మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు నా కాలం కలిసి వస్తే నువ్వు నా కాళ్ళు పెట్టుకోవాల్సి వస్తుందేమో ఎవడు చెప్పగలడు. ప్రతి వ్యక్తిలో ఓజస్సు తేజస్సు ధర్మము అధర్మము శక్తి పరాక్రమం ఉంటాయి, ఇవి కనబడవు, ఒక్కొక్కప్పుడు అవకాశం వచ్చినప్పుడు ఇవి విజృంభిస్తాయి. మరి నిన్నటిదాకా వీడు ఎందుకు పనికిరాడరా, ఇవాడు భలే గొప్పవాడైపోయాడరా అంటూ ఉంటాం కదా మనం, చూస్తూనే ఉంటాం. అంటే వీడిలో శక్తి లేక కాదు, ఉంది, అది ఆ రోజున బయటపడింది. ఎందుకు పనికిరాని వాడు, ఎందుకు పనికిరాని వాడు హఠాత్తుగా ఎమ్మెల్యే అయిపోతున్నాడు, మన కళ్ళ ముందు మినిస్టర్ అయిపోతున్నాడు, మళ్ళీ వాడి కర్మకాలి పిచ్చి పనులు చేస్తే చక్కగా చర్లపల్లి జైల్లోనూ కూర్చుంటాడు. ఇదే కాలప్రభావం అంటే, ఎప్పుడు ఎక్కడికి పడతాడో ఏమీ తెలియదు. ఇవన్నీ కాలప్రభావాలు. గాడిద రూపు దాల్చి ఉముకల్ తిన్నుచుండగా చూచి ఉల్లసం బాడెదు శక్ర శాంతి సమయం బగుటన్ విను మీద కొన్ని నీ వాడిన నాదు చెత్తమున అల్క ఒకింతయు పుట్టదిట్లు నీ వాడితే మున్ను నిన్నెరుగనా వలదా నన్ను నీవెరుంగగన్. ప్రస్తుతం గాడిద రూపం ధరించి ఏదో ఊక తింటున్నాను అని నన్ను ఉల్లసం ఆడుతున్నావు, అంటే వేళాకోళాలు ఆడుతున్నావు దెప్పుతున్నావు. ఇప్పుడు ప్రస్తుతం నా కాలం కలిసిరాక శాంతిగా ఉండవలసిన సమయం కాబట్టి నేను కిక్కురు మనకుండా వింటున్నాను, నా మనస్సులో కోపము రాదు. ఎందుకంటే అవకాశం లేనివాడికి ఓపిక లేనివాడికి కాలం అనుకూలించని వాడికి కోపం రాకూడదట. ఏం చేయలేనిప్పుడు అసమర్థుడి కోపం ఎందుకు, అందుకని నేను మాట్లాడటంలా. కానీ ఇంతకు పూర్వం నాకు తెలియదా నీ సంగతి, ఒకప్పుడు నువ్వు నా చేతిలో ఓడిపోయి ఎలా పారిపోయావో, దానవ సామ్రాజ్యాన్ని నేను ఎలా పరిపాలించానో నాకు తెలుసు. ప్రస్తుతం కాలం నీది నాది కాదు, ఎవడి అదృష్టం బాగుంటే ఆ సమయంలో వాడు పైకి వస్తూ ఉంటాడు, మళ్ళీ కాలమే నన్ను అనుగ్రహిస్తుంది, లక్ష్మీదేవి చెంచల అంటూ ఉండగా బలి శరీరంలో నుంచి ఒక అందమైన స్త్రీ బయటకొచ్చింది, ఎర్రగా అగ్నిలా మెరిసిపోతోంది. అందుకే తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు దుష్టాం. అగ్నివర్ణాం పదే పదే చెబుతున్నారు, అగ్నివర్ణంలో ఉంటుంది, బంగారం రంగులో ఉంటుంది అమ్మవారు. అటువంటి ఒక స్త్రీ బయటకు వచ్చిందిట. ఒక్క క్షణకాలం ఆశ్చర్యపోయిన ఇంద్రుడు, బలిచక్రవర్తి మనిద్దరం సంభాషిస్తూ ఉంటే నీ శరీరం నుంచి ఈ దివ్యస్వరూపిణి వచ్చింది, అగ్నివర్ణం బంగారపు ఆభరణాలు వెండి గొలుసులు వేసుకుని ఎర్రని చీర కట్టుకుని వచ్చిన ఈ అపూర్వ సుందరి, ఈ మహాత్మురాలు ఎవరు అని అడగ్గా బలిచక్రవర్తి కూడా, నాకు తెలియదండి, ఇప్పుడే చూశాను, ఇంతవరకు ఈవిడ నా శరీరంలో ఉందని తెలియదు అనగా అప్పుడు ఇంద్రుడు ఆవిడికి నమస్కరించి, అమ్మ తమరెవరు ఇతని శరీరం నుంచి బయటకు వచ్చారని అడిగితే, నన్నే లక్ష్మి అంటారు నాయన అందిట ఆవిడ, నన్ను రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు, శ్రీయును భూతియు లక్ష్మయు నాయభిధానములు మీరు నన్నెరుగమి పెద్దే ఇంద్ర యజ్జగంబుల ఏ యుగముల యందు నెరుగరెవ్వరునని నన్. నన్ను గురించి ఎవరికీ తెలియదు, అవగాహన రాదు. నా సంపూర్ణమైన వ్యక్తిత్వం, నా మహిమ, నా పరాక్రమం, నా దివ్యశక్తి, నా లీలలు మా ఆయనకే తెలియవు, ఏమీకేం తెలుస్తాయి. అయినా నన్ను మూడు పేర్లతో పిలుస్తారు. శ్రీ అని, భూతి అని, లక్ష్మి అని నన్ను పిలుస్తారు. నన్ను సేవించిన వాణ్ణి నేను సేవిస్తాను కనుక శ్రీ అన్నారు. శ్రీ అంటే శ్రింగ్ సేవాయాం, సేవించు వారిని తాను సేవిస్తుంది కనుక లక్ష్మీదేవికి శ్రీ అని పేరు. అమ్మవారు లక్ష్మీదేవిని, అమ్మ నువ్వు మా తల్లివి అని మనం భక్తితో సేవిస్తే ఆవిడ మన ఇంట్లో రకరకాల వస్తువులుగా, వాహనాలుగా, పరిచారకులుగా ఇన్ని రూపాలతో సేవ ఇస్తుంది, మనల్ని సంపదలు పొందేవాడిగా చేస్తుంది కనుక అమ్మని శ్రీ అన్నారు. ఇంకా భూతి అన్నారు, పదవులను ఇస్తుంది కనుక, ఐశ్వర్యం ఇస్తుంది కనుక. ఐశ్వర్యం అంటే పదవి. ఈశ్వరస్య భావ ఐశ్వర్యం, ఈశ్వరుడి లక్షణమే ఐశ్వర్యం. ఈశ్వరుడు అంటే అధిపతి. ఆధిపత్యం ఇస్తుంది, ఇంటి మీద గుత్తాధిపత్యం ఇస్తుంది, బయట ఆధిపత్యం ఇస్తుంది, ఇలా అన్ని రకాలుగా ఆధిపత్యాలు ఇస్తుంది కాబట్టి నన్ను భూతి అంటారు. అందరికీ సంపదల రూపంలో ఉంటాను గనక లక్ష్మి అంటారు. నీకు తెలియదా ఇంద్ర, మూడు లోకాల్లో అందరూ నా కోసమేగా వెంట పెడుతూ ఉంటారు అనగానే అతడు అంత ఆశ్చర్యపోయి, అదే తల్లి, నువ్వేనా లక్ష్మివి? అసలు నీకోసమే కదా ఇంతకాలం మేము యుద్ధాలు చేసినా, ఇంకో పనులు చేసినా, ఎవడు ఏ పని చేసినా నీకోసమే. నువ్వు ఉంటే ఉన్నవాడు, లేకపోతే లేనివాడు. తల్లోయ్, ఈ మహారాజుని ధనుజేశ్వరుణ్ణి ఎందుకు విడిచిపెట్టావు? నీవి ధనుజేశ్వరు బాయుటకు కథం వేమియుకో అని నవిని లక్ష్మి సత్యంబును ధర్మము దమము దానమును నా ఎక్కల్. ఇంతకాలము ఈ రాక్షసరాజు దగ్గర ఉన్నావు, అటువంటి నీవు హఠాత్తుగా ఇప్పుడు ఎందుకు విడిచిపెట్టేశావు అనగానే లక్ష్మీదేవి, సత్యము, ధర్మము, ఇంద్రియ నిగ్రహము, దానము, ఈ నాలుగు నా నివాస స్థానాలు. పిసినుగొట్టాడి దగ్గర ఉన్నట్టుంటాను కానీ వాడికి సుఖం లేకుండా చేసి ఏడిపిస్తా. కాబట్టి పిసినుగొట్టాడి దగ్గర డబ్బు ఉన్నా వాడు ధనవంతుడు అనకూడదు, వాడు దరిద్రపు జీవి. ఎందుకంటే వాడు చూస్తూ చూస్తూ తినలేడు. కాబట్టి దానం చేసేవాడే సంపద కలిగిన వాడు, వాడి దగ్గర నేను సంతృప్తిగా ఉంటాను. ధర్మమున్న చోట ఉంటాను, ఇంద్రియ నిగ్రహమున్న చోట ఉంటాను, సత్యం పలికే చోట ఉంటాను. ఇవి లేని చోట నేను ఉండనుగాక ఉండను. ఇంతకాలము ఈ బలిచక్రవర్తులు అవి ఉన్నాయి, అతని కంటే గొప్పవాడు మరొకడు కనపడలేదు. ఈ మధ్యకాలంలో నీ దగ్గర సత్యం, ధర్మం, ఇంద్రియ నిగ్రహం, దానం ఉన్నాయి. అందుకే నేను నీ దగ్గరికి వచ్చేయడానికి అతని నుంచి బయటకు వచ్చాను. నిన్ను చూడగానే మంచి పవిత్రమైన జీవిగా ఉండవలసిన ఈయన ప్రస్తుతం గాడిద రూపంలో ఇక్కడున్నాడు. కారణం, ఇతనిలో పరాక్రమం తగ్గింది, దానం తగ్గింది అందువల్ల అని కలిగి, పరాక్రమయుతుడవు పురుషుని పాల నిలుతున్న అమరాధిప మా దివిజారి తొల్లి అట్టెడయ వినీత తనిప్పుడు బ్రాహ్మణాసూయమయిన్. ఇప్పుడు నేను ఈ నాలుగు సద్గుణాలతో పరాక్రమం కలిగిన వాడి దగ్గర ఉంటాను, ఇవి నీ దగ్గర ఉన్నాయి, నీ దగ్గరకు వచ్చేస్తున్నాను అనగానే, అమ్మయ్యా చాలా సంతోషం అమ్మా, నువ్వు నా దగ్గరకు వచ్చాయి అన్నాడు. ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ ఇంద్రుడు కొంతకాలం బాగానే ఉన్నాడు. వీడికి కూడా అసూయాది లక్షణాలు వచ్చాయి, వెకిలి వేషాలు వేశాడు. దాంతో దూరవాసుడి శాపం తగిలింది. శాపం తగలగానే లక్ష్మీదేవి సముద్రం పాలైపోయింది. దాంతో ఏ వ్యక్తిని గాడిద అన్నాడో మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి విష్ణువు ఆజ్ఞ ప్రకారంగా, బలి, నువ్వు గాడిదవని పూర్వం వెకిలి వేషాలు వేశాను, ఇప్పుడు చక్కగా నీ పరివారంతో నువ్వే బాగున్నావు, నా బతికిలు అయిపోయింది, చిరిగిపోయిన బట్టలతో లక్ష్మీదేవి సముద్రం పాలయ్యింది, మనం క్షీరసాగర మథనం చేస్తే సంపదలు వస్తాయి అని మళ్ళీ కాళ్ళు పట్టుకోవలసి వచ్చింది. ఇదే కాలప్రభావం. కాబట్టి లక్ష్మీదేవి సద్గుణములు కలిగిన వాడి దగ్గర శాశ్వతంగా ఉంటుంది, కానీ సంపద కొంతకాలం నిలబడగానే ప్రతి వ్యక్తికి సద్గుణములకు బదులుగా దుర్గుణాలు వచ్చే ప్రమాదం ఉన్నది. అవి రాకుండా నిరంతరం నిలబెట్టుకున్నవాడు శాశ్వత కైవల్యం పొందుతాడు. ధర్మరాజా, మధ్యలో తాత్కాలికంగా నీ కష్టం వచ్చినా దేవతలు పెట్టిన పరీక్షే, నీవు సద్గుణయుతుడివే కాబట్టి నీకు వచ్చిన కష్టం కష్టం కాదు. లక్ష్మి నిన్ను విడవలేదు, విడవలేదు కాబట్టే చివరి విజయం నీదయ్యింది. అలాగే హరిశ్చంద్రుడిని కూడా దేవతలు పరీక్షించారు, అతడు శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు. శాశ్వత ధర్మం, శాశ్వత సత్యం, శాశ్వత దమం, శాశ్వత దానం ఉన్నవాణ్ణి లక్ష్మి విడిచిపెట్టదు. కాబట్టి లక్ష్మి ఎవరిని ఎందుకు విడిచిపెడుతుందో నీకు తెలిసింది కదా. అత్యావశ్యక స్థితుల్లో ఒక వ్యక్తుడికి మోక్షం ఇవ్వడానికి శ్రీ మహావిష్ణువు దేవతల్ని పంపించి మధ్య మధ్యలో కొంచెం పరీక్ష పెడతాడు. అందులో నెగ్గాడా వాడు మోక్షం పొందుతాడు. అందుకని పరీక్షించడానికి అప్పుడప్పుడు పేదవాణ్ణి చేస్తాడు, కష్టాలు పెడతాడు. అవి మాత్రం లక్ష్మీ కటాక్షము లేకపోవడము వల్ల వచ్చే కష్టాలు కావు, అది గుర్తుపెట్టుకోవాలి. అది తెలుసుకుని ఆయన అనగానే సంతోషపడ్డాడు. ఇంకొకటి చెబుతున్నా విను, ఇంద్ర నముచి సంవాదం అంటారు దీనిని. నముచి అని ఒక రాక్షసుడు ఉన్నాడు, వాడికి బ్రహ్మదేవుడు చాలా వరాలు ఇచ్చాడు, వాడిని ఎవరూ అంత తేలిగ్గా చంపలేరు, తడి పొడి ఆయుధాలతో వాడు చావడు. ఒకసారి ఇంద్రుడి చేతిలో ఓడిపోయి ఆయన కూడా అడవిలో దాక్కున్నట్ట. అడవిలో దాక్కుంటే ఇంద్రుడు ఇలాగే వెళ్ళి, ఏం నముచి, నా చేతిలో చావు దెబ్బలు తిని ఇంకా బతకడానికి సిగ్గులేదా, సముద్రంలో దూకి చావకపోయావా, నీకేమన్నా దుఃఖం ఉందా లేదా అంటూ కొంచెం వెకిలిగా అతన్ని వెటకారమాడాడు. అప్పుడు నముచి, ఇంద్ర, మా వంశం అటువంటిది, నేను హిరణ్యకశిపుడి వంశంలో ప్రహ్లాదుని అనుయాయిగా పుట్టాను, అందుకే ప్రహ్లాదుడి సంస్కారం మా అందరికీ వచ్చు. సుఖదుఖాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి, లక్ష్మీదేవి సుగుణాలు మెచ్చుకుని వరిస్తూ ఉంటుంది, ఒక్కోసారి విడిచిపెడుతూ ఉంటుంది. ఇటువంటి సుఖదుఖాలకు అతీతంగా ఉన్నవాడే గొప్పవాడు, పైగా కష్టంలో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి వెతికి దెప్పిన వాడు ఎప్పుడు సుఖపడ్డావు, కాబట్టి ఇంకెప్పుడు నువ్వు ఎవడైనా కష్టంలో ఉంటే, అయ్యో ఇన్నాళ్ళు వీడు నాకు శత్రువే ఇప్పుడు ఇలా ఉన్నాడే అని దెప్పక, నాయనా ఇన్నాళ్ళు ఎలా ఉన్నా ఇప్పుడు కష్టపడ్డావా, నీకేమైనా సాయం కావాలా అని అడగాలి, అది ధర్మము, లేకపోతే సంపదలు కోల్పోతాడు అన్నాడు నముచి. అన్నట్టే ఆ తర్వాత ఇంద్రుడు సంపద కోల్పోవడం, బలిచక్రవర్తి సహకారం తీసుకోవడం, మళ్ళీ క్షీరసాగర మథనం చేయటం, ఆ మథనానంతరం నముచి యుద్ధరంగంలో ఇంద్రుడి వజ్రాయుధం దెబ్బకి చావడం జరిగాయి. వజ్రాయుధానికి తడి పొడి కాని సముద్రపు నురుగు పూసి దాంతో చంపేట. తడి వస్తువుతో చావడు, పొడి వస్తువుతో చావడు నముచి. తడి పొడి కానిది ఏముంది అంటే సముద్రపు నురగ, దాంట్లో తడి ఉందా అంటే ఉంది, లేదా అంటే లేదు. అందుకని నురగలో వజ్రాయుధాన్ని ముంచి నముచిని చంపాడు. అదంతా పక్కకు పెడితే ఈ నముచి చెప్పిన అత్యద్భుతమైన విషయాలు గుర్తుపెట్టుకుని ఎవడైనా కష్టంలో ఉంటే వాడిని తొందరపడి వెటకారం వాడి ఏడిపించరాదు. కష్టంలో ఉన్నప్పుడే ఓదార్పు కావాలి, అలా ఓదార్చేవాణ్ణి లక్ష్మి ఎప్పుడూ కూడా అనుగ్రహిస్తుంది అనగానే బ్రహ్మానంద భరితుడైపోయి, స్వామి చాలా గొప్పవాడు శుక్రాచార్యుడు, కానీ శుక్రాచార్యుడికి అసలు పేరు కావ్యుడు, శుక్రుడు అని పేరు ఎందుకు వచ్చింది, ఇది నాకు చాలా కాలం నుంచి తెలుసుకోవాలని కోరికగా ఉంది అన్నాడే. చెప్పాగా అనేకమైన ఆలోచనల సమాహారం ధర్మరాజుకి, అప్పుడు ఎప్పటికప్పుడు ఏదొస్తే అడిగేయడమే, వెనక ముందా అని ఆలోచించలేదు, ఎందుకంటే అప్పుడున్న పరిస్థితి క్లిష్ట పరిస్థితి కనుక, అశాంతిలో ఉన్నాడు కనుక. మంచి ప్రశ్న వేశావు. పూర్వం శ్రీ మహావిష్ణువు వక్షస్థలం మీద శ్రీవత్సం అనే ఒక పుట్టుమచ్చ ఉన్నది, ఆ లాంఛనం నుంచి భృగు అనే మహర్షి పుట్టాడు. ఈ భృగు మహర్షిని విష్ణువు పిలిచి బ్రహ్మ హృదయంలో ప్రవేశించి అక్కడి నుంచి మళ్లీ బయటికి రా అన్నాడు. దాంతో భృగువు బ్రహ్మ హృదయంలో ప్రవేశించి బయటకు వచ్చాడు. అప్పటి నుంచి బ్రహ్మ మానస పుత్రులు అన్నారు వీళ్ళని. నిజానికి ఆయన పుట్టింది విష్ణు వక్షస్థలం మీద, కుడివైపునేమో శ్రీవత్సం అని ఇక్కడ ఉంటుందన్నమాట పుట్టుమచ్చ, ఎడంవైపున లక్ష్మీదేవి ఉంటుంది. ఈ శ్రీవత్స లాంఛనం నుంచి పుట్టాడు. అందుకే భృగు మహర్షి వంశస్థులందరికీ కూడా భార్గవులని, వారి గోత్రం శ్రీవత్స గోత్రమని ప్రసిద్ధికెక్కిందనమాట. ఈ భృగు పుట్టిన తర్వాత ఆయనకి మొదటి భార్య ఖ్యాతి, ఖ్యాతి వల్ల శుక్రాచార్యుడు పుట్టాడు. ఆయనకి అప్పుడు ఆయన పెట్టింది శుక్రాచార్యుడు కాదు, కావ్యుడు అని పేరు పెట్టాడు, కావ్య. అందుకే తొందరపడి కావ్య అని పేరెట్టకండి పిల్లలకి, అంటే అయితే శుక్రాచార్యుడు ఒంటికంటివాడు. కావ్య అని ఆకారాంత స్త్రీలింగ శబ్దానికైతే, అంటే మనం పిలిచేటప్పుడు కావ్య అని పిలుస్తున్నాం కాబట్టి నేను ఆ మాట అంటున్నాను అనమాట, కావ్యుడు అంటే కనీసం శుక్రాచార్యుడు, కావ్య అంటే పోతన అనే ఒక రాక్షసి ఆకారాంత స్త్రీలింగ శబ్దానికి. అదే మనం రాసిన ఈ పుస్తకాలకి కావ్యం అనాలి, అది నపుంసకలింగ శబ్దం, అది ఆడవాళ్ళకి పెడితే బాగుండదు. కాబట్టి ఏ రకంగా చూసినా కొన్ని పేర్లు, అందుకే శాస్త్ర విరుద్ధం పెట్టద్దు అన్నారనమాట. అయినా పిచ్చ పనులు, పిచ్చ వేషాలు, పిచ్చ పదార్థాలు ఏం చేస్తాం, కాలప్రభావంలో ఈ పేర్లు ఎందుకు పెడుతున్నారో కూడా తెలియట్లేదు, నాకు ఆశ్చర్యంగా ఉందన్నమాట. ఏదో అక్షరంతో మొదలు పెట్టమన్నారట, అందుకని నీ అనే అక్షరంతో పెట్టమన్నారని ఆ పిల్లాడికి నీడ్ అని పేరు పెట్టింది ఒక ఆవిడ. ఏమిటి నీడ్, వాడి మొహం బోర్డు. ఇలాగా ఏదో ఒక పేరు పెట్టమన్నారు కదా అని పెడితే అది ఎప్పుడూ కొంప ముంచేస్తుంది అనమాట. ఇంకా ఆశ్చర్యం చెబుతాను, ఈ నక్షత్రంలో దానికి డిడి డో డో అనే అక్షరాలతో పెట్టమని, ఇవి శాస్త్రంలో ఎందుకు పెట్టమన్నాడంటే వాడి నక్షత్రం తెలియకపోతే ఈ అక్షరాన్ని బట్టి గుర్తుపెట్టుకోవడానికి, అంతేగాని ప్రతి నక్షత్రంలో పుట్టినవాడికి ఆ పేరు పెట్టమని కాదు. ఇది పెద్ద తెలియక సగం సగం చదువుకున్నటువంటి జ్యోతిష్కులతో వచ్చిన కొంప ములిగిపోయే లక్షణం ఇది. అందుకని వాడికి డూ ఆర్ డై కృష్ణ అని పేరెట్టారు. నిజం చెబుతున్నాను, ఇందులో రవ్వంత కూడా అసత్యం లేదు హైదరాబాద్లో. డూ ఆర్ డైట, ఎందుకంటే డూ డై అనే అక్షరాలతో పెట్టమన్నారట. అసలు ఏమయ్యా డూ ఆర్ డై అంటే ఏమైంది, దానికి అర్థమైంది? చెయ్యి లేక చావు. పిల్లలకి ఎవడన్నా చెయ్యి చావు అని పేరు పెడతారా? అంటే అక్షరాలు అక్షరాలతో రావాలంత కదండీ, అందుకని మా ఊరు పెట్టేసినారండి. బాగుంది, వాడేదో చెప్పాడు, నువ్వు పెట్టేస్తే ఆ పేరు పిలిచేటప్పుడు రేపు పొద్దున్న నీకు అప్ప ఫలితాలు ఇస్తాయి వీటి వల్ల. అందుకని సాధ్యమైనంత వరకు వెర్రి పేర్లు పెట్టరాదు. మొత్తం మీద కావ్యుడు ఈయన. ఈయన శివుడి దగ్గర తపస్సు చేసి మృత్యుంజయ మంత్రాన్ని అనుష్ఠానం చేసి అత్యద్భుతమైన మృత సంజీవని విద్య పొందాడు. మన ఆదిపర్వంలో ఈ విషయం కూడా చెప్పుకున్నాం. మృత సంజీవని అంటే చచ్చిన వాడిని బ్రతికించే విద్య. ఈ విద్యతో ఏం చేసేవాడు? నీవు నేర్పిన విద్యయే నేరజాక్ష, నువ్వు నేర్పిన విద్యరా బ్రహ్మదేవ అంటూ, విష్ణుమూర్తి అంటూ వాళ్ళ మీదే ప్రయోగించినట్టుగా శివుడు దేవదానవ యుద్ధంలో దేవతలకి సాయం చేసి రాక్షసుల్ని సంహరించేవాట. అంధకాసురుడిని ఒక భయంకర రాక్షసుడున్నాడు. ఈ రాక్షసుడి కాలంలో రాక్షసులు విజృంభించి వాడి నాయకత్వంలో ఇంద్రాది దేవతల్ని తుక్కుతుక్కింద కొట్టేశారు. దీంతోపాటుగా ఇక ఋషుల ఏగాలాగిపోయాయి. దాంతో శివుడు స్వయంగా యుద్ధానికి వచ్చి అంధకుణ్ణి, అంధకుడి సైన్యాన్ని ముప్పుతిప్పలు పెట్టి సైన్యాన్ని చంపేవాట. ఆ సైన్యం చచ్చిపోగానే శుక్రాచార్యుడు వచ్చి మృత సంజీవని ప్రయోగించి వాడిని బతికించేవాడు. ఇవాళ ఎవడో బోడుగాడు చచ్చాడు అనుకోండి, వాడిని మళ్ళీ బతికించడం, ఈ శివుడు పొడవడం, ఈయన మంత్రం చదవడం, ఇలా ఎన్నాళ్ళు 100 సంవత్సరాల కాలం శివుడు యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఇదేమిటి ఆశ్చర్యంగా ఉంది, నేను రోజు చంపడం, మళ్ళీ మర్నాడు వాడు యుద్ధానికి రావడం, ఇది చాలా విచిత్రంగా ఉందే అని ఆయన దివ్య దృష్టితో చూస్తే కావ్యుడు చేస్తున్న పని అర్థమయ్యింది. శివుడు సోలంతో పొడిచి చంప, వాడు బతికించ. ఓరి దుర్మార్గుడా, నేను ఇచ్చిన మంత్రంతో నాకే వ్యతిరేకంగా నా శత్రువుల్ని బతికిస్తూ ఉంటావా అంటూ అమాంతంగా వాడిని కుడి చేత్తో పుట్టుకుని గుటుక్కుని మింగేశాడు. శుక్రాచార్యుడి కడుపులో గడిపోయాడు, శివుడి కడుపులోకి. మామూలుగానే మన కడుపులోకి ఏదైనా వస్తువు వెళ్ళిపోతే చక్కగా గుడుక్ గుడుక్కని డైజెషన్ అయిపోవాలి. కానీ వీడేం చేశాడు, మాయదరువి మనిషి, శివుడిచ్చిన మృత సంజీవని విద్య చదువుకుంటూ లోపల ఉండిపోయాట. దీంతో కడుపులోకి వెళ్ళి కూడా చావల, శివుడి కడుపులోకి వెళ్ళి కూడా దర్జాగా అన్నీ తిరుగుతూ ఎక్కడో ఒక చోట రంధ్రం ఉండకపోతుందా, అందులోంచి బయటికి రాకపోతానా అని ఏం చేశాడు, శివుడి నోట్లోంచి బయటికి రాబోయాడు. దాంతో శివుడు నోటికి అడ్డంగా ఒక బిలం మూసేశాడు, నోట్లోంచి రాలేకపోయాడు. ఇప్పుడు ఏం చేశాడు, ముక్కుల్లోంచి వద్దామని చూశాడు. శివుడు ముక్కుల్ని కూడా మూసేశాడు లోపల. మనమంటే ముయ్యలేము, ఇలా మూసుకుంటే ఎక్కువసేపు చచ్చిపోతాం, కావాలంటే పరిశీలించండి ఇప్పుడు కాదు, ఇంటికి వెళ్ళాక, మళ్ళీ నా గొడవ నాది అంచేత ముక్కులు గట్టిగా మూసి నోరు మూసేసి అన్ని మూసేస్తే ఏమైపోతాం. కానీ శివుడు ఏం చేశాడు, ఏకకాలంలో చేత్తో పట్టుకోకుండా ముక్కుల్ని మూసేశాడు, నోరు మూసేశాడు, చెవులు మూసేశాడు, కళ్ళల్లోంచి రాకుండా కళ్ళు మూసేశాడు, ఇలా అన్ని రంధ్రాలు మూసేశాట. ఒక్క మూత్రద్వారాన్ని మాత్రం ముయ్యలేదట. వీడేం చేశాడు, అక్కడికే వచ్చాడు. రాగానే ఈలోపు పార్వతీదేవి, ఏమండి వాడు అన్నీ వెతుక్కుంటూ చివరికి శుక్రద్వారం దగ్గరకు వచ్చాడు, ఈ ఎంత చెడ్డ మన బిడ్డ కదా, మీరే వరాలు ఇచ్చారు, వాడిని మింగేశారు కోపంతో, వాడిని రక్షించండి అందిట. ఈయన జాలిపడిపోయి, ఒరే అన్ని రంధ్రాలు మూశాను కానీ నా మూత్రద్వారం గుండా శుక్రము గుండా బయటికి రా, అమోఘమైన నా వీర్యం నుండి నువ్వు బయటకు వస్తే నువ్వు నా పుత్రుడు అవుతావు సుమా అన్నాడు. అనగానే ఈయన శుక్రం గుండా బయటకు వచ్చాడు, శుక్రము నుండి బయటకు వచ్చాడు కాబట్టి అప్పటి నుంచి శుక్రాచార్యుడు అన్నారు. అంత పూర్వం దాకా ఆయన బాగా గౌడిగేదిలో నల్లగా ఉండేవాడు. శివుడి శుక్రం గుండా రాగానే శివుడిలాగా తెల్లగా అయిపోయాట. అప్పటి నుంచి శుక్రాచార్యుడు కూడా నల్లగా మాయించి తెల్లగా మారిపోయాడు ఒక దెబ్బకి శివానుగ్రహంతో. ఈ విధంగా శుక్రుడికి బయటికి రావడానికి అవకాశం దొరకగానే అమ్మవారికి నమస్కరించి శివుడికేసి చూసేలోపు శివుడికి మళ్ళీ మండిపోయి, వీణ్ణి అసలు బతకనివ్వకూడదు పార్వతి, నువ్వేదో రక్షిస్తావు తల్లివి కాబట్టి, నేను చంపిన వాళ్ళని బతికిస్తాడా వీడు అని మళ్ళీ సోలం ఎత్తాట. ఎత్తగానే అమ్మవారు మళ్ళీ, ఏమండి రక్షించండి, పర్వాలేదు మన అబ్బాయే కదా, మీ కడుపులో నుంచి బయటికి రావటం వల్ల మీ బిడ్డే అనగానే అప్పుడు జాలిబడి, ఏం శుక్రాచార్య అంటే నన్ను క్షమించు ప్రభు, ఇక మీదట నీవు చంపిన వాళ్ళని నేను బ్రతికించను, పొరపాటును కూడా నీ అనుజ్ఞ లేకుండా చచ్చిన వాడిని బ్రతికించను, అత్యావశ్యక స్థితి ఉంటే నేను అడుగుతాను అని శపథం చేసి ఆయనకి మొక్కాడు. అప్పుడు ఆయన, ఈరోజు నుంచి నా పుత్రుడివై గ్రహంగా ఉండి కాశీలో నా గురించి తపస్సు చేసి శుక్రేశ్వరలింగం అనే లింగాన్ని ప్రతిష్ఠించి గొప్పవాడివవు అన్నాడు. ఈ శుక్రాచార్యుడు కాశీ వెళ్ళి తన పేరు మీదుగా శుక్రేశ్వరలింగం అనే ఒక లింగాన్ని ప్రతిష్ఠించి ఆయన అనుగ్రహంతో గ్రహమై నవగ్రహాలలో బలమైన జ్ఞానమిచ్చే సంపదలిచ్చే గ్రహమై శివభక్తుడై శివపుత్రుడై బతుకుతున్నాడు. ఈ విధంగా కావ్యునికి శుక్రుడని పేరు ఇలా వచ్చింది. ఈ శుక్రనామం వచ్చిన కథ చెబుతున్నాను. ఈ కథ విన్నవాడికి ఎవడికి కూడా జీవితంలో అపమృత్యు భయం ఉండదట, దారిద్ర్యం రాదు, ఎంత కష్టకాలం వచ్చినా తిండికి గుడ్డకి కావలసిన సాధారణ సంపదలకి లోటుండదు, అంత అద్భుతమైన కథ అని భీష్ముడు ధర్మరాజు గారికి శుక్రుడి కథ చెప్పాడు. ఇప్పుడు ఈయనకు మళ్ళీ మొదలైంది, మా అందరినీ చంపేశాను నేను, ఎంత కాదనుకున్నా వెంగొస్తోంది, అసలు ఈ చావు పుట్టుకలు ఎందుకు వచ్చాయని అడిగాడు. అంత దుఃఖం కలుగుతోందనమాట, చేతులారా నేను చంపాను, ఇప్పటికి ఎన్ని రోజులు ఎన్ని కథలు చెబుతున్నాడండి ఆయన, పాపం ఎంత ధర్మం చెబుతున్నాడు, అయినా సరే ఈయనకి అంత తేలిగ్గా దుఃఖం అడగట్లా. అందుకే శాంతి అనుశాసనిక పర్వాలు ఒక వ్యక్తికి సంపూర్ణ ఉపశమనం కలిగించేంత వరకు చెప్పిన ఘట్టాలన్నారు, అంత అద్భుతమైన ఘట్టాలు. అప్పుడు భీష్ముడు ధర్మరాజుతో, నేను చంపానని నేను చచ్చానని మూర్ఖుడు భావిస్తాడు, ఈ చావు పుట్టుకలు మన చేతుల్లో లేవు. పూర్వకాలంలో బ్రహ్మదేవుడు కష్టపడి జగత్తుని సృష్టించాడు, ఈ మహాసృష్టి ఎలా పెరిగిపోయింది, జగన్ జనం జనం పెరిగిపోతున్నారు, ఎక్కడ చూసినా కుక్కలు పెరిగిపోతున్నాయి, నక్కలు పెరిగిపోతున్నారు, మానవులు పెరిగిపోతున్నారు, సకల జీవులు పెరిగిపోతున్నాయి, భూమంతా అంగుళం ఖాళీ లేకుండా జనం పెరిగిపోయారు. ఈ జనం ప్రభంజనమైపోయి భూదేవి ఈ జనాన్ని తట్టుకోలేక అందులో జనం పెరిగిపోవడంతో పాపాలు కూడా పెరిగిపోవడంతో తట్టుకోలేక బ్రహ్మదేవ బావోయ్ నేను ఇంత బరువు భరించలేకపోతున్నాను, రక్షించు, ఈ భారం తగ్గించు అనగానే బ్రహ్మదేవుడికి ఏం చేయాలో అర్థం కాల. ఒరేయ్ మీరు అదుపులో ఉండండి రా అన్నాడు జీవుల్ని. వాళ్ళు ఉండకుండా బ్రహ్మనే మింగడానికి మీదకు వచ్చారు. దాంతో బ్రహ్మదేవుడికి ఆగ్రహం కలిగింది. ఆగ్రహంతో ముఖం ఎర్రగా అయిపోయింది. ఎర్రగా మహాకోపం ధరించిన బ్రహ్మదేవుడి ముఖం నుంచి భయంకర అగ్నిజ్వాలలు పుట్టుకొచ్చాయి. ఈ అగ్నిలో నుంచి నల్లని శరీరంతో పెద్ద పెద్ద జడలతో కోరలతో ఒక భీకరాకారిణి అయిన స్త్రీ పుట్టుకొచ్చింది. తండ్రి ఏమిటి ఆజ్ఞ అనగానే బ్రహ్మదేవుడు, అమ్మాయి నువ్వు మృత్యుదేవతవి, నేను నా కోపాగ్నితో లోకాలను తగలబెడదామనుకున్నాను, ఆ సమయంలో ఆ కోపాగ్నిలో నుంచి నువ్వు పుట్టుకొచ్చావు, కానీ నీ అవసరం లేకుండానే నా కోపం నుంచి పుట్టిన అగ్ని లోకాలను ఎలా తగలబెడుతోందో చూడన్నట్ట. చూస్తూ ఉండగా ఈ బ్రహ్మగారి ముఖం నుంచి పుట్టిన భయంకర కోపాగ్ని ఎదురుగుండా ఉన్న జనాలందరినీ కాల్చి బూడిద చేయడం మొదలుపెట్టింది. అప్పుడు శివుడొచ్చి, ఏమిటయ్యా ఇది, ఒక్కసారిగా లోకాలన్నింటినీ సృష్టించావు, మళ్ళీ అన్నిటినీ కాల్చి బూడిచ్చేస్తే ఎలాగా అని కొంచెం సౌమ్యంగా మాట్లాడి ఓదార్చాట. త్రినయనుడు వచ్చి ఆతన్ని తేర్చిన అతడు ఆ తెరంగిరిగించి అయ్యగ్నినుడిపే అప్పుడు పుట్టెతది ఏంద్రియవ్రజమున్న ఒక్క అంగరక్తాక్షి ఉజ్జ్వలాంగి. శివుడు ఇలా ఆగ్రహించి లోకాలన్నిటినీ ఏకకాలంలో బూడిద చేయడం పొరపాటు వద్దు అనగానే ఆ అగ్ని అంతా ఈయన మింగేశాడు. ఆ మింగేసిన అగ్ని ఈ మృత్యుదేవతను పట్టుకుంది. మృత్యుదేవత ఆయన శరీరం నుండి పుట్టినప్పుడు ఎలా పుట్టిందట, ఎర్రని కళ్ళతో నల్లని ఆకారంతో వికృతమైన జడలతో కోరలతో ఉందిట. ఇప్పుడు శివుడేమన్నాడు, నాయన బ్రహ్మదేవ, ప్రజానీకాన్ని సృష్టించడం తప్ప చంపకపోవటం వల్ల వచ్చిన ఇబ్బంది ఇది, ఎక్కడి నుంచి నువ్వు తీసుకొచ్చావు, మళ్ళీ అక్కడికి అన్ని లోకాల్లో అన్ని భూతాల్లో అట్టే పెట్టాలి, ప్రజలు ఒకే చోట ఎప్పుడూ ఉంచకూడదు, బ్యాలెన్స్ ఉండదు, పడవెక్కినప్పుడు ఇటు ఇటు సమానంగా ఉండాలి, ఈవేపు 100 కేజీలు వండి ఈ పక్కన నాబోటి వండి కూర్చోబెడితే పడవ ఇటు తిరగబడిపోతుంది, కాబట్టి అన్ని లోకములలో ఉన్న జీవుల్ని అన్ని చోట్ల సర్దాలి. నువ్వేం చేసావు, అన్ని చోట్ల నుంచి భూమి మీద పుట్టించేసావు, ఈ జనం మీద మళ్ళీ కోపంతో తగలబెడుతున్నావు, ఇలా కాదు చెయ్యటం. ఇప్పుడు నీ క్రోధాగ్ని నుంచి పుట్టిన ఈ మృత్యుదేవతకి ఈ రోజు నుంచి మంచి ఉద్యోగం, దానికి ఇంటర్వ్యూ లేదు, సెలక్షన్ లేదు, డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇచ్చేయి. ఈ ప్రజానీకానికి నువ్వు ఇంత అని ఆయుర్దాయం రాయి. ఫలానా పుల్లారావు గారు ఈయనకి 100 ఏళ్ళు, మలానా దిబ్బారావు గారు ఈయనకు 80 ఏళ్ళు, ఇలా వాళ్ళ నుదుట రాసేయి. ఆ ఉన్నంతకాలం వాళ్ళు ఎక్కడ సుఖం పొందాలో, ఎక్కడ దుఃఖం పొందాలో, ఎక్కడ పురాణం చెప్పాలో, ఎక్కడ పురాణం వినాలో ఇవన్నీ రాసేయి. ఎక్కడ హాయిగా చల్లగా ఉండాలో, ఎక్కడ కాస్త ఒక్క పొందాలో ఇవి కూడా రాసేయి మొత్తం అన్ని. ఇవన్నీ అయిపోయాక వాడికి ఆయువు తీరగానే ఈ మృత్యుదేవతని పంపించు, ఇది వాడి ప్రాణం తీసేస్తుంది, దాంతో వాడి శవం కాస్త భూమి మీద బూడిదైపోతుంది, మట్టిలో కలిసిపోతుంది, ఈ ప్రాణవాయువుని ఈ యమలోకాదులు మొదలైన లోకాల్లో అన్ని చోట్ల వాళ్ళ కర్మలను బట్టి సర్దే, మళ్ళీ వాళ్ళకి పునర్జన్మలు ఇస్తూ ఉండు, ఈ ప్రక్రియ పెట్టు, మృత్యుదేవత ఉంటే ఈ ఉద్యోగం ఆవిడ చేస్తే నీకు నాకు అందరికీ సుఖంగా ఉంటుందనగానే బ్రహ్మదేవుడు శివుడికి నమస్కరించి, విన్నావా మృత్యుదేవత, మృత్యుంజయుడి మాటలు, ఈరోజు నుంచి నా రాతను అనుసరించి ప్రజానీకాన్ని చంపడం చెయ్యి అనగానే అది ఒక్కసారి ఏడవడం మొదలెట్టిందిట. నేను ఈ పని చేయలేనండి, అందరికీ మంచి ఉద్యోగాలు ఇచ్చావా, అగ్నిదేవుడికేమో నెయ్యి పట్టుకుపోయే ఉద్యోగం ఇచ్చావా, వంట ఉద్యోగం ఇచ్చావా, నాకు ఈ పెంట ఉద్యోగం ఇచ్చావా. ఇంద్రుడు హాయిగా అమృతం తాగుతున్నాడా, నేను జనాల ప్రాణాలు తాగనా, అందరూ తిట్టుకోరా, చిన్నపిల్లలు చచ్చిపోతే తల్లిదండ్రులు రోజు శాపనార్థాలు పెడతారు, దిక్కుమాలిన మృత్యువా నువ్వు చచ్చిపోను అని నన్ను తెగ తిడతారా, చివాట్లు నేను తిన్నా, అట్లు మీకు చివాట్లు నాకునా. తల్లి చచ్చిపోతే పిల్లలు ఏడుస్తారు, పిల్లలు చచ్చిపోతే తల్లిదండ్రులు ఏడుస్తారు, భార్య చచ్చిపోతే భర్త ఏడుస్తాడు, భర్త చచ్చిపోతే భార్య గొల్లుమంటుంది, ఇలా అన్ని రకాలుగా అందరూ నన్నే తిట్టుకుంటారు. ఈ పాపపు పని నేను చెయ్యనుగాక, చెయ్యను బావోయ్, నాకు ఈ ఉద్యోగం వద్దు అందుట. అనగానే ఆయన చిరుడవు నవ్వి, నాకు లేని బాధ నీకేమిటి, అసలు నేను సృష్టించి నీకు ఉద్యోగం ఇచ్చాను, ఎప్పుడు కూడా ఉద్యోగం ఇచ్చిన వాడిది బాధ్యత, ఇది సృష్టి ధర్మం కాబట్టి పుట్టించడం వల్ల చంపటం వల్ల మనకే దోషము అంటదు, ఇది ఒక క్రమం అంతే. పెరగడము, మళ్ళీ చావడము, పుట్టడము, మళ్ళీ పెరగడము, మళ్ళీ చావడము, ఇది ఒక ధర్మముగా భగవంతుడైన వాసుదేవుడు మనకి విధించాడు కాబట్టి ఇది దోషం కాదనగానే మళ్ళీ అది ఏడ్చిందిట. మనుజుల హరిల్చి బాంధవ జనమున శోకం బుజూడ జాలుదునే తపంబునకే సదయంబుగ అనుజ్ఞ చేయంగవలయునని ప్రణమిల్లెన్. మనుష్యుల్ని చంపి వాళ్ళ బంధువులందరినీ ఏడిపించి వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే నేను చూడలేను, ఈ భయంకరమైన ఉద్యోగం నాకొద్దు తండ్రోయ్, ఇంకేదైనా మంచి ఉద్యోగం ఇయ్యని ఎంతో శ్రద్ధతో భక్తితో బతిమాలుకుని ఏడ్చిందిట. అప్పుడు బ్రహ్మదేవుడు, నీకు దోషం లేదమ్మా, ఏడుపు నేను అంటదంటే వినవేమిటి అన్నాడు. వినకుండా వెంటనే ఏం చేసింది, అలాగే నేను బయలుదేరి అడవిలోకి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకోవడం మొదలెట్టిందిట. ఈలోపు మళ్ళీ జనం పెరిగిపోయారు. ఇదేమిట్రా, మంచి ఉద్యోగం ఇచ్చి పంపిస్తే ఈ మృత్యుదేవత ప్రాణుల ప్రాణాలు తీయకుండా ఏం చేస్తోందని భావించి ఈయన అడివంత వెతగ్గా ఒక కేకారణ్యంలో కళ్ళు మూసుకుని ధ్యానమగ్నురాలై ఉన్న మృత్యుదేవత కనబడింది. మృత్యుదేవత, ఇది నీకు న్యాయం కాదు, వెళ్ళి వెంటనే డ్యూటీలో జాయిన్ అయ్యి అన్నాడు ఆయన. వద్దండి, మీరు అనుజ్ఞ ఇస్తే ఉండరాజవరం వెళ్ళి డాక్టర్ గారి దగ్గర ఉద్యోగం చేసుకుని హాయిగా జీడిపప్పు కూడి తిని ఉంటాను సుఖంగా, ఈ ఉద్యోగం నాకు ఎందుకంటే దరిద్ర ఉద్యోగం, అపవిత్రమైన ఉద్యోగం చేసుకుంటాను, కనీసం పురాణం వినొచ్చందిట. లేదే, నీకు దోషం లేదంటే వినలేదు. అప్పుడు చివరికి శివుడు కూడా వచ్చాడు. శివుడిని చూడగానే ఏడవడం మొదలెట్టింది. ఇప్పుడు ఏం చేశాడు బ్రహ్మదేవుడు, అది ఏడుస్తూ ఉంటే కన్నీళ్లు వచ్చేట, ఓ బడబడ బడబడ, ఆ కన్నీళ్లు రెండు చేతులతో పట్టుకుని ఆ కన్నీళ్లు నేల మీద అలా జల్లాడు. జల్లి జల్లడంతో అందులో నుంచి భయంకరమైన కొన్ని రూపాలు పుట్టుకొచ్చాయి. అవేమిటో తెలిసిన, ఒకటి కుష్ఠరోగం, ఒకటి క్షయరోగం, ఒకటేమో కుంటి రోగం, ఒకటి దగ్గు రోగం, ఇంకోటి ఇంకో రోగం, ఇలా నిమిత్తములు పుట్టాయి, కొన్ని వేల నిమిత్తములు, లక్షల నిమిత్తములు. వెంటనే బ్రహ్మదేవుడు, మృత్యుదేవత చూసావా, నీ పని ఎలా నెరవేరుస్తున్నానో, నువ్వు హాయిగా మారు మాట్లాడకుండా శుభముహూర్తం చూసుకుని ఉద్యోగానికి వెళ్ళి అందులో సర్వీస్ రిజిస్టర్లో ఎస్ఆర్లో సంతకం పెట్టాయి, నీ పేరు రాసేసాను ఆల్రెడీ. ఇప్పుడు నీ కన్నీళ్ల నుంచి పుట్టే చూసాయా, వీటిని నిమిత్తములు అంటారు. నువ్వెవరినైనా చంపాలనుకో, ఈ నిమిత్తాలని పంపించు. అనగా ఒక వ్యక్తికి కుష్ఠరోగం వచ్చింది, బాగా పుళ్ళు పడిపోయి, చేతులు ఊడిపోయి, చివరికి అందరూ అసహ్యించుకుంటారు ఆ రోగంతో చచ్చిపోతే. పాపం కుష్ఠరోగం వచ్చిందండి, తగ్గలేదండి, ఇలా ఉంటే అసహ్యం కూడాను, పోలే పోవడం మంచిదైంది అంటారు. చావడానికి మూల కారణం కుష్ఠరోగం అంటారు తప్ప మృత్యుదేవత అని నిన్ను తిట్టరు. ఒకడు క్షయరోగంతో దగ్గి దగ్గి ఉంటే వాడు ఎప్పుడు తస్తాడా అని వాళ్ళు ఆవిడ కూడా ఎదురు చూస్తున్నారు చివరికి విసిగిపోయి. ఇంచేత వాడికి టీలు కాఫీ ఇవ్వలేక, చాకరీ చేయలేక, అంచేత తిట్టేదంతా క్షయరోగానికి పోతుంది, నువ్వు దర్జాగా వాడి ప్రాణం తీసేయి. అలాగే నిమిత్తాల్లో ఇంకా చాలా ఉన్నాయి, కేవలం రోగాలే కాదు. ఒక వ్యక్తి ఇంట్లో కూర్చునుండగా ఎవడో బదారికి వెళ్ళి టీ తెమ్మన్నాడు, వీడు స్కూటర్ ఎక్కి బయలుదేరాడు, లారీ గుద్దేసింది. అయ్యో ఎంత పొరపాటు చేశామండి, హాయిగా పడుకున్నాడండి, టీ తెమ్మని పంపించాను, టీ తెమ్మని నేను పంపించకుండా ఉంటే ఈయన స్కూటర్ ఎక్కి బయటకు వెళ్ళేవాడు కాదు, ఆ లారీ గుద్దేది కాదు, దిక్కుమాలిన దాన్ని అని ఈ టీ తెమ్మని పంపిన కారణమును తిడుతుంది తప్ప పెళ్ళం, మొగుడు చచ్చిపోవడానికి మృత్యువు కారణం అని తిట్టదు. ఈ విధంగా ఏదో ఒక నిమిత్తంతో ఎవడో ఒకటి తస్తాడు, ఈ చావుకి నిమిత్తమే కారణం. మీరు కూడా చూడండి, ఎక్కడైనా సరే అనవసరంగా విమానం ఎక్కారండి వీళ్ళు, ఆ సుఖోయి విమానం ఎక్కువండకపోతే, కూలి ఉండకపోతే వీడు బతికేవారండి అంటారు, సైకిల్ ఎక్కి వెళ్ళకపోతే బతికేవాడండి, పడవ మునిగిపోయింది మన బ్రహ్మపుత్ర నదిలో, అనవసరంగా బ్రహ్మపుత్రలో ఆ పడవలోకి వెళ్ళారండి ఎక్కువ మంది జనం, ఆ పడవ మునిగిపోతే బతికేవాడండి, ఇలా జరగకపోతే ఇలా జరిగేదండి అంటారు. ఈ నిమిత్తమును తిడతారు. కానీ అసలు చావుకి మూల కారణమైన బ్రహ్మని కాని ఈ మృత్యువుని కాని తిట్టరు. కాబట్టి ఈ రోజు నుంచి ప్రాణములు తీసే డ్యూటీ మృత్యుదేవతది. ఆ మృత్యుదేవతకి ఏ వంక రాకుండా, తిట్లు రాకుండా, ఆవిడ మీద అభాండములు పడకుండా ఈ నిమిత్తములు వాటిని పూర్తి చేస్తాయి అని ఈ నిమిత్తాలు లోకానికి పంపేట. ఈ నిమిత్తములు పాముల రూపాల్లో, పురుగుల రూపాల్లో, గుండెపోట్లుగా, ఇంకా రకరకాల రోగాలుగా, ఏదో ఒక కారణం రూపములో, ఏ హెలికాప్టర్ ఎక్కుతూ ఉంటే కొండ కొట్టేసి కింద పడిపోతే అనవసరంగా వాతావరణం బాగాలేదండి వాడు హెలికాప్టర్ ఎక్కాడండి అని ఆ హెలికాప్టర్ను వాతావరణంలో తిట్టుకునేలాగా ఇలా రకరకాల కారణములను సృష్టించి పంపించాడు. అప్పటి నుంచి మృత్యుదేవత ఈ కారణములను వెంట పెట్టుకుని ప్రాణములు తీస్తున్నది. ఈ పనులని చేసేది అది. నువ్వు దుర్యోధనుణ్ణి చంపానని, ఇంకెవన్నో చంపానని అనుకుంటే నీవు నిమిత్త మాత్రుడవు. అసలు నిమిత్తములు అవి. ఆ నిమిత్తం వెనక ఉన్న మృత్యువు, ఈ మృత్యువుని సృష్టించిన త్రిమూర్తులు. ఇదొక లీల. ఎక్కడికి పోతారయ్యా చచ్చి? ఈ ఆత్మకి నాశనం లేదు. ఇంకొక రహస్యం చెబుతున్నాను విను. ధర్మపరుడికి దుఃఖము అహంకారము ఉండదు. ఎప్పుడు మన దగ్గర ధర్మం ఉంటే దుఃఖం రాదు. ముందు ధర్మం ఉంటే అహంకారం రాదు. అహంకారమే దుఃఖానికి మూల కారణం. నీకు అహంకారం ఉంది కాబట్టి ఇప్పుడు దుఃఖం వస్తోంది. నువ్వు అనొచ్చు నాకేం అహంకారం ఉందని. అహంకారం అంటే ఏమిటి? నేను చేశాను అండవేగా అహంకారం అంటే, నేను దుర్యోధనాదులను చంపాను చంపాను అనుకుంటున్నావంటే నీవు కర్తను అనుకుంటున్నావు. నీవు కర్తవి కాదు అనుకుంటే అప్పుడు నీకు ఈ దుఃఖం రాదు. కానీ ప్రస్తుతం నీలో ఎందుకో కొంచెం ధర్మం లోపించటం వల్ల నేను కర్తననుకుని నేను చంపానని దుఃఖిస్తున్నావు. ఇక్కడ ఒక అద్భుతమైన సంవాదం చెబుతా విను. పూర్వం జాజలి అని ఒక ఋషి ఉండేవట. చాలా గొప్ప ఋషి ఆయన. అసలు ఎవ్వరికీ ఏ అపకారం చేయకుండా ఉండాలని కోరుకునేవాడు. ఓసారి అడవిలో కష్టపడి తపస్సు చేశాడు. ఆ తపస్సు చేస్తూ చేస్తూ 5-6 ఏళ్ల పాటు కదలకుండా ఉండిపోతే ఆయనకి జుట్టు బాగా పెరిగిపోయి అట్ల కట్టేసింది. ఈ జుట్టు ఎలా ఉందిట? మామూలు కాదు, గేజరబాజరగా పెరిగిపోయిన ఒక మర్రి వృక్షంలో అయిపోయింది. ఆ జుట్టు కదలకుండా అలా ఉండిపోవటం వల్ల, అందులో ఈయన కూడా 5 ఏళ్ల పాటు కదలకుండా ఉండడం వల్ల, ఆకాశంలో తిరుగుతున్న పిచ్చుకలు కొన్ని వచ్చి ఈ పక్షిగూళ్ళు కట్టేసుకున్నాయట ఈ జుట్టులో. పిచ్చుకలు చూసారు గూళ్ళు కడుతుంటాయి, వేళ్లాడుతూ ఉంటాయి. పాప ఈయన జుట్టు అంత పెరిగిపోయిందనమాట. అసలు ఈ గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కవలసిన వాడు ఆయన. ఆయన జుట్టు అంత పెరిగిపోయి అట్లు కట్టి అవి గూళ్ళు అయిపోయి అందులో దూరేయట పిచ్చుకలు. పిచ్చుకలు దూరడమే కాదు, గుడ్లు పెట్టాయి. ఈ గుడ్లు మళ్ళీ పిల్లలయ్యాయి. ఏకంగా గంప కింద పెరిగిపోయింది ఈ సంసారం. పిచ్చుకల సంసారం బాగా పెరిగిపోయింది. దిక్కుమాలిన కొన్ని దరిద్ర మతాలు పెరిగిపోతున్నట్టుగా ఈ మధ్యన. ఈ విధంగా పెరిగిపోతే ఈయన ఏం చేశాడు? ఒక రోజున 5-6 ఏళ్ళు పోయాక కళ్ళు విప్పాడు. ఒరే ఏంటి తల బరువుగా ఉందని చూస్తే పైన కిచ్ 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 పుచ్చు 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 అని రకరకాలుగా మాట్లాడుకుంటున్న పిచ్చుకలు అవి కనిపించాయి. ఈయనకి మతిపోయింది. ఆహా నేను ఎంత గొప్ప అని అనుకున్నట్టు పాపం. చల్లనం బులేక జాజల్లి తపో నిష్ట నాశీనుడయ్యుండ పిచ్చికలుగూడుగా విల్చ తన్మస్తకంబున అమ్మిధునము కారణముగా అండములు కలిగి పిల్లలై వర్తిల్చి ఎల్లెడ కెరగొన నరుగుచు మరలుచు అవియున వియున గూట వశయింప అతడు దయాళుడై వాని జోపకయుండి వత్సలతను నియతి కదమెచ్చి ఈ ధర్మనిష్టయందు గలదే అనుటయు మ్రోసిన ఆకాశవాణి ధర్మపరుడైన అత్తులాధారుడింత ఆడడు ఇట్టాడనేలని అద్భుతముగా. కదలకుండా ఉంటే జుట్టు పెరిగి, ఈ జుట్టులో పిచ్చుకలు గూళ్ళు పెట్టుకుని, మళ్ళీ ఆ పిచ్చుకలు గుడ్లు పెట్టి ఆ గుడ్లు పిల్లలై కిచకిచలాడుతూ తిరుగుతున్నాయి అనుకుని దయాళుడై వాటిని తోలకుండా ఉండి కొద్ది రోజులు అలా అట్టే పెట్టాట వాటిని. రోజు స్నానం కూడా తలకి చేసేవాడు కాదు. కొంచెం కదలకుండా ఉంటే అవి బాగుంటాయని, కదిలితే ఎగిరిపోతాయని. 2-3 రోజులు అలా ఉన్నాక తపస్సులో ఉన్నప్పుడు అంటే అహంకారం ఉండదు. కానీ ఇప్పుడు ఏమనిపించింది? నాలాంటి దయాస్వరూపుడు ఉంటాడా? ఎంత మహానుభావుణ్ణి, ఎంత గొప్పవాణ్ణి, ఎంత తపశ్శక్తి కలిగిన వాణ్ణి. బ్రహ్మదేవుడు ఏదో పిచ్చుకల కోసం చెట్లు ఇచ్చాడు, గూళ్ళు ఇచ్చాడు. ఎవడన్నా తన తలకాయ మీద కాకి పిచ్చుక నెత్తి మీద గూడు కట్టుకో అన్నవాడు ఉన్నాడా ఈ లోకంలో? నేను తప్ప. నాలాంటి దయాస్వరూపులు ఉండబట్టే ఈ భూమిలో ఉంది. అందరూ ఇంత అన్నం తింటున్నారు. ఈయన గొప్పవాడని పొగుడుకోవడానికి ఆయన ఆయనే పొగిడేసుకున్నాడు పాపం. కర్మ తప్పదు. అప్పుడప్పుడు ఎంత గొప్పవాడికైనా ఈ లక్షణం వస్తుంది. నిజంగా ధన్యాత్ముడు. కానీ ఇప్పుడు ఏమనిపించింది, నాలాంటి పుణ్యాత్ములుంటారా, పిచ్చుకల కోసం జుట్టుని కేటాయించేవాడు ఉంటాడా, 4 రోజులు స్నానం చేయకపోతే చెమట పడితే బర్రును గోక్కుంటారు, పేలు పడతాయి, అయినా సరే వాటిని సహించి వీటిని పోషిస్తున్నాను ఈ పిచ్చుకల్ని అనుకోగానే హఠాత్తుగా ఆకాశవాణి, చాలు చాలేవయ్యా, ఏదో ఒక 5-6 ఏళ్లపాటు నెత్తి మీద జుట్టు పెరిగి ఆ జుట్టు మీద పిచ్చుకలు గూళ్లు కట్టుకుంటే నీ ఎంత దయాస్వరూపుడు లేడనుకుంటావా, మహానుభావుడు తులాధారుడని ఒక ఆయన ఉన్నాడు, ఆయన కంటే నువ్వు గొప్పవాడా, ఆయన ఎప్పుడు తన తాను పొగుడుకోలేదు, నిన్ను నువ్వు పొగుడుకుంటున్నావు గాని అనగానే ఈయన హడిలిపోయి, అసలు నేనేదో లోపల లోపల అనుకుంటే ఈ ఆకాశవాణికి ఎలా తెలిసింది, అందుకే పరమాత్మ అన్నారు, భగవంతునికి తెలియంది లేదు, ఇంతవరకు నేను మాత్రమే గొప్పవాడిని అనుకున్నాను, నాకంటే తులాధారుడు అనేవాడు ఎవడో గొప్పవాడన్నమాట అనుకుని, అసలు ఈ తులాధారుడు ఎక్కడుంటాడు అనగానే కాశీలో ఉంటున్నాడు అని వినపడింది. వెంటనే ఈయన అప్పటికప్పుడు మహావేగంగా బయలుదేరి కాశీ వెళ్ళిపోయాడు. ఎవడైనా తులాధారుడు ఎక్కడున్నాడా అని అడుగుదాం అనుకునేలోపు, రే ఎవరు వెళ్ళినా తులాధారుడు కొట్లోనే సామాన్లు కొనండ్రోయ్, ఆయన ధర్మాత్ముడు అనే మాటలు వినపడ్డాయట. అంటే ఈయన అడగక్కర్ లేకుండానే కాశీలో ఏ మూలకెళ్ళినా తులాధారుడు 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 అంటూనే ఉన్నారు. వెంటనే ఈయన పెద్ద కష్టపడకుండా తులాధారుడు ఉన్న చోటుకి వెళ్ళాడు. ఇంత చూస్తే ఆయన వ్యాపారం చేసుకుంటున్నటువంటి ఒక వర్తకుడు అన్నమాట. ఆయన ఇంట్లో పెద్ద కాటా ఉంది, ఆ కాటా కూడా ధర్మస్వరూపం. అక్కడ కూర్చుని వస్తువులు అమ్ముతున్న ఆయన దూరం నుంచి వస్తున్న జాజిలిని చూచి, జాజిలి గారు రెండు 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 అన్నాడు. ఓరి బాబోయ్, 2000 మైళ్ళ దూరం నుంచి కష్టపడి నడిచి వచ్చాను నేను, నేను ఇక్కడికి వస్తున్నట్టు వీడికి ఎలా తెలిసింది, ఓహో ఇందుకే ఆకాశవాణి అతడు గొప్పవాడంది, నేను ఎక్కడి నుంచి వచ్చినా నన్ను చూచి చూడగానే ఎవడో తెలిసిపోతున్నాను వాడికి, అంటే వాడు ఎంత మహిమ కలిగిన వాడయి ఉంటాడు. ఆయన దగ్గరకు వచ్చి, మహాత్మా నువ్వు చూస్తే వ్యాపారం చేసుకుంటున్నావు, పోని నేనంటే తపస్సు చేస్తున్నాను కాబట్టి అంత ఎంతో మహిమ వచ్చిందంటే అర్థముంది, వ్యాపారం చేసుకునేవాడికి కూడా మహిమలుంటాయా, నేను ఎక్కడి నుంచో వస్తే నా పేరు పెట్టి ఎలా పిలిచావని అడిగితే, ఆకాశవాణి నీకు సందేహ నివృత్తి చెయ్యమని నా దగ్గర చెప్పింది కాబట్టి చెబుతున్నాను, లేకపోతే నేను చెప్పకూడదు, చెబితే ఆత్మస్థుతి అవుతుంది కాబట్టి, నేను పుట్టుకతో వ్యాపారిని కాబట్టి నేను వ్యాపారం చేసుకుని అమ్ముకుంటున్నాను, కానీ నా దగ్గర ఎప్పుడూ కూడా విల్లు చూట అమ్ముట వలయదు వంచన మర్హలాభంబున అనుభవింతు, నేనెప్పుడు తూచేటప్పుడు అమ్మేటప్పుడు కొనేటప్పుడు పొరపాటును కూడా మోసం చెయ్యను, ధర్మ ప్రకారంగా ఒక్క గింజ కూడా నాకొద్దు, అంత జాగ్రత్తగా తూకం చేస్తాను, ధర్మం అధర్మం కూడా ఇలాగే తూకం చేస్తాను కాబట్టి ప్రజలు నన్ను తులాధారుడు అన్నారు. తాను చేసే పనిలో జాగ్రత్త వహించి ధర్మాధర్మములు ఎరిగి ప్రవర్తించిన ప్రతి వ్యక్తి తపస్వియే, వాడు భగవంతుని అనుగ్రహం పొందుతాడు. కుక్క మాంసం అమ్ముకునేవాడు కూడా అందులో జాగ్రత్తగా ఉంటే, వాడి వృత్తిలో ధర్మంగా ఉంటే, అధర్మం లేకుండా ఉంటే వాడు కూడా గొప్పవాడే. ఇంకా నాకు ఎప్పుడు బంగారం మీద వ్యామోహం లేదు, ధర్మ ప్రకారంగా నేను సంపాదించిన ధనమంతా త్యాగం చేస్తాను, సరి సిద్ధి అసిద్ధులు, నాకు లాభం వచ్చినా నష్టం వచ్చినా ఒకటే, సమలోష్టకాంచనమయ్యుండు మనస్సు, నా మనస్సు మట్టి బిడ్డ మీద బంగారం మీద సమానంగా ఉంటుంది, వ్యాపారం చేస్తున్నాను ఓ బంగారం పోగేసేద్దాం పక్క వాళ్ళని కొల్లగొట్టేద్దాం అనే ఊహ నాకు పొరపాటును కూడా రాదు, నిందాభినుతులు హింసయు ఆత్మ ప్రశంసయు లేవు, భూతంబులయందెల్ల దయగటిల్లు, నాకు ఎవడన్నా నింద చేసినా ఒకటే. సాధారణంగా ఎవరైనా పొగిడితే ఆనందిస్తారు, తిడితే బాధపడతారు, కానీ నేను అలా కాదు, నాకు పొగడ్తైనా ఒకటితే తెగడ్తైనా ఒకటి, ఎవడన్నా వచ్చివో నీ అంత గొప్పవాడు లేడో అని పొగిడేశాడనుకో, నేను అంత గొప్పవాణ్ణి అనను, ఎవడన్నా తిట్టాడనుకో అయ్యో తిట్టాడే అని ఏడవను, ఈ రెండూ సమానమే. నాకు హింస లేదు, ఆత్మ ప్రశంస లేదు, నాకు భూతాలన్నిటి మీద సమానమైన ప్రేమ, ఏ ప్రాణిని చూస్తే ఆ ప్రాణి నా సంతానం, నా బిడ్డ లేక నా వాళ్ళు అనిపిస్తుంది, అందరినీ సమానంగా చూస్తా, అసలు నాకు శత్రువే లేడు, ఎవరికి మేలు చేసిన ఇంత చేసినాడనను బుద్ధి మమత ఎన్నండు నాకు కలుగదు, ఏమిటనేనియు తలపు నల్లమియును పుట్టదు నిక్కమిల్తయు మహాత్మాగా. ఇంకొకటి, నేను ఎప్పుడూ కూడా ఎవరికైనా అభయమే ఇస్తాను, పొరపాటును కూడా నా వల్ల ఎవరికి భయం ఉండదు, ఇంకా వచ్చిన వాడికి లేదనకుండా ఏదో ఒకటి ఇస్తాను, సత్యం పలుకుతాను, భోగాలు కోరుకోను, కీర్తి అస్సలు కోరుకోను, కీర్తి తనంత తాను రావాలి తప్ప నేను టముకేసుకుని నా కోసం నేను ఇలా చేస్తున్నాను అని. ఎవరికైనా మేలు చేశాక ప్రతివాడు నేను మేలు చేశానని బోర్డు పెట్టుకోకుండా ఉంటాడా? నేను ఇవాళ చలివే అందరం పెట్టాను, ఇంత పెద్ద బోర్డు పెడతారు చూడండి అక్కడ, వాడు నాలుగు కొండల నీళ్లు నాలుగు రోజులు పోస్తే పెద్ద పేరు రాసేసి ఫలానా వాడి కొడుకు ఫలానా వాడి మనవడు దానం. మళ్ళీ చిన్న చిన్న వాటికి ఇంత పేర్లు మనం చూస్తూనే ఉన్నాం కదా. ఒక ఆయన ఆడిటోరియం కష్టపడి చందాలు వసూలు చేసి కట్టాడు మహానుభావుడు. కమ్యూనిటీ హాల్స్ అని కడుతూ ఉంటారు అక్కడక్కడ, అలా ఒక కమ్యూనిటీ హాల్ కట్టాట. ఆ కట్టాక అందరూ ఆ డొనేషన్ ఇచ్చిన వాళ్ళందరి పేర్లు వేస్తారుగా, స్టేజీ ఇచ్చిన వాడి పేరు మీదేమో ఆ నాపరాళ్ల మీద వేశారు. ఈ రాళ్ళు ఫలానావాడి ధర్మం, గోడ ఫలానావాడి ధర్మం, ఇది వీడి ధర్మం, ఇలా అందరి ధర్మాలు వేశారు. ఆఖరిని ఇంకా ఫ్యాన్లు ఇవ్వాలి వేసవకాలంలో ఉపన్యాసం చెప్పేటప్పుడు చెప్పేవాడికి వినేవాడికి ఇబ్బంది లేకుండా ఉండడానికి. అఫ్కోర్స్ ఫ్యాన్ ఉన్నా కూడా ఉపన్యాసానికి ఇబ్బంది కట్టి నేను కట్టాను, వాళ్ళు నా వెనకాతలు పడకండి. ఈ పైన ఫ్యాన్లు ఇవ్వడానికి ఒక వ్యక్తిని అడిగితే వాడు ఫ్యాన్ దానం ఇచ్చాట. ఈ ఫ్యాన్ల మీద మరి ఇచ్చేటప్పుడు ఏం చేశాడు, రెక్కల మీద ఒక రెక్క మీద ఇంటి పేరు, ఇంకో రెక్క మీద సగం పేరు, పెద్ద పేర్లు అండి, వీర వెంకట నాగ తీర్థ సత్యనారాయణ ఏదో ఉంటుంది, ఇంత పెద్ద చేట భారతం. అందుకని వీర వెంకట నాగ వెంకట సత్య నారాయణ ఇలాగ రెక్కల మీద వేయించాడు ఇంటి పేరును. ఇలా నాలుగు ఫ్యాన్లు ఇచ్చాడు. ఆ తర్వాత ఓ రోజు ఉపన్యాసం చెబుతూ ఉంటే నా బోటి వాడు వచ్చాట. వచ్చి చూశాడు ఆ నాపరాళ్ళ మీద స్టేజీ మీద కనపడుతోంది ఫలానా వాడి ధర్మం, స్తంభాల మీద కనపడింది, అన్నిటి మీద కనపడింది. ఇప్పుడు తన ఫ్యాన్ల మీద కూడా పేరు కనపడుతుందని పైకి చూస్తే ఫ్యాన్ గిర్రం తిరుగుతోంది, వీడి పేరు కనపడలా. వెంటనే కర్ర తీసి చేతిలో ఏయ్ పంతులు ఉపన్యాసం ఆపన్నాడు. ఈ ఉపన్యాసం చెప్పేవాడు హడ్లిపోయి ఏమిటో లేనిపోను కూడా అనుకుని ఆపేశాట. ఏమిటి బాబుని ఆగండి, ఫ్యాన్లు కట్టేయండి అన్నట్ట. వేసవకాలం అండి, ఫ్యాన్లు కట్టితే జనం చచ్చిపోతారండి అన్నట్ట. ఏయ్ ఆపంటే డోనర్ని నేనా నువ్వా అనగానే చచ్చినట్టు కట్టేశారు. ఆ తర్వాత ఆగిపోయాక సంతృప్తిగా, ఇప్పుడు చూసారా వాళ్ళందరి పేర్లు కనబడుతున్నాయా, నా పేరు మా పైన మా పేరు మీద గిరగర తిరుగుతుంట కనబడలేదా, అంచేతిక మీదట ఇక్కడ ఉపన్యాసాలు జరిగినంతసేపు కూడా ఏ సన్నాసాడు ఇక్కడ ఫ్యాన్ వేయడానికి వెళ్ళలేదు, అందరూ వెళ్ళిపోయి వేసుకోండి అంతే అన్నాడు. అందరూ వెళ్ళిపోయి వేసుకోవడానికి డొనేషన్ ఎందుకుట అంచేత. ఇలాంటి పెచ్చుంటుంది కొంతమందికి, రవ్వంత దానం చేస్తే కొండంత ప్రచారము చేసుకోవాలనే కోరిక ఉండడం ఒక భయంకరమైన అజ్ఞానం. నేనేం చేస్తాను, ఎవ్వరికి మేలు చేసిన ఇంత చేసినాడనను బుద్ధి మమత అన్నండు నాకు కలుగదు. ఎవరికైనా ఎంత మేలు చేసినా నేనెంత మేలు చేశాను నాకు కృతజ్ఞుడవై ఉండాలి అని వాట పొరపాటునను. అసలు చేశాక గుర్తు తెచ్చుకోమండం ఏమిటండి, అది మహాభయంకర అపరాధం. కిక్కురు మనకుండా గుప్తంగా దానం చేసేస్తాను, పొరపాటును కూడా దాని గురించి వెనక్కి మళ్ళీ ఆలోచన చెయ్యను, 10 మంది దగ్గర ప్రచారం చెయ్యను, తర్వాత నాకు దేని మీద వ్యామోహం ఉండదు, ఇదంతా నిజం చెబుతున్నాను, అది కూడా ఆకాశవాణి చెప్పమంది కాబట్టి. ఇలా నిజాయితీగా ధర్మం తప్పకుండా కీర్తి వ్యామోహం లేకుండా చేస్తున్న పవిత్ర యజ్ఞం నా వర్తకం అవ్వడం వల్ల నాకు ఈ సృష్టిలో ఎక్కడ ఏం జరుగుతోందో తెలుస్తోంది. నా మనస్సు అపవిత్రమైన వస్తువుల మీదకి వెళ్ళమంటే కూడా వెళ్ళడంలా. అన్నిటికంటే నీకు రహస్యం చెప్పనా, నువ్వు చేసిన తపస్సు అంతా నిజమైన తపస్సు ముందు ఇంత పిసరు. నిజమైన తపస్సు అంటే ఏమిటి, పవిత్ర కర్మాచరణ, అదే యజ్ఞం. ఇంతకీ పవిత్ర కర్మాచరణ అంటే సత్యమే యజ్ఞం, సత్యమే సమస్తం, సత్యమే పలకాలి. అన్నిటికంటే మానవ జీవితానికి దివ్యశక్తినిచ్చేది, సుఖమిచ్చేది, శాంతినిచ్చేది, ఆనందాన్నిచ్చేది, పునర్జన్మ లేకుండా చేసేది సత్యమే యజ్ఞం అని తెలుసుకోవటం, ధర్మం తప్పకుండా ఉండడం, ఈ నియమములు పాటించినంతకాలం మానవుడు ఆనందంగా ఉంటాడు. అప్పుడు వాడికి ఎవడి వల్ల భయము ఉండదు, దుఃఖము ఉండదు, వాడికంటే గొప్ప తపస్యాలు ఉండడు. కాబట్టి ఇక మీదట నువ్వు ఎప్పుడైనా సరే సత్యాన్ని విడిచిపెట్టకు, నీ ధర్మాన్ని మరిచిపోకు, అప్పుడు నీకు దుఃఖం రాదు, అప్పుడు నీకు నేను చేస్తున్నానని అహంకారం రాదు. తులాధారుడిలాగా నేను ఈ పని చేశాను, మేలు చేశాను, కీడు చేశానని అనుకోకు అని చెప్పగానే చాలా సంతోషపడిపోయాట. కారణముల వలన కృత ప్రారంభంబైన కర్మ మంచిత గతికిన్ కారణమే కర్తవ్యత్వారబ్ధ క్రియల ఎట్టులనగ చరిత్ర. ఎప్పుడూ కూడా ఒక కర్మ చేసే ముందు నేను పుట్టాను, ఇది నా వంతు కర్తవ్యం, అంటే నేను ఈ పని చేయడానికి పుట్టాను, భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు కాబట్టి ఈ పని నేనే చేస్తున్నాను అనే ఉద్దేశ్యంతో ఈ చేసే పని మీద భక్తితో శ్రద్ధతో పనిచేస్తే గొప్ప కార్యసిద్ధి అవుతుంది వాడికి. ఒక వ్యక్తి గొప్పవాడు అవ్వాలంటే భగవంతుడు నా చేత ఈ పని చేయిస్తున్నాడు, ఈ పని కోసం పుట్టాను, ఇది కూడా నా అదృష్టం. ఒక్కోసారి మనకు అనుకోకుండా భగవంతుడు ఒక వరం ఇస్తాడు, అప్పుడే విర్రవెక్కకూడదన్నమాట. ఈ అవకాశము నాకు ఇచ్చాడు పరమాత్మ అనుకుని అందులో అడుగుపెట్టినందుకు ఆనందించి దానిలో వచ్చే లాభము నష్టము పట్టించుకోకుండా చేస్తే వాడు గొప్ప సిద్ధి పొందుతాడు. ఏదో ఒక ప్రయోజనమును కాంక్షించి గనక చేస్తే దాంతో ఆ ప్రయోజనంతో వాడికి ఆ పనితో సంబంధం లేకుండా పోతుంది. అందుకే ఏ ప్రయోజనమును కాంక్షించకుండా ఒక పని చెయ్యాలి. మహోన్నతి గతి పొందాలనుకుంటే ప్రయోజనాల ఆపేక్ష ఉండరాదు. ఈ పని చెయ్యాలంతే చేయటమే. ఓ వ్యక్తి దేవాలయం కట్టాడు, ఎందుకు కట్టాడు? నేను ఏదో పెద్ద పేరు తెచ్చుకోవాలనా? కాదు, వాడు ఈ పని భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం అనుకుని కోరకుండా ఏమీ చేస్తే ఇక వాడి జీవితం ధన్యం. రోజుకోసారి నే గుడి కట్టిచ్చా, నే బడి కట్టిచ్చా, నేను అచ్చేశాను ఇచ్చేశాననే ఊహ వచ్చిందంటే అందులో నీకు ప్రయోజన కాంక్ష ఉంది. ప్రయోజన కాంక్ష ఉంటే దుఃఖం తప్పదు అనగానే చాలా సంతోషం. అసలు మానవుడికి మోక్షం ఉండకుండా ఉండడానికి మూలం ఏమిటి? ఒక్క ముక్కలో చెప్పమన్నాడు ఆయన. మోక్షం పొందాలంటే అంటే దుఃఖం నుంచి విముక్తి పొందడం, శాశ్వత ఆనందం పొందడం, భూమి మీద సాధారణ జీవులలాగా బ్రతకకుండా ఉండడం, దానికి ఒకటే. శ్రద్ధ అనే గుణం ఉంటే చాలు ఏ పనిలో అయినా, ఆ పని చిన్న పని అయినా పర్వాలేదు. ఆఖరికి దోమల్ని పట్టేవాడు కూడా దోమల్ని చంపడంలో, ఎలకల్ని పట్టేవాడు ఎలకల్ని చంపడంలో, ఇంకో లైట్ పెట్టేవాడికి లైట్ పెట్టడంలో, విసినకర్రతో విసుక్కునేవాడికి విసినకర్ర విసురుక్కోవడంలో, అన్ని పనుల్లో కూడా శ్రద్ధ ఉండాలట. అంటే ఆ పని మాత్రమే పరమాత్మ అనే ఊహతో శ్రద్ధతో చేస్తే అప్పుడు వాడికి దానము చెయ్యాలనే కోరిక పుడుతుంది. దానము చెయ్యటం వల్ల మోక్షం వస్తుంది. అనగా శ్రద్ధ లేకపోతే దానం మీద కోరిక రాదు, దానం చెయ్యాలనే కోరిక రాకపోతే మోక్షం ఉండదు. కాబట్టి ప్రతి కర్మలో శ్రద్ధ ఉంటే ఈ శ్రద్ధ వల్ల ఈ పని 10 మందికి ఉపయోగపడాలనే కోరిక వస్తుంది. అదే దానం అంటే. దానం అంటే పట్టికెళ్ళి 10 రూపాయలు ఇవ్వడమే కాదు. ఇప్పుడు మీరు కష్టపడి పనిచేస్తే ఒక ప్రొడక్షన్ వస్తుందా లేదా? ఇది 10 మందికి ఉపయోగపడుతుందిగా, ఇదే దానం అంటే. చాలామందికి తెలియక ఓ రైతు పంట పండిస్తే దానమే, ఎందుకో తెలిసినా వాడే కనుక శ్రద్ధతో పండించకపోతే వాళ్ళ తిండి ఎక్కడిది? తను డబ్బు కోసమైనా దాన్ని లోకానికి ఇస్తున్నాడు గనక అది కూడా దానమే. కాబట్టి శ్రద్ధతో తన పని తాను చేయడం ఇంకెంతకంటే గొప్ప తేలిక ఎవడు చెబుతాడండి? ఏ పని చేసినా ఇదే దేవుడు అనుకుని పరమశ్రద్ధతో చేస్తే అది లోకానికి గొప్ప వరం అవుతుంది. అప్పుడు దానగుణం లభిస్తుంది. ఈ దానగుణం వల్ల మోక్షం వస్తుంది. ఇది సులభ మార్గము. ఈరోజు నుంచి ఏ పని చేసినా మనందరం శ్రద్ధ పొందాలి సుమా అని చెప్పగానే సంతోషపడిపోయాడు. ఒక్కొక్కప్పుడు భీష్మ తాతయ్య తొందరపాటుతో ఈ పని చేసేద్దాం అనిపిస్తుంది నాకు, మళ్ళీ అంతలోనే అణుచుకుంటూ ఉంటాను. అసలు మనిషి ఒక పని చేసే ముందు తొందరపడి చెయ్యాలా, స్పీడ్గా చెయ్యాలా, లేకపోతే ఆచితూచి చెయ్యాలా, ఎలా చేస్తే లాభం అని అడిగాడు. మంచి ప్రశ్న వేశావు. ఇది కూడా విచక్షణని బట్టి ఉపయోగించాలి. అన్ని వేళల్లో వేగంగా చేయకూడదు, అన్ని వేళల్లో ఆలస్యము చేయకూడదు. వ్యవసాయం చేసేవాడు మంచి వర్షం వచ్చినప్పుడు పర్లేదులే 4 రోజులు ఆగి పంట పండిద్దాం, లేకపోతే ఈ ఊడుపులు ఊడుద్దాం అనుకుంటే వ్యవసాయం చేయాలనుకున్న కాలం దాటిపోతుంది. వర్షాకాలంలో చేయవలసిన పని చేయకపోతే వ్యవసాయం కుంటుపడుతుంది. వేసవి కాలంలో వర్షాలు లేనప్పుడు ఇంటికప్పు పూర్వం అంటే ఇప్పుడు అంటే స్లాబులు వచ్చాయి కానీ పూర్వం ఇప్పుడు స్లాబులు వేయడం అనుకుందాం, కాసేపు పెంకులు నేయించేవారు, తాటాకులు నేయించేవారు. వర్షం వచ్చాక కప్పు ఎప్పకూడదు. వర్షములు వెనకబడ్డప్పుడు ఇలాంటి వేసవి కాలంలోనూ ఇంటికప్పులు నేయించడం పెట్టుకోవాలి. ఇప్పుడు అశ్రద్ధ చేస్తే రేపు వర్షాకాలం రాగానే డామని కప్పు కూలి లోపలికి వస్తుంది నీరు, అప్పుడు కప్పు బాగు చేద్దామంటే ఉపయోగం ఉండదు, అదను తప్పింది గనక. కాబట్టి బాగా ఆలోచించటం అనేది ఆ సందర్భాన్ని బట్టి చెయ్యాలి. ఒక్కొక్కప్పుడు వేగంగా చేస్తే లాభం, ఒక్కొక్కప్పుడు ఆలస్యంగా చేస్తే లాభం. చిరముగా ఆలోచించి భక్తితో కార్యక్రమం చేసేవాడికి ఎప్పుడూ ఇబ్బంది రాదు. తొందరపాటు ఎప్పుడూ ప్రమాదమే అన్నాడు. ఒక పని చేసే ముందు ఆలోచన బాగా చేసి ఇది చెయ్యడం లాభమా కాదా, ఇది మంచా చెడ్డా అని ఆలోచించి చేసేవాడికి ఎప్పుడు సుఖమే ఉంటుంది. ఈ విషయంలో చిరకారి అని ఒక మునికుమారుడు ఉన్నాడు, వాడి కథ చెబుతా విను. ఆలోచించకుండా ఏ పని చెయ్యరాదు అని నీకు ఈ కథ సత్యాన్ని బోధిస్తుంది. పూర్వం మేధాతిథి అని ఒక ఋషి ఉన్నాడు. ఆయన చాలా గొప్పవాడు. ఆయనకు ఒక భార్య, ఆ భార్యకు ఒక కొడుకు ఉన్నాడు. వీడికి ఏ పని చెప్పినా మంచినీళ్ళు తెమ్మంటే ఈ మంచినీళ్ళు గ్లాస్తో తెస్తే మంచిదా లేకపోతే సీసాతో తెస్తే మంచిదా అని ఆలోచించేవాట. తీరా గ్లాస్తో తెమ్మంటే, నాన్నగారు గ్లాస్తో తెస్తున్నాను కానీ గ్లాసు బాగా కడిగితేనా కడక్కుండా తేనా అనేవాడు. నీ ఇష్టం రా. అప్పుడు వాడు బాగా చూసి ఏ పని చెప్పినా మొత్తం మీద బాగా ఆలోచన చేసేవాట. ఆహరికి మంచినీళ్ళు కూడా అలాగని మరీ ప్రాణం పోయేదాకా ఆలోచన చేసేవాడు కాదు, సమయ సందర్భాన్ని బట్టి చేసేవాడు అనమాట. మంచినీళ్ళు తెమ్మంటే గ్లాసు కడిగి తేవాలా వద్దా అని పదిసార్లు ఆలోచించి, తీరా కడిగి తెమ్మంటే గురువుగారు ఉపన్యాసం ఏలూరు వెళ్ళాక తెస్తే ఉపయోగం ఉందిటే, అప్పుడు వీడు వెళ్ళేపోతాడు అలా లాభంలా. అందుకని సమయ సందర్భాన్ని బట్టి ఆచితూచి ఆలోచన చేసేవాడు, అలాగని కార్యములో లోపం లేకుండా చేసేవాడు. అందుకని అందరూ ఏమన్నారు, వీడు బాగా ఆలోచించి పనిచేస్తాడు, దీనివల్ల ఒక్కొక్కప్పుడు ఆలస్యం అవుతుందని చిరకారి అని పేరెట్టారట. ఈ చిరకారి అనే పేరే వాడికి సార్థకం అయిపోయింది, అసలు పేరు మర్చిపోయారంత. వాడికి ఏం పేరు పెట్టారో భారతంలో కూడా చెప్పలా, అందరూ చిరకారి చిరకారి అంటే బాగా ఆలోచించి ఆలస్యంగా పనిచేస్తాడు అని పేరెట్టారు. కొంతమంది దెప్పడం కూడా మొదలెట్టారు, ఒరే వాడికే పని చెప్పడం చచ్చాక వస్తాళ్ళే అనేవారట. ఒక్కొక్కప్పుడు ఆలస్యంగా పనిచేసేవాడికి ఇలాంటి చెడ్డ పేరు కూడా వస్తుంది. ఇలా ఉండగా ఒకనాడు మేధాతిథికి ఎందుకో భార్య మీద కోపం వచ్చేసింది, వెనక ముందు చూసుకోలేదు. కారణం ఏమిటో అతనికి తెలియదు. ఒక్కోసారి దిక్కుమాలుడు కోపం అలా వస్తుంది, ఈ పెళ్ళాం మీద పీకదాకా కోపం వచ్చేసి తట్టుకోలేక, ఒరేయ్ నేను బయటికి పని మీద పెడుతున్నా, నేను వచ్చేసరికి చంపేయి మీ అమ్మని అని కత్తిచ్చిపోయాడు ఈ చిరకారికి. ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ చిరకారి కత్తి పుచ్చుకుని, ఓరి దేవుడోయ్, మా అమ్మ ఆవిడని చంపేయమంటాడు మా నాన్న, నాన్నగారి మాట విని చంపేనా, చంపకుండా మానన, అన్నిటికంటే మాతృరక్ష కర్తవ్యం అన్నారు కదా, తల్లిని రక్షించడం చాలా గొప్పది, అలాగని తల్లిని రక్షించడం కోసం తండ్రి మాటని తిరస్కరిస్తే అది కూడా దోషమే. ఆత్మావై పుత్రనామాసి అంటోంది వేదం, తండ్రే కొడుకు రూపంలో పుడతాడు, నేను తండ్రికి మారు రూపం, ఆయన మాట కాదంటే తప్పు కదా. జననీ వధంబు చేసిన హనుమానమే నరకమగుట ఎన్ని ఉడిగితివో, జనక అవమానమునరిల్చిన వానికి నరకమున వశింపగవల్లదే. తల్లిని చంపిన మహాపాపాత్ముడికి ఘోర నరకాలు వస్తాయట. ఎంత దుర్మార్గుడు కూడా నీచుడు కూడా మాతృమూర్తిని కొట్టడు చంపడు, మాతృవధ మహానరకం. పోని నరకం కదా అని విడిచిపెడితే తండ్రిని అవమానించి ఆయన మాట వినని వాడికి కూడా నరకం అంటున్నారు. ఇప్పుడు నా బతుకు ఏం చెయ్యాలి? తల్లి ధాత్రిక, తల్లి అంటే భూదేవి. బీజంబు తండ్రి పెట్టు, తండ్రి బీజాన్ని ఈ భూమిలో ఉంచుతాడు. భూమిలో చెట్టు లేవాలంటే ఏం చేస్తాం? భూమిలో విత్తనం నాటాలి. భూమి తల్లి అనుకుందాం, ఆ విత్తనం తండ్రే పెట్టాలి అక్కడ. ఈ తండ్రి అనేవాడు విడిచిపెట్టిన బీజముతో తల్లి అనే భూదేవి పుత్రులు లేక సంతానము అనేటటువంటి వృక్షాలని బయటికి తీసుకొస్తుంది. ఇది సృష్టి రహస్యం. ఇది తల్లి ధాత్రిక బీజంబు తండ్రి వెట్టు, వంశధరణార్థముగా ఇది వారి భంగి, ఏను పొత్తులవాడ అయ్యిరువురకును వీరలందిప్పుడెవ్వరి విడుచువాడా. ఇప్పుడు నేను వంశరక్షణ కోసం, వంశాభివృద్ధి కోసం భూమి వంటిదైన తల్లిని విడిచిపెట్టనా, తండ్రి బీజం ఆయన్ని విడిచిపెట్టనా? ఇద్దరిలో ఎవరి మాట అవునన్నా రెండో వాళ్ళకి ఇబ్బంది, ఎవరిది కాదన్నా అది నరకమే. ఇప్పుడు నేను ఇద్దరికీ సమానుణ్ణి, ఎందుకని భూమి ఉంటేనే విత్తనం మొలుస్తుంది, విత్తనం ఉంటేనే భూమి ఉన్నా చెట్టు వస్తుంది. చెట్టు రావాలంటే భూమి ఉండాలి, విత్తనము ఉండాలి, అమ్మ ఉండాలి, నాన్న ఉండాలి. మరి ఇప్పుడు ఇద్దరిలో ఎవరిని విడవను, ఎవరిని చంపను? ఇలా ఆలోచిస్తూ ఉండగా 3 రోజులు గడిచిపోయిందిట. ఈ 3 రోజుల లోపల బయట వెళ్ళొచ్చిన వాళ్ళ నాన్నగారికి కోపం తగ్గిపోయింది. ఆయన కంగారు పడి, క్షణికోద్రేకంలో నా మాట కాదందని మా ఆవిడని చంపేయమని కత్తిచ్చేసి వచ్చాను మా అబ్బాయికి, దిక్కుమాల గొడవ, కొంపదీసి వీడు చంపాడు కదా, వీడిని ప్రజలంతా చిరకారి చిరకారి అంటారు, ఏ పని చేసినా బాగా ఆలోచించి లాగానాం పేకానాం లాగానాం పేకానాం అని ఆలోచిస్తే కానీ వెనక్కి ముందుకి లాక్కుంటే కానీ పనిచేయడు, ఆ పని ఇక్కడ కూడా చేస్తే బాగుండు, లేకపోతే మా ఆవిడ చచ్చిపోతుంది ఎవరో దేవుడో, ఏదో తొందరపడి తిట్టాడు చంపేద్దాం అనుకున్నాడు కానీ నిజంగా చంపగలరా? ఒక్కోసారి కోపంలో నేను చంపేస్తానంటాడు కానీ చంపగలడా? ఆ క్షణికోద్రేకంలో అలా అన్నాడు. ఇప్పుడు బెంగ పెట్టేసుకుని, దేవుడా మా అబ్బాయి చిరకారిగా ఉంటేనే బాగుండు, ఈ సమయంలో తొందరపడి పని చేయకుండా ఉంటే బాగుండు, మాకు కూడా ఉండాలండి ఆయన, ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తిచవాడు మా ఇద్దరు కూడా, ఒక్కోసారి అది లాభం కూడాను. అంచేత ఒక్కొక్కప్పుడు అనుకుంటాగా ఈ చిరకాలముగా చేసేవాళ్ళ వల్ల కూడా లాభం ఉంటుంది, అయితే అన్ని వేళలా పనికిరాదు అది. చివరికి ఇలా అనుకుంటూ వచ్చాడు. వచ్చి చూసరికి కత్తి పుచ్చుకుని చంపనా వద్దా చంపనా వద్దా చంపనా వద్దా అనుకుంటున్న కొడుకు కనపడగానే ఒరే నాయన అనగానే తండ్రి కాళ్ళ మీద పడి నమస్కారం చేసేట. మీ అమ్మేదిరా చంపేసావంటే లేదు నాన్నగారు అన్నట్ట. బతికించేవరా బాబు, ఒరే నీలాంటి కొడుకు పుట్టడం అదృష్టం రా. పనికి మాలిన తొందరపాటుతో ఉన్న కొడుకుని కనుక ఇచ్చేస్తే భగవంతుడు ఈ పడి చచ్చిపోయేది మీ అమ్మ. ఎందుకు ఆగేవరా అంటే ఈ మొత్తం 3 రోజుల నుంచి నాన్నగారు నిద్రలేదు, ఆహారం లేదు, చంపనా మా అన్న చంపనా మా అన్న ఆలోచనలో గడిచిపోయిందండి. అటూ పాపమే ఇటు పాపమే కనపడింది అన్నట్ట. ఒరే నాయన ఎక్కువ ఆలోచించడం వల్ల ఒక్కొక్కప్పుడు లాభాలు వస్తాయి. ఎప్పుడైనా ఇక మీదట నీవు విచక్షణతో ఒక పని చెయ్యి. ఎవరికైనా మన వల్ల ప్రమాదం వచ్చే పని వస్తే అప్పుడు ఇలా లాగానాం పేకానాం అని ఆలోచించు. ఇతరులకు అపకారం లేకుండా ఉపకారం జరుగుతుందనుకున్నప్పుడు ఎక్కువ ఆలోచించకు. లోకశ్రేయస్సు నీకు తెలుస్తుంది. హత్యలు చేయాల్సి వచ్చినా లేదా దొంగతనాలు చేయవలసి వచ్చినా అటువంటిప్పుడు ఆలస్యంగా ఆలోచన చేసి చెయ్యి. అలా కాకుండా ఒక వ్యక్తికి వెంటనే అన్నం పెట్టాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు అప్పుడు ఆలోచించకు, అన్నం పెట్టే. ఈ విషయములలో తెలివితేటలు ఉపయోగిస్తే చిరకారి అనే పేరు నీకు నాకు లోకానికి సహకారి అవుతుంది అన్నాడు. విన్నావు కదా ధర్మరాజా. కాబట్టి ఈ చిరకారి కథ వల్ల ఏ పనిలో తొందరపడచ్చో ఏ పనిలో తొందరపడకూడదో ఆలోచించడం వల్ల ఎంత లాభమో తెలుస్తుంది. 10 మందికి అపకారం జరిగే పని మనకు ముందే తెలుస్తుంది గనక అటువంటి పనులలో బాగా ఆలోచించాలి. ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు కొన్ని కార్యక్రమములు వేగముగా చెయ్యాలి. దాహంతో ఉన్నాడు అనుకోండి, ఏ పద్మాకర్ గారు ఉపన్యాసం మధ్యలో టక్కన సీసా పట్టుకొచ్చి ఇచ్చేస్తే ఆయన ఏం చేస్తాడు, గొంతెందుకు పోకుండా కాసిన గుట్టుకుని తాగుతాడు. ఆ తర్వాత మిగతా కార్యక్రమాల్లో ఆయన చేతి కత్తి వాళ్ళు లేదా ఆయన చంపాలనుకున్నప్పుడు కొంచెం ఆలోచించాలి అని చెప్పగానే ఇప్పుడు నాకు అర్థమైంది, కర్తవ్య కర్తవ్యముల ఎడల ఎప్పుడు బాగా విచారించాలో నేను ఆలోచిస్తాను ఇక మీదట. తర్వాత తెలుసో తెలియకో ఎవరినైనా చంపేశాం అనుకుందాం. నేను ఇప్పుడు దుర్యోధనాదుల్ని చంపించాను, ఏమో నువ్వు చెప్పినట్టు పుణ్యం అవ్వచ్చు అది పాపం అవ్వచ్చు, కానీ పాపం శత్రువుల్ని చంపడం వల్ల ఒక్కొక్కప్పుడు మోసం చేసి చంపడం వల్ల వస్తుంది, ఈ చంపిన పాపం ఎలా పోతుంది అని అడిగాడు. ఇది మంచి ప్రశ్నే. అప్పుడప్పుడు యుద్ధరంగంలో ఒక స్థాయి దాటితే నీతి ఉండదు. మహాభారతంలో కూడా 2-3 సందర్భాల్లో పాండవులు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో శత్రువుని చంపడానికి కొన్ని ప్రయత్నాలు చేయవలసి వచ్చింది, లేకపోతే ఇబ్బంది గనక. సైంధవుణ్ణి సంహరించేటప్పుడు శ్రీకృష్ణుడు తాత్కాలికంగా మాయ చేయవలసి వచ్చింది, లేకపోతే ఇబ్బంది గనక. అది తప్పు కాకపోయినా తప్పులాగా భావిస్తున్నారు పాండవులు. అందుకని ఇలాంటి దోషములు పోవాలంటే ఏం చేయాలనగానే మంచి ప్రశ్న వేశావు. దీనికి నీకు ఇంద్రవృత్త యుద్ధ కథ చెబుతా విను. పూర్వకాలంలో త్వష్ట అని ఒక ప్రజాపతి ఉండేవాడు. ఆ ప్రజాపతికి విశ్వరూపుడను కొడుకున్నాడు. వాడికి 3 తలలుండేవి. ఒక తలతో వేదం చదివేవాడు, ఒక తలతో సోమరసం తాగేవాడు, ఒక తలతో అందరితో మాట్లాడేవాడు. వేదం చదివే నోటితోటి ఇతరులతో మాట్లాడేవాడు కాదు, ఇతరులతో మాట్లాడే నోటితోటి యజ్ఞం చేసి సోమరసం తాగేవాడు కాదు. చాలా ఉత్తముడు. ఆ కాలంలో ఇంద్రుడు ఒకనాడు తన సింహాసనం మీద చాలా టీవీగా కూర్చుని ఉండగా గురువుగారు బృహస్పతి సభకు వచ్చాట. గురువుగారు రాగానే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంతటి జ్ఞాని అయినా పౌరాణికులు ఉపన్యాసకులు ఇలాంటి జ్ఞానులు ఉన్నారే బోధ చేసేవాళ్ళు గురువులు. ఎంత ఐశ్వర్యవంతుడు ఎంత పెద్దవాడైనా సరే వీడు రాగానే మాత్రం లేచి నిలబడవలసిందే, ఇది శాస్త్ర నియమం. అలా నిలబడకపోతే ఆసనం ఇవ్వకపోతే ఈ అవమాన ఫలితంతో నశించిపోతాడని శాస్త్రం చెబుతున్నది. అందులో బృహస్పతి లాంటి వాడు బుద్ధికి మహానుభావుడు మారు పేరు, ఆయన వస్తే ఇంద్రుడు ఆ పూట అహంకారంతో నేను ఐశ్వర్యవంతుణ్ణి పదవి కలిగిన వాణ్ణని లేచి నిలబడలేదు, కూర్చోమని ఆసనం చూపించలేదు, పాపం చిన్నబుచ్చుకున్నాడు బృహస్పతి. ఓరి ఇంద్ర, ఇంతకాలం నీకు గురుత్వం వహించి నీకింత సేవ చేస్తే, ఎన్నో జ్ఞానాలు బోధిస్తే, శత్రు నాశనం చేస్తే గురువుగారికి నమస్కరించాలనే కనీస సంస్కారం లేదా అని వెంటనే ఇంటికొచ్చి అదృశ్యమైపోయాడు, కనబడకుండా పోయాడు ఎవరికి. దాంతో ఇంద్రుడికి భయం వేసింది. గురువుగారిని తిట్టాను ధిక్కరించానని అనిపించింది లోపల, అయినా మాట్లాడలేదు. ఈలోపు రాక్షసులు దాడి చేశారట. బృహస్పతి ఉద్యోగానికి రిజిగ్నేషన్ ఇచ్చేశాడు. గురువుగారు లేరు కాబట్టి ఇప్పుడు ఇంద్రుడిని తేలిగ్గా చేయిద్దామని రాక్షసులంతా వచ్చారు. తట్టుకోలేక అమ్మా తల్లి తారామాత గురువుగారు ఎక్కడున్నారని అడిగితే ఏమోనైనా నాకు కనపడకుండా అదృశ్యమైపోయారు, నువ్వు అవమానపరిచి పరచగానే ఆయన మనస్సు చివుక్కుమంది అందిట ఆవిడకి. ఇప్పుడు గురువు లేడు, రాక్షసులు మీదకొస్తున్నారు, ఎలా మరి? అందుకని ఎవడో ఒక గురువు లేకపోతే రాక్షసుల్ని చంపడం కష్టం. గురువుల మంత్రశక్తి వల్ల, యజ్ఞముల వల్లే ఈ భయంకర రాక్షసుల్ని ఇంతకాలం నేను జయించాను. ఇప్పుడు ఆ గురువు లేడు, తాత్కాలిక గురువుని తీసుకుందాం. ఒక ఉద్యోగంలో టీచింగ్ పోస్టులో టీచర్లు అయితే ఎవడో ఒకరిని టెంపరీగా వేసుకోవాలి, ఎడ్హాక్ పోస్టో లేకపోతే వాలంటీర్గాను. అలా ఎవడ దొరుకుతాడని చూసి త్వష్ట ప్రజాపతి కొడుకుని విశ్వరూపుణ్ణి ఉద్యోగంలో నియమించుకున్నట్ట తాత్కాలికంగా. విశ్వరూపుడు గురువుగా ఉన్నాడు. అప్పుడే చెప్పాడు త్వష్ట వీడితో చాలా ప్రమాదమని. అయినా సరే గురువుగారిగా పదవిచ్చాడు కదా, కాదనకుండా వెళ్ళాడు. తీరా ఈ త్వష్ట ప్రజాపతి కొడుక్కి లక్షణం ఏమిటి విశ్వరూపుడికి? ఇంద్రుడు వచ్చి నమస్కరిస్తే దీర్ఘాయురస్తు అనేవాడు. అదే సమయంలో రాక్షసులు కూడా వచ్చి దండం పెడితే వాళ్ళకి దీర్ఘాయురస్తు అనేవాట. మాబోటి వాళ్ళకి పార్టీలు ఏముంటాయి, మాకంతా సమానమే కదా. అందరినీ ఆశీర్వదించవలసిన బాధ్యత గురువులది. అందుకని దేవతలకి జయం కలుగ్గాక, రాక్షసులకి జయం కలుగ్గాక, ఇటు జై అనేవాడు. ఇంద్రుడికి మండింది, ఇప్పుడు అధికారంలో ఉన్నది మా పార్టీ, ఉద్యోగం ఇచ్చింది నేను, కాబట్టి నువ్వు మాకే జై అనాలి. వాళ్ళకి జై అనకూడదనగానే నా వల్ల కాదన్నాడు ఈయన. దాంతో వెనక ముందు చూసుకోకుండా వజ్రాయుధంతో పటక్కన కొట్టి చంపేశాడు విశ్వరూపుణ్ణి. ఒక గురువుని ధిక్కరించాడు, ఇంకో గురువుని చంపేశాడు. తలకాయలు కూడా నరికించేశాడు పైగా ఓ వడ్రంకి చేత. ఇప్పుడు త్వష్ట ప్రజాపతి దుఃఖం తట్టుకోలేక, నా కుమారుణ్ణి ఇంట్లో కూర్చున్న వాడిని గురువుగా రమ్మని తీసుకెళ్లి అన్యాయంగా చంపుతాడు ఇంద్రుడు, వీడి అంతం చూస్తానంటూ ఇంద్రశత్రో వివర్ధస్వ అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ యజ్ఞం చేశాట. పెద్ద యజ్ఞం చేసి యజ్ఞంలో నుంచి ఇంద్రుడికి శత్రువుగా పుట్టబోయే ఓ రాక్షసుడా అభివృద్ధి చెందు, ఇంద్రుడి నాశనం కోసం ఆయన యజ్ఞం చేసి ఆ యజ్ఞమునకు అభిచార హోమము అంటారు. అనగా ఆ యజ్ఞంలో నుంచి మంత్రాలు చదివి నెయ్యి పోస్తే ఏ శత్రువుని చంపాలనుకుంటే ఆ శత్రువుని చంపగలిగేంత బలవంతుడు పుడతాడు. అలాంటి యజ్ఞం అన్నమాట. అయితే ఇక్కడే ఒక చిన్న పొరపాటు, ఇంద్రశత్రువ వివర్ధస్స అంటే బాగుండేది, ఓ ఇంద్రశత్రువ అంటే ఇంద్రుడికి శత్రువుగా పుట్టబోయే ఓ రాక్షసుడా అభివృద్ధి చెందు. ఇక్కడ ఈయన కొంచెం ఆయాసం కోపం వల్ల వచ్చిందట. కోపంతో అందుకే ఏ పనులు చేయకూడదు. కోపంలో ఏం చేశాడు, ఇంద్రశత్రు అనకుండా ఇంద్ర అని ఆపి శత్రువు అన్నాడు. అనగా ఏమైంది అర్థం, ఓ ఇంద్ర, ఓ నా శత్రువా, నువ్వు అభివృద్ధి చెందువుగాక. చివరికి ఆ అభివృద్ధి ఇంద్రుడికి అయిపోయింది కొంచెం గ్యాప్ రావడం వల్ల. అందుకని మంత్రములను గురువుపదేశం లేకుండా చెయ్యొద్దు అని ఎందుకంటున్నారు అర్థమైతే. ఇప్పుడు తేడా వస్తే అర్థాలు అవుతాయి కనుక. అందులో నుంచి ఒక భయంకర రాక్షసుడు పుట్టాడు, ఆకాశం అంతెత్తున్నాడు. వాడే వృత్రాసురుడు, వాడి చేతిలో శూలమున్నది. నా కర్తవ్యం ఏమిటి అంటే, ఈ క్షణమే వెళ్ళి నీ సోదరుడు విశ్వరూపుణ్ణి చంపిన ఇంద్రుణ్ణి గుటుక్కుని మింగేసిరా అన్నట్ట. మహావేగంగా వృత్రాసురుడు ఇంద్రుడున్న చోటికి వెళ్ళాడు. ఇంద్రుడికి వృత్రుడికి ఘోర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో వృత్రాసురుడు ఇంద్రుణ్ణి అలా చేత్తో పుచ్చుకుని గుటుక్కుని మింగేశాడు. మింగేయగానే దేవతలు హడిలిపోయారట. ఎలా ఇప్పుడు వృత్రాసురుడు మన ఇంద్రుణ్ణి మింగి చంపేస్తాడేమో, లోపల ఉడకబెట్టేస్తాడేమో అనుకుని బృహస్పతి దగ్గరికి అప్పుడు పరిగెత్తారు గురువుగారు ఎక్కడున్నారని. ఆయన అన్నట్ట, ఇప్పుడు ఈ వృత్రాసురుణ్ణి జయించే శక్తి మన దగ్గర లేదు, దీనికి ఒకే ఒక్క మార్గం ఉంది. ఆ మార్గం ఏంటంటే జృంభణం అన్నట్ట. అనగా ప్రస్తుతం ఇంద్రుడు నోరు ఆవులించేటట్టు చెయ్యండి అనగానే దేవతలు ఒక దివ్యశక్తిని సృష్టించి, ఓసి శక్తి, ఈ రోజు నుంచి నీకు జృంభణం అని పేరు పెడుతున్నాం, నువ్వు వెళ్ళి వృత్రాసురుణ్ణి పట్టుకో అనగానే ఈ జృంభణం వచ్చింది. తెలుగులో దాన్ని ఆవులెంత అంటారనమాట. ఇది ఉపన్యాసం వచ్చినప్పుడు అప్పుడు పడుతుంది మాయిదారి తెగ తినేసి వచ్చేసి కూర్చున్న వాళ్ళు కొంత, మీలాంటి జ్ఞానులు కాదులండి, బాగా తిని పడుకున్న వాళ్ళు ఆవులు ఇస్తూ ఉంటారు మధ్య మధ్యలో. అదేమిటో తెలియదు కానీ ఎవరిని చూసినా ఆవులు ఇస్తారు కానీ గేదెలు ఇవ్వరు. ఈ జృంభణం అనే శక్తికి అర్థం అదనమాట. ఇది వచ్చి వృత్రాసురుణ్ణి పట్టుకోగానే ఇంద్రుణ్ణి మింగినటువంటి వృత్రాసురుడు ఒక్కసారిగా అన్నాడు, పెద్ద కొండంత నోరు తెరిచి. అనగానే కడుపులో ఉన్న ఇంద్రుడు బయటికి దూకేశాడు. దూకగానే బ్రహ్మదేవుడు వచ్చి, వృత్రాసురా నీవు వీరుడివి, ఇంద్రుడు కూడా కాలం కలిసిరాక నీ చేతిలో ఓడిపోయాడు, కానీ వాడు వీరుడే, ఇద్దరు బలవంతులు విరోధంతో ఉండకూడదు, మీ ఇద్దరు కలిసి ఉండండి అనగానే, నేను వీడిని నమ్మనండి, సొంత గురువుని చంపాడు వీడు, అటువంటి వాడు రేపొద్దున నన్ను చంపకుండా ఉంటాడా, కాబట్టి ఇటువంటి వాడితో స్నేహం చెయ్యను అన్నట్ట. అనగానే చిరునవ్వు నవ్వి, ఇంద్రా నువ్వేమంటావు అనగానే, ఏకాంతంగా నేను మీ అందరికీ మాట ఇస్తున్నాను, వీడిని చంపను అన్నట్ట. అయితే కొన్ని ఒట్లు పెట్టండి. ఇంద్రుడు ఒట్టు వేస్తే నేను వాడితో స్నేహం చేస్తానన్నాడు వృత్రాసురుడు. ఏమిటా ఒట్లు? తడి వస్తువుతో చంపకూడదు, పొడి వస్తువుతో చంపకూడదు, సంధ్యా సమయంలోనూ రాత్రి సమయాల్లోనూ పగళ్ల సమయాల్లోనూ చంపకూడదు. నన్ను వెనక నుంచి ముందు నుంచి చంపకూడదు. ఒంటరిగా ఉన్నప్పుడు చంపకూడదు. తథాస్తు అని వరం ఇచ్చేశాట ఇంద్రుడు. వృత్రాసురుడు నమ్మేశాడు. వృత్రుడితో ఇంద్రుడు కలిసి ఉన్నాడు. కొద్ది రోజుల పాటు ఇంద్రుడు ఎంత నమ్మకం కలిగించాడంటే వృత్రాసురుడికి అసలు ఇంద్రుడు లాంటి మంచివాడు లేడన్నట్టుగా నటించేశాట. దాంతో పూర్తిగా పొట్టలో పడిపోయాడు వృత్రాసురుడు, నమ్మేశాడు ఇంద్రుణ్ణి. అప్పుడు త్వష్ట, ఒరే మంత్ర విద్య ఉపదేశం చేసిన గురువునే చంపిన దుర్మార్గుడు రావాడు, రేపు పొద్దున నీ ప్రాణం తీయడనే ఉంది, నమ్మకరావు ఒంటరిగా తిరక్కరా అంటే అలాగే అంటావు నాన్న, వాడు చాలా మంచివాడనేవాట పోయే కాలం వచ్చి. ఇలా ఉండగా ఒకనాడు విష్ణుమూర్తిని ప్రార్థించి, శివుణ్ణి ప్రార్థించి, అమ్మవారిని ప్రార్థించి ముగ్గురు శక్తుల్ని వజ్రాయుధంలోకి ఆవాహన చేసుకుని సాయం సంధ్యా సమయంలో చంపనని వాటిచ్చిన వాడు సంధ్యా సమయంలో సముద్ర తీరానికి తీసుకెళ్లి వృత్రాసురుడు ముందు చేతులు కట్టుకుని నడుస్తూ ఉండగా వెనకే వెడుతూ, తడి పొడి వల్ల వాడిని చంపకూడదు కనుక తడి పొడి కాని నొరగలో వజ్రాయుధాన్ని ముంచి దాంతో మెడ మీద ఒక్క దెబ్బ కొట్టాడు. వృత్రాసురుడు విరుచుకుని పడిపోయి చచ్చిపోయాడు. చావగానే శ్రీమన్నారాయణ వాసుదేవ అన్నట్ట. వెంటనే విష్ణు ఆయన్ని మోక్షానికి పట్టుకుపోయాడు. ఈ విధంగా చచ్చిపోయిన వృత్రాసురుడు చచ్చే ముందు హరిస్మరణ చేయటం వల్ల హాయిగా వైకుంఠానికి వెళ్ళిపోయాడు. కానీ ఇంతకు పూర్వం చేసిన మిత్రత్వపు బాసలు తప్పటం వల్ల, ఒట్టు పెట్టాడుగా చంపనని, నేను మిత్రుడిగా ఉంటానని, అది తప్పి చంపడం వల్ల మిత్రద్రోహం, మిత్రవధ. ఇంతకు పూర్వం చేసిన గురుద్రోహం, గురువధ. మొట్టమొదటి గురువు బృహస్పతికి చేసిన ద్రోహం. ఇవన్నీ కాకుండా మహానుభావుడైన విశ్వరూపుణ్ణి ఊరికి ఇతరులను ఆశీర్వదిస్తున్నాడని చంపేయటం, ఈ పాపాలన్నీ ఇంద్రుడిని పట్టుకున్నాయట. అప్పుడు ఇంద్రుడు తట్టుకోలేక ఈ పాపాలని బాబోయ్ బాబోయ్ అని అరిచి నిషధ పర్వతమని ఒక పర్వతం ఉన్నది హిమాలయ పర్వతాలలో. ఆ పర్వతంలో ఒక పెద్ద చెరువు ఉంది. ఆ చెరువులో ఉన్న తామర తూడులో దాక్కున్నాడు. బయట ఈ పాపాలు కాసు కూర్చున్నాయట. చివరికి ఈ పాపాలలోంచి బయటపడలేక బ్రహ్మదేవ రక్షించు రక్షించు రక్షించంటే, అప్పుడు బ్రహ్మదేవుడు అతని చేత అతని భార్య చేత యజ్ఞం చేయించి అమ్మవారి యాగం ఈ పాపాన్ని సగం తొలగించాడు. ఇంకా కొంత ఉండిపోయిందిట. అప్పుడు ఆ పాపాన్ని ఏం చేశాడు, నాయనా భవిష్యత్తులో ఇలాంటి అధర్మం చెయ్యనని మాట ఇస్తే ఈ పాపాన్ని ఇతరులకి పంచిపెడతానన్నట, ఇంకెప్పుడు అన్యాయంగా చంపనన్నాడు. అన్నాక ఈ మిగిలిన పాపాన్ని ఆడవాళ్లలో రజస్సులైనప్పుడు బయట ఉంటారే నెలకు 3 రోజులు, అప్పుడు ఎర్రని రక్తం రూపంలో బయటకు వచ్చేటట్టు, తుమ్మ చెట్లకి వాటికి జిగురు రూపంలో బయటకు వచ్చేటట్లు, మానవులకి ప్రాణం పోయే ముందు నోట్లోంచి శ్లేష్మ రూపంలో బయటకు వచ్చేటప్పుడు, పోయే ముందు చూసారో కొంతమంది గొర్రకొచ్చేసి నోట్లో ఒక రకమైన శ్లేష్మ అడ్డం పడుతుంది, ఇలాంటి రూపంలో బయటకు వచ్చేటట్టు, వర్షాకాలంలో నదులలో బురద రూపంలో ఎర్రని రజోగుణం వచ్చేటట్టు, అందుకే వర్షాకాలంలో ఆ బురద నీటిలో స్నానం చేయకూడదన్నారు, అది రజస్సుల దోషం కింద లొక్క, అది బ్రహ్మహత్యా పాపం. ఈ పాపాన్ని సద్దాడు. అప్పటి నుంచి అంతకు పూర్వం ఎప్పుడూ లేనిది స్త్రీలలో ఈ రజోదోషం, నదులకి వరద దోషం, చెట్లలో జిగురు దోషం, ప్రాణాపాయ స్థితిలో శ్లేష్మము అనేవి పట్టుకున్నాయి. ఇలా పంచాక అప్పుడు ఇంద్రుడు మళ్లీ సంశుద్ధుడై పాపాలు విడిచిపెట్టి ఇంద్రసింహాసనం మీద కూర్చోగలిగాడు. అర్థమైందా, ఎంత మహాపాపానికైనా ప్రాయశ్చిత్తం ఉన్నది. యాగముల వల్ల, గురువుల సేవ వల్ల, మహాత్ముల బోధలు వినడం వల్ల, పశ్చాత్తాపం వల్ల ఈ పాపాలను ప్రక్షాళన చేసుకోవచ్చు. ఎక్కువ భాగం పాపం అలా ప్రక్షాళన అవుతుంది. కొన్ని ఉంటాయి ఇంకా అవశ్యం అనుభోక్తవ్యం, అనుభవించక తప్పదన్నారు. తీవ్ర పాపాలు కొన్ని ఉంటాయట, ఇక వాటిని మాత్రం ఎవ్వడూ రక్షించలేడు, అదే ప్రారబ్ధము అంటారు. అందుకే మనం చేసే పాపాలలో 2 పాపాలు తొలగించుకుంటాం. ఆగామి అంటే రాబోయే పాపాలు, అవి చేయకుండా చేసే శక్తి మనకిచ్చాడు భగవంతుడు. సంచితం అది తొలగుతుంది, కానీ ప్రారబ్ధం అని ఒకటి ఉన్నది, తప్పక అనుభవించవలసిన కర్మ అంటారు. ఆ పాపాలు ఏమనేది ఇప్పటికి కూడా సంపూర్ణంగా ఇదని ఎవరని చెప్పలేము, కానీ కొన్ని కొన్ని కర్మలు తప్పవు. బాగా తీవ్రమైన ఆకలితో ఉన్నటువంటి వ్యక్తికి అన్నం పెడుతూ ఆ అన్నంలో ఏదన్నా పొరపాటు పనులు చేసినా, ఉదాహరణ చెబుతాను, ఆకలేసింది అన్నం పెడతామని తీసుకొచ్చాం, ఇంట్లో ఏమీ లేదు, అందుకనే తీరా పిలిచాం కదా అని కుళ్ళిపోయిన పాసిపోయిన పదార్థాలు పెట్టకూడదు, కిందట ఏడాది ఆవకాయ మిగిలిపోయింది ఎవడో తినడని వాడికి బారేస్తేలాగా. ఇలా చెయ్యరాని పనులు చేసినా, అన్నం తింటున్న వాడిని అవమానించినా, లేదా స్త్రీలను హత్య చేసినా, శిశువులు నమ్మినా, ఇలాంటి పాపములకు అంత తేలిగ్గా ప్రాయశ్చిత్తం ఉండదన్నారు. ప్రారంధ కర్మలు అనుభవించక తప్పదు. ఈ ప్రారంధ కర్మలు చెయ్యకుండా సాధ్యమైనంత వరకు నిరోధించుకొనడమే ధర్మము. ఎక్కువ భాగం పాపాలకి ప్రతి వ్యక్తి సంవత్సరానికి 100 పాపాలు చేస్తే 90 పాపములు ఈ యజ్ఞాల వల్ల, దానాల వల్ల, పుణ్యకర్మల వల్ల, ముఖ్యంగా గురువుల కటాక్షం ఉంటే పూర్తిగా పోగొట్టుకోవచ్చును. ఇంత పాపం చేశానని భయపడవలసిన అవసరం లేదు. అలాగని పాపం చెయ్యమని కాదు సుమా, మళ్ళీ అది దృష్టిలో పెట్టుకోవాలని చెప్పింది. అది పొరపాటు చేస్తే ఆ పాప ప్రాయశ్చిత్తం ఇలా ఉన్నది. ఈ పాపములకు విముక్తి ఉందో లేదో దక్షుడు కథ ద్వారా నీకు చెబుతా విను. ఎక్కడికక్కడ మళ్ళీ చిన్న చిన్న కథలు ఉపాఖ్యానాల ద్వారా చెప్పాడు. అనగానే నేను విన్నాను, అసలు భీష్మ, జ్వరం అనేది కేవలం శివుడి వల్లే పుట్టిందట నిజమేనా? నువ్వు దక్షుడు అనగానే నాకు అది గుర్తొచ్చింది అని అడిగాడు. మంచి ప్రశ్న వేసేవైతే చెబుతా విను. పూర్వం దక్ష ప్రజాపతి బ్రహ్మసభకి వెళ్ళాడు. ఆ బ్రహ్మసభలో ఒక పక్కన బ్రహ్మగారు తెల్ల తామర పువ్వు మీద కూర్చునున్నాడు, పక్కన శివుడు కూర్చునున్నాడు, ఇంద్రుడు, ఇంకా మహానుభావులైన భృగువు లాంటి ఋషులంతా ఉన్నారు. ఆ సభలోకి వచ్చాడు ఇంతలో హఠాత్తుగా దక్ష ప్రజాపతి, బ్రహ్మమానస పుత్రుడు, చాలా గొప్పవాడు ఆయన. తీరా ఆయన రాగానే అందరూ లేచి నిలబడ్డారు. పెద్దవాడు, గొప్పవాడు, బ్రహ్మ తర్వాత బ్రహ్మలాంటి వాడు గనక, ఒక్క శివుడు బ్రహ్మ మాత్రం లేచి నిలబడలేదు. బ్రహ్మంటే తన కన్న తండ్రి కనుక దక్షుడు బ్రహ్మకి నమస్కరించి శివుడికే సెగాదిగా చూశాడు. పళ్ళు పటపట కొరికాడు. ఆసనం మీద కూర్చున్నవాడు కూర్చోలేక అశాంతిగా లేచి నిలబడ్డాడు. చూచారా ప్రజలారా, మహానుభావులారా, ఋషులారా, ఈ దుర్మార్గుడు, ఈ శివుడు చేసిన అవమానం, నా కూతురు, ఆఖరి కూతురు, నాకున్న 16 మంది కూతుళ్లలో చిట్ట చివరి కూతురుని సతీదేవి అనేదాన్ని వీడికిచ్చి పెళ్లి చేశాను. అంచేత ఇతడు నాకు అల్లుడు, అల్లుడు కొడుకుతో సమానం. తండ్రి లాంటి మామగారు వస్తే లేచి నిలబడాలి, మాట్లాడాలి. అవేమీ లేకపోయినా కనీసం మామగారు బాగున్నారా అని నోటి మాట కూడా అండంలా, వీణేమనాలి అని నోటికొచ్చినట్టు తిట్టాడు. ఇక్కడ క్లుప్తంగా చెప్పాలి కాబట్టి భారతంలో ఆనుషంగికం గనక మెయిన్ కాదు గనక క్లుప్తంగా చెప్పాడు. ఇదే భాగవతంలో అయితే ప్రధాన కథ పెద్ద చెబుతాడు. శివుడు అయినా మాట్లాడలేదు. చివరికి వీడు పరమభ్రష్టుడు, వేద బాహ్యుడు, యజ్ఞములలో ఇక మీదట వీడికి భాగం లేకుండా ఉండుగాక అని శపించేశాడు దక్షుడు. అప్పుడు నందీశ్వరుడికి కోపం వచ్చి ఈ దక్షుడికి తొందరలో గొర్రె ముఖం వచ్చుగాక అన్నాడు. ఈతను అనుసరించిన బ్రాహ్మణులందరూ పాషండులైపోదురుగాక, వేదబాహ్యులైపోదురుగాక, కలియుగంలో వ్యసనపొరులు అవుదురుగాక, తిండి లేక దిక్కుమాలిన పౌరోహిత్యంలో చివాట్లు తిందురుగాక, అందరినీ కాదు వాడిని అనుసరించిన వాడిని, తక్కిన వాళ్ళు బాగుందురుగాక అనగానే ఈ ఋషులు కలిసి నందీశ్వరుని తిట్టారు. ఇలా పరస్పరం ఒకళ్ళనొకళ్ళు చాలా శాపాలు పెట్టుకున్నారు. ఇది జరిగిన తర్వాత దక్షుడు శివుడి మీద కోపంతో అరుద్రం యాగం కరోమి, రుద్రుడు లేని యజ్ఞం చేస్తానని సంకల్పించి శివుడికి వాటా ఇవ్వకుండా యజ్ఞం చేసి అందరినీ పిలిచాడు. ఇంద్రాయ స్వాహ, ఇంద్రాయ యదన్నమమ అని ఇంద్రుడికి వాటా ఇచ్చాడు. బ్రహ్మణే స్వాహ అన్నాడు, కానీ ఒక్క రుద్రుణ్ణి మాత్రం పిలవలేదట. అన్ని సీట్లు వేశారు, ప్రమథగణాల్లో ఒక్క రుద్రుణ్ణి పిలవలేదు. రుద్రుడు పట్టించుకోలేదు. ఆయనకేంటి భగవంతుడికి, వీడు పిలిస్తే అంత, పొగిడితే అంత, తిడితే అంత, రెండూ సమానమే. మళ్ళీ ఇంకో యజ్ఞం చేశాడు. ఈ రెండవ యజ్ఞానికి ఎక్కడెక్కడ వాళ్ళు వెడుతూ ఉంటే సతీదేవి చూచిందిట. ఆకాశంలో జనమంతా వెడుతున్నారు ఏమిటి అని ఒక విమానంలో వెడుతున్న వాళ్ళని ఆపి, ఎక్కడికి వెడుతున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారంటే, అది తెలియదా, మీ నాన్నగారు దక్ష ప్రజాపతి ఎంత యజ్ఞం చేశాడు, అత్యద్భుతమైన యజ్ఞం గోదావరి తీరంలో చేశాడు, ఇప్పుడు దక్షారామం అంటున్నామే, అదే దాన్ని ద్రాక్షారామం కాదు అనటం, దక్ష ఆరామం, దక్షుడి విడిది తోట, అక్కడ చేశాడు యజ్ఞం ఆయన, అక్కడే చివరికి చచ్చిపోయాడు కూడా, అది దక్షవాటిక అంటారన్నమాట. అక్కడ చాలా బాగా యజ్ఞం చేస్తున్నాడు. తుల్యభాగ నదీ తీరంలో యజ్ఞంలో భోజనాలు బ్రహ్మాండంగా పెట్టాడు. వారి జీడిపప్పు పకోడీ పెట్టాడు పైగా. ఆహాహాహా, ఏం పెరుగు, ఏం దద్దోజనం, కట్టుబంగలి, అవి కాకుండా మంచి మంచి అంచు కండువాలు, పరుపులు, ఈ బట్టలు, లాల్చీలు, లాల్చీ గుడ్డ కూడా మంచి కాస్ట్లీ గుడ్డలు పెడుతున్నాడు అందరికీ. నాసిరకం కాకుండా ఆడవాళ్ళకి చీరలు, నగలు, అవేమిటి ఇవేమిటి అన్ని రకాలు ఇస్తున్నాడు. ఇలాంటి వైభవోపేతమైన యజ్ఞం ఏమేనాడు చూచి ఎరగం అనగాని ఈవిడ తెల్లబోయి భర్త దగ్గరకు వచ్చి, ఏమండి, మా నాన్నగారు మంచి యజ్ఞం చేస్తూ ఉంటే, అందరూ పెడుతూ ఉంటే నన్నెందుకు తీసుకువెళ్ళటం లేదండి అని. ఆయన చిరునవ్వు నవ్వి, వెర్రిదానా, మీ నాన్న నా మీద ద్వేషంతో చేస్తున్నాడు, అందుకే నన్ను పిలవలా, అసలు నన్ను పడగొట్టడానికి మీ నాన్న పన్నిన కుట్ర ఇది అనగాని, అలా అన్ని ఇలాంటి కబుర్లు చెబుతారు, మా నాన్నకి అల్లుడి మీద కోపం ఎందుకు ఉంటుందండి, ఏదో పొరపాటున యుద్ధం వస్తే రావచ్చు కాక అనగానే, వెర్రిదానా, నిరహంకార నిరస్త పాప సుజనానింద్యోల్ల సత్కీర్తి కొందరు కామించి అశక్తులై మనముల దందహ్యమానేంద్రియాతురులై ఓరక మచ్చగింతురు మహాత్ముండీశ్వరుడైన ఆహరితో బద్ధ విరోధము దొడరు దైత్యశ్రేణి చందం బునన్ ఆ కొందరుంటారు ఏ అహంకారం లేకుండా ఏ పాపాలు చెయ్యకుండా సజ్జనులు అని పేరు తెచ్చుకుంటారు. వాళ్ళకి కీర్తి వస్తే ఇది చూచి సహించలేని వాళ్ళు ఏం చేస్తారట, వాడి మొహం వాడికేమొచ్చు, ఎప్పుడు పాఠం చెప్పపోయిన వాడు నా శిష్యుడు, వాడికి వ్యాకరణం రాదు, లేకపోతే వాడు ఇంకోటి సన్నాసి అని ఈ విధంగా లేనిపోని అభాండం వేసి ఒక గొప్ప పండితుణ్ణి ఒక గొప్ప జ్ఞానిని పేరు తెచ్చుకుంటున్న వాడిని పాపం లేని వాడిని పడగొట్టడానికి ఊరికే నిందిస్తారట. ఎంత అద్భుతంగా చెప్పాడండి పురాణాల్లో. నిరహంకార అహంకారం లేనివాడు, నిరస్త పాప పాపాలు లేకుండా పుణ్యంతో బతికేవాడు, అటువంటి సుజన అనింద్యోల్లత కీర్తి, అటువంటి జ్ఞానులు మహానుభావులు సజ్జనుల యొక్క పవిత్ర కీర్తిని కొందరు కామించి కోరుకుంటారు. ఈ వ్యక్తికి వచ్చిన కీర్తి వాడు పొందాలని కోరుకున్నాడు, కానీ వీడికి కీర్తి ఎందుకు వచ్చింది, వీడి దగ్గర శక్తి ఉంది కాబట్టి కీర్తి వచ్చింది. ఈ శక్తి ఉన్నవాడి కీర్తిని కోరుకుని అది పొందలేక అశక్తులై, శక్తి లేకపోవటం వల్ల మనములందహ్యమానేంద్రియాతురులై మనసులు ఉడికిపోతారట. వాడికి పేరు వచ్చేస్తోంది, వాడు ఎక్కడ చూసినా వాడే దుండుగుపోతున్నాడు, ఏ రంగంలో చూసినా వాడికి అడ్డు లేదు ఆపు లేదు, ఎందుకు వీడికి ఇంత పేరు రావాలి, ఈ పేరు మనకు ఎందుకు రావటంలా, ఇది మనకు రావటం లేదు, శక్తి లేదు కాబట్టి వీడిని పడగొట్టాలని, వీడు లేనప్పుడు వాడు మొహం వాడు చెప్పే తప్పులండి, వాడికి ఏమీ రాదండి అని మీలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి ఓ 10 సార్లు వాడు దుమ్మెత్తిపోయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారట. ఊరక మచ్చగింతురు, అనవసరంగా ద్వేషం, అది దానికి కారణం లేదు, శక్తి లేకపోవటమే, ఆ కీర్తి సహించలేకపోవటమే. లేకపోతే మహాత్ముండి ఈశ్వరుండైన యా హరితో బద్ధ విరోధముందొడని దైత్యశ్రేడి చందంబునన్. విష్ణువు అందరికీ సమానుడే, కానీ రాక్షసులకు ఎందుకంటే ద్వేషం, ఆయన మహాత్ముడు, ఆయన శక్తి వీళ్ళకి రాదు, అందుకని అనవసరంగా విష్ణువుతో రాక్షసులు వైరం పూనినట్టుగా మహాత్ముల మీద కొంతమంది అలా ఈర్ష్యతో ఉంటారు. మీ నాన్న నా మీద అలా పడ్డాడనగానే ఆవిడ ఎన్ని చెప్పినా వినకుండా యజ్ఞానికి వెళ్ళింది, ఆ యజ్ఞంలో శివుణ్ణి ధిక్కరించడంతో ఆవిడకి మండిపోయింది, నేల మీద తన కాలి బొటన వేలుల బర్రును రాసింది, అందులో నుంచి భయంకరమైన అగ్ని పుట్టింది, ఈ అగ్నిజ్వాలలతో ఆవిడ కాలిపోయింది. అమ్మవారు చచ్చిపోయిన వార్త విన్నాడు రుద్రుడు, ఆగ్రహోదగ్రుడైపోయాడు, అభ్రం లిహాదభ్ర విభ్రమ భ్రభ్రమ కృన్నీల దీర్ఘ శరీర మమర కరకచ భీషణ కఠిన దమస్త్రలు వెలుంగ వీరభద్రుడు దయించే మారట రుద్రుడగుచు, ఈ దక్షుడు ఎంత పాపం చేశాడు, నా భార్యని సతీదేవిని తన చిన్న కూతురిని అన్యాయంగా చంపుతాడా, వీడికి ఇప్పుడే శాస్తి చేస్తానన్నట్టు వికటాట్టహాసం చేసి పెద్ద తాండవమాడి ఈ నెత్తి మీద ఉన్న జడలలో ఒక జటాచూటం పీకి నేల మీద కొట్టాడు రుద్రుడు. అందులో నుంచి మరొక రుద్రుడా అన్నట్టుగా 1000 చేతులతో అతి భయంకరాకారంతో భయంకరమైన కోరలతో కళ్ళతో ఆకాశమంటుతున్న శరీరముతో గండ్రగొడ్డలి సోలం పరసువు ధనుస్సు బాణములు ఖట్వాంగం అంటే మంచంకోడు ఇటువంటి ఆయుధాలతో వీరభద్రుడు భద్రకాళి సమేతుడి ఉద్యమించి ఆవిర్భవించి తండ్రి ఏమిటి ఆజ్ఞానగానే మీ అమ్మ సతీదేవి మరణానికి మూలకారకుడైన దక్షుడి యజ్ఞమంతా నాశనం చేసేయి అన్నట్ట. ఆ యజ్ఞ నాశనానికి వాళ్ళు వెళ్ళినప్పుడు శివుడు ఇంకా సతీదేవి మరణం వల్ల ఒక తీవ్ర క్రోధం పొందాడు. ఆ క్రోధంతో శివుడి శరీరం నుంచి ఒక భయంకరమైన వస్తువు పుట్టింది. ఆ వస్తువు లోకాలని పట్టి చంపేస్తూ ఉంటే ఇంతలో వీరభద్రుడు దక్షయజ్ఞం నాశనం చేసి దక్షుడి తలనరికి వచ్చాడు. రాగానే ఎదురుగుండా ఒక వికృతాకారం కనపడింది. ఈ వికృతాకారం అందరినీ పట్టేసుకుంటోంది జనాలని. దాంతో హడిలిపోయి తండ్రి ఏమిటన్నట్ట, అమ్మ చచ్చిపోవడంతో నాకు ఈ కోపం వచ్చింది, దీనికి జ్వరం అంటారు, ఇది ప్రజల్ని చంపుతోంది అన్నట్ట. దీన్ని ఉపసంహరించరాదా, ఉపసంహరించను, పార్వతీదేవి లేకపోయాక నేనెందుకు ఉపసంహరిస్తానన్నట్ట, ఈ జ్వరం భూలోకంలో జనాల్ని స్వర్గలోకంలో జనాలని అందరినీ పట్టుకుంది. అప్పటికే చావు దెబ్బలు తిన్న ఇంద్రుడికి నడుం విరిగిపోయిన వాడికి వేడి పట్టేసింది. జ్వరం తట్టుకోలేకపోయాడు. అందరికీ ఉష్ణం పెరిగిపోయింది. ముసలాళ్ళు చచ్చిపోతున్నారు, ముక్కాళ్ళు చచ్చిపోతున్నారు. తీవ్రమైన 50 డిగ్రీలు 60 డిగ్రీలు పెరిగిపోయిన వేసవకాలంలో రాలిపోయినట్టుగా జనాలు రాలిపోతూ ఉంటే అప్పుడు బ్రహ్మ విష్ణువులు పరుగు పరుగునొచ్చి ప్రభు రుద్ర శాంతించు శాంతించనగా అప్పుడు ఆయన జాలిబడి ఈ జ్వరాన్ని ముక్కలు ముక్కలు చేసి లోకం మీదకి వదిలిపెట్టాట. అదే ఉండుంటే ఇవాడు ఒక్కడ బతికేవాడు కాదు సక్రమంగా. సరే, లోక శ్రేయస్సు కోసం ఆయన ఏం చేశాడు, ఒక భాగాన్ని ఏనుగులకి ఇచ్చాడు. ఏనుగులకి తరచుగా తలనొప్పి వస్తుంది, అదే కారణం. పిచ్చి పట్టి అప్పుడు ఏం చేస్తుంది, మదం అంటారు, చూసారో లేదో మీరు. అప్పుడప్పుడు ఏనుగులు రెచ్చిపోయి తొండంతో చితక్కొట్టి పారేస్తూ ఉంటాయి, దానికి ఏనుగులకి తలనొప్పి అంటారు, శిరోవేదన. విచిత్రంగా పుడుతుంది అది. ఇలా ఏనుగులలో తరచుగా ఈ శిరోవేదన పెట్టాడు. పాములకి కుబుసం పెట్టాడు. ఈ రుద్రుడి జ్వరం నుంచే పుట్టింది ఆ కుబుసం. అప్పటి నుంచి పాములు త్రాచు పాములు ఉన్నాయే, అప్పుడప్పుడు కుబుసం విడిచిపెడతాయి, పై చర్మం కింద అలా విడిచిపెడతాయి. ఆ విడిచిపెడుతున్నప్పుడు అది పొందుతుంది బాధ. అబ్బా, దానికి ముందు 10-12 రోజుల ముందు ఒళ్ళంతా బాధ పెట్టేస్తుందిట, కళ్ళు కనపడవు. అమావాస్య రాగానే ఆ కుబుసం విడిచిపెట్టగానే మళ్ళీ మంచి హుషారుగా వెళ్ళిపోతుంది అన్నమాట. అలా పాములకి కుబుసం పెట్టాడు. గోవులకి గిట్టల్లో పుళ్ళు నొప్పి పెట్టాడు. అందుకే ఆవులకి ఈ గేదెలకి గిట్టలు చీలి ఉంటాయే, వాటిల్లో తరచుగా పుళ్ళు పడుతూ నొప్పులు పుడుతూ ఉంటాయి. పాపం వాటికి రక్తం కారుతూ ఉంటుంది, మనం చూసుకోకుండా కొట్టేస్తాం, నడిపించేస్తాం ఎడ్లని వాటిని, అప్పుడు ఏడిపించకూడదు వాటిని అన్నారు. అది ఈ జ్వరం వాటిల్లో ఆ గిట్టలలో పుళ్ళు నొప్పి కింద మారింది. జింకలకి ఈ కొమ్ములు ఎక్కువడం వల్ల తమ స్వరూపం తమకు తెలియకుండా పోయింది, ఈ బాధ పెట్టాడు వాటికి. గుర్రాలకి ఈ పార్శ్వ భాగాల్లో ఈ కట్టి పై నుంచి ఇలాగ ఒక పటక వేస్తారు, మీరు ఎప్పుడైనా తోక కింద నుంచి వేస్తారు చూసారో లేదో, ఒక బెల్ట్ లాంటిది, దీంతో ఈ పార్శ్వాలు ఒరుసుకుపోయి నొప్పి పుడుతూ ఉంటాయి. ఈ పార్శ్వ భాగములో యజమానుల యొక్క బెల్ట్ వల్ల, తోలు పటకాల వల్ల నొప్పి వచ్చేలా చేసేట. మీకు ఎప్పుడు గుర్రానికి అదో కర్మయోగమే, చాలా కాలం పాటు గుర్రాలు అలా లాగి దానివల్లే చచ్చిపోతాయి చివరికి కూడా. ఆ పార్శ్వపు నొప్పి మనకు తెలియదు కానీ. ఆ తర్వాత నెమళ్ళకి తరచుగా ఈకలు ఊడిపోతాయి, ఆ నెమలేకలు, ఆ ఈకలు ఊడిపోవడంగా పెట్టాడు. కోకిళ్ళకి కంటి రోగం పెట్టాడు. కోకిలకి సరిగ్గా కన్ను కనపడదు అండి, దిక్కుమలంది. మనకి ఎలా కళ్ళదోడుందో దానికి కళ్ళదోడ అవసరమే. అసలు ఈ కళ్ళదోడ లేకుండా ఈ మధ్యనే వస్తున్నాయి, ఉంటే సుఖం ఉన్నట్టు, అస్తం ఒకటి ఇది రాగా ఓగా ఇది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంచేత భగవంతుడు కోకిలలకు మాత్రమే నేత్ర వ్యాధి పెట్టాడు అనుకున్నాం కానీ కలియుగంలో మనకు కూడా కాస్త కోస్తో పెట్టాడు. మొత్తం మీద ఈ జ్వరం అందులో నేత్ర వ్యాధి అయ్యింది. చిలుకలకి వెక్కిళ్ళు వస్తాయి అప్పుడప్పుడు అంటూ ఉంటుంది, మీరు చూడండి ఎప్పుడన్నా చిలుకలు ఇలా ముక్కెత్తి కదులుతూ ఉంటే ఏంటనుకుంటున్నారు, అది శివజ్వరం, అది వెక్కిళ్ళుగా పుట్టింది. మేకలకి మనోభ్రాంతి, పాపం దానికి తెలియదు, తలకాయ నరకడానికి పట్టుకుపోతున్న తురకాయని చూసి ఓహోహో వీడు నాకేదో అన్నం పెడతాడు అనుకుంటుంది, అది తీసుకెళ్ళి నరికేస్తాడు. ఎవడిని నమ్మాలో ఎవడిని నమ్మకూడదో తెలియని మనోభ్రాంతి దానికి పెట్టేట. మేకలకి, పులులకి ఏం పెట్టాడు, శ్రమ పెట్టేట, బాగా పరిగెత్తి తిని పడుకుని అలిసిపోయి కదలకుండా ఉండిపోతుంది. ఇంకా మానవులకి చావు పుట్టుకల్లో వేడిగా అయ్యింది. అనగా పుట్టినప్పుడు పిల్లవాళ్ళు ఒక రకమైన వేడి ఉంటుంది, మీకు చచ్చే ముందు కూడా ఒక రకమైన జ్వరం వచ్చి తర్వాత వేడి చల్లారిపోతుంది శరీరం. చావుకి ముందు విపరీతమైన జ్వరం వస్తుంది అన్నట్టు, విభ్రమ జ్వరం అంటారు. ఇలా ఇవన్నీ పెట్టి ఈ జ్వరాన్ని పంచిపెట్టాట అన్నిట్లో కాస్త కాస్త. ఆ తర్వాత నుంచి ఆ జ్వరం ఇంతరులో చేరింది. అప్పుడు వారి పతనావస్థకి ఉత్థానానికి మూల కారణమయ్యింది. నీకు చెప్పిన ఈ జ్వర కథని ఎవరైనా మంచం మీద పడి జ్వరంతో బాధపడుతున్నప్పుడు వినిపిస్తే జ్వరం నుంచి ఉపశమనం పొందుతారు. వేసవికాలంలో తీవ్రంగా వడదెబ్బలు తిని చచ్చిపోతున్నాం అనిపించినప్పుడు ఈ కథ గుర్తుకు తెచ్చుకుంటే వడదెబ్బ తగలదట వాళ్ళకి, ఏం బెంగపెట్టుకోక్కర్లేదన్నారు. చూసారు, ఈ కథ చెబుతూ ఉంటే గాలి వచ్చింది. వడదెబ్బ తగ్గడం అంటే ఇదే, దడదెబ్బ తగ్గడం అంటే. పరమేశ్వరుడి కటాక్షాలు ఎలా ఉంటాయి, ఇందాక దాకా చెమట కారిపోయింది, ఒక్కసారి కథ చెబుతూ ఉంటే కొంచెం గాలి, సహజమైన వేడి తగ్గించలేము కానీ తీవ్రత కొంత తగ్గిస్తాడు పరమాత్ముడు అన్నమాట, రక్షిస్తాడనమాట. చాలా సంతోషపడ్డాడు ధర్మరాజు. ఈ జ్వర కథ విన్నాను, పరమపూజ్యుడు సుఖయోగేంద్రుడి జన్మ వృత్తాంతం తెలుసుకోవాలి అన్నాడు. అసలు ఇప్పుడు మనం చదువుతున్న కథలు భాగవతంలో వచ్చిన కథలన్నీ భారతంలోవే, వీటిని వాటిని ఇంకో రకమైన మాధుర్యగుణంలో చెప్పారంతే. భీష్ముడు ధర్మరాజుకి సుఖుడి జన్మ ప్రకారం చెప్పాడు. ఎందుకని అంటే వేదవ్యాసుడికి పెళ్ళి అవ్వలేదు, పెళ్లి కానివాడికి సుఖుడు కొడుకు అంటావు, ఆ కొడుకు కూడా మహానుభావుడు అవధూత యోగి అని మనకి తెలుస్తూనే ఉంది. ఒక యోగికి ఇంత అద్భుతమైన సంతానం ఎలా కలిగింది, ఆ సుఖ జన్మవృత్తాంతం ఏమిటో నాకు తెలుసుకోవాలని ఉందనగానే, అయితే చెబుతున్నా విను, కర్ణాకర్ణిగా నీవు విన్నావు, పూర్తిగా చెబుతున్నాను. పూర్వం మేరు పర్వతం దగ్గరికి వెళ్ళాడు వేదవ్యాసుడు. కేవలం గాలి మాత్రమే భోంచేస్తూ కర్ణికార వనంలో కొండగోగు చెట్ల వనం, కర్ణికారం అంటే కొండగోగు పువ్వులన్నమాట, ఆ వనంలో కఠోర తపస్సు చేశాట. ఆ తపస్సుకి శివుడు ప్రత్యక్షమయ్యాడు. నాయన ఏం కావాలో కోరుకో అంటే, జల్లపవనాంబరవసుధానల్ల సమవీర్యుడగు పుత్రు నాకొసగంగా వలయునడు ఇచ్చి తినని పలికి చనియన మహాకృపమూర్తి నృప. ప్రభు, అగ్ని, ఆకాశం, వాయువు, భూమి, ఈ పంచభూతాలతో కూడిన పృథివ్యాపస్తేజో వాయురాకాశములని పిలువబడే పంచభూతాలతో సమానమైన బలం కలిగిన, మహిమ కలిగిన ఒక కుమారుణ్ణి నాకిమ్మన్నాడు. చిరునవ్వునవి, పంచభూతాలతో సమానుడైన కొడుకంటే కొంతకాలం తర్వాత ఇక నీకు కనబడకుండా పోయే ప్రమాదం ఉంది, జాగ్రత్త సుమ అన్నట్ట. పర్వాలేదు ఇమ్మన్నాడు ఆయన. శివుడు తథాస్తునే అదృశ్యమైపోయాడు. ఇది జరిగిన తర్వాత శివుడు వరమిచ్చాక వేదవ్యాస మహర్షి ఒకరోజున యజ్ఞం చేయడానికి హిమాలయ పర్వత ప్రాంగణంలో అరణి మధిస్తున్నాడు. అరణి అంటే రెండు కర్రలు ఒకదాంట్లో ఒకటిపెట్టి గిర్రును తిప్పుతారు, అందులోంచి అగ్ని పుడుతుంది, ఈ అగ్నితోటి యజ్ఞాలు చేస్తారు. ఈ అరణి మధిస్తూ ఉండగా ఎదురుగుండా ఘురతాచి అని ఒక అప్సరస కనపడిందిట. ఈ అప్సరస చాలా అందంగా ఉంది. వేదవ్యాసుడు ఆవిడ చూచి పొంగిపోయి, అబ్బబ్బబ్బా ఎంత అందంగా ఉందండి, ఏమి అందం, అహా సౌందర్యం అనుకున్నాడు. ఈ ఎదురుగుండా ఉన్న ఋషీశ్వరుడు ఎక్కడ తనని శపిస్తాడో అనుకుని ఆవిడ కూడా కంగారు పడి అతని ఎదురుగుండా ఉన్నది కాస్త హఠాత్తుగా అందమైన చిలక రూపంలో ఎగిరి పారిపోయింది. ఆ చిలక ఎగిరి రూపంలోకి వెళ్ళిపోయినా ఆ సౌందర్యం మీద దృష్టి పెట్టాడు. దాంతో ఈయన అమోఘమైన రేతస్సు ఈ అరణిలో పడిపోయిందిట. ఈ శుక్ల మందులో పడ్డంతో ఈ అరణి తిప్పుతున్న ఆయన పట్టించుకోలేదు. ఆ అరణిలో నుంచి ఆయన రేతస్సు నుంచి ఒక మహాపురుషుడు పుట్టుకొచ్చాడు. ఎగిరిపోతున్న చిలుక మనస్సు, చిలుక రూపం, దాంతోపాటు అంతకుముందున్న ఆవిడ అందం, శివుడు, పంచభూతాలు, ఇవన్నీ మనస్సులో ఉండడం వల్ల చిలుకలాగా తనలాగా అనేక రకాల సౌందర్యాలను నింపుకుని పరమజ్ఞాని, పంచభూతాలతో సమానమైన శక్తి కలిగిన వాడు పుట్టుకొచ్చాడు. అదిగో ఆయనే సుఖయోగీంద్రుడు. ఆయన పుట్టి పుట్టగానే గంగాదేవి అత్యంత భక్తి శ్రద్ధలతో వచ్చి ఆయనకి స్నానం చేయించింది, సుఖుడని పేరు పెట్టింది, మృగపక్షులన్నీ ఆయన్ని సేవించాయి. ఆయన జనక మహారాజు దగ్గర, బృహస్పతి దగ్గర అనేక విద్యలు నేర్చుకున్నాడు. ఇక్కడే జరిగిందో తమాషా ఏమిటంటే, అనేక విద్యలు నేర్చుకుని ఇంటికి రాగానే ఆయన్ని, ఆయన గృహస్థాశ్రమంలో చేరరా అన్నట్ట. నేను గృహస్థాశ్రమానికి వెళ్ళను అన్నాడు ఈయన. నీలాంటి వాళ్ళని చూస్తూనే ఉన్నాం కదా ఎంతోమందిని, ఏముంది పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం, సంపాదించడం, లౌకిక ప్రపంచం నాకు వద్దు, నేను మోక్షానికి పోతానన్నాడు ఆయన. ఈయన వద్దు అంటే వినిపించుకోకుండా బయలుదేరాట. క్రమంగా హిమాలయ పర్వతాల దగ్గరికి వెళ్ళిపోయాడు. ఒంటరిగా వెళ్ళిపోతూ ఉంటే ఈ తండ్రి, ఓహో కుమారా వెళ్ళిపోద్దు, పుత్ర పుత్ర అన్నాడు. ఇదే మనకి భాగవతంలో కూడా, ఎం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహకాతరాజుహావపుత్రేతి తన్మయతయా తరవోభినేదుహు తం సర్వభూత హృదయం మునిమానతోస్మి. అన్నీ విడిచిపెట్టి వైరాగ్యంతో వెళ్ళిపోతుంటే కుమారా కుమారా అని వెంటబడ్డట. ఈయన కొండలోకి వెళ్ళి కొంత దూరం వెళ్ళాక మాయమైపోయాడు. కుమారుడు కనపడక పుత్ర అని అరవగానే ఈ శబ్దానికి ఆయన ఆకాశంలో నుంచి కొండల్లోంచి సమాధానమిచ్చాడు. అప్పుడు ఈయనకి మతిపోయింది. కుమారుడు ఎంత మహిమ కలిగిన వాడో అర్థమైంది. ఓరి బాబోయ్, శివుడి దగ్గర వరం కోరుకున్నప్పుడే శివుడు అన్నాడు, నువ్వు పంచభూతాలతో సమానుడైన వాడు కావాలంటున్నావు, వాడు అందులోకి వెళ్ళిపోతాడని. ఇప్పుడు నా కుమారుడు భూమిలో, ఆకాశంలో, అగ్నిలో, జలంలో, వాయువులో చేరిపోయి ఈ వాయు రూపంలో ఈ ఆకాశం నుంచి, ఈ కొండల్లోంచి సమాధానమిస్తున్నాడు, ఇక వీడు నాకు బయటికి రాడేమో అని ఏడుస్తున్నట్ట. అయినా కొడుకు మీద వ్యామోహంతో ముందుకు వెళ్ళాడు. ఎంత గొప్పవాడు, తండ్రికేమో కొడుకు మీద వ్యామోహం, కొడుక్కి అసలు సంసారంలో ఎవరి మీద వ్యామోహం లేకుండా వైరాగ్యంతో మోక్షం పొందడానికి ఆయన వెళ్ళిపోయాడు. ఒక్కొక్కప్పుడు కన్న తండ్రి కంటే కొడుకు గొప్పవాడవడం అంటే ఇదే. అప్పుడు ఈయన ఇంకా ఏడుస్తూ ఉన్నాడు, ముందు గడుతూనే ఉన్నట్ట. హిమాలయ పర్వతాల్లో అలకనంద మందాకిరి వంటి దివ్య నదులు పాయలై అవన్నీ చివరికి గంగా అనే పేరుతో కలుస్తాయి. ఈ నదులు ఓ చోట కొంచెం అలా కలుస్తున్నాయిట. ఆ కలుస్తున్న చోట ఆడవాళ్ళు అప్సరసలు, అందులోనూ స్వర్గలోకం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళంతా గొడ్డలు లేకుండా స్నానం చేస్తున్నారు, వస్త్రాలు లేకుండా. ఈ వ్యాసుని చూడగానే వాళ్ళు చకచక సిగ్గుపడి బట్టలు కట్టుకున్నారు. ఇంత దుఃఖంలో కూడా వ్యాసుని ఏమన్నాడు తెలుసా, అప్సరసల్లారా మీరు నన్ను అవమానపరుస్తున్నారు, లేకపోతే ఏమిటిది, నా కుమారుడు యువకుడు బట్టలు కూడా లేకుండా దిగంబరుడు సుందరుడు మీ ముందు పెడితే మీరు బట్టలు కట్టుకోలేదు, వెనకే వస్తున్న నన్ను చూచి ముసలాన్ని గెడ్డాలు మీసాలు నిరిచిపోయిన వాడిని చూచి బట్టలు కట్టుకున్నారు ఏమిటంటే, నీ కుమారుడికి స్త్రీ పురుషాది భేదం లేక ప్రతి ప్రాణిని భగవంతుడిగా చూసే గొప్ప వైరాగ్య సంపద కలిగిన జ్ఞానమయ్యా, కానీ నీలో అలా కాదు, ఇంకా స్త్రీలు పురుషులు కొడుకులు కాదు పరాయి వాళ్ళు విరోధులు ఇలాంటి భేదభావాలు ఉన్నాయి, ఈ భేదభావములు ఉండడం వల్ల నిన్ను చూచి సిగ్గుపడ్డం, అంతేకాని అవమానించడం కాదన్నారట. అప్పుడు వ్యాసుడు ఆశ్చర్యపోయి, ఎంత పొరపాటు చేశాను నేను, ఇంతటి కుమారుడిని నేను కోరుకున్నాను, ఈ కుమారుడి కోసం ఏడవడమా, ఇప్పుడు నాకు ఒక సంతోషం ఒక దుఃఖం అనుకున్నట్ట, నాకంటే నా కుమారుడు జ్ఞాని ఇది నాకు ఆనందం, అంత జ్ఞానిని నేను కాలేకపోయాను అని దుఃఖం, అంతటి జ్ఞాని నా కళ్ళకు కనబడడం లేదని మళ్ళీ బాధ, అంతటి కొడుకు లేకపోతే అంత దుఃఖం. అప్పుడు శివుడు వచ్చి, ఇక నీకు కనపడ్డు కానీ నువ్వు తలుచుకున్నప్పుడు నీ పక్కన నీడగా కనబడతాడు, అతన్ని ఛాయాసుకుడు అనుకుంటూ ఆనందించు అన్నట్ట. సరే ఆ మాత్రానికే సంతోషపడ్డాడు. ఈ విధంగా ఆనాడు పరమయోగీంద్రుడైన శుకుడు వేదవ్యాసునికి ఔరసపుత్రుడు, అంటే ఆయన రేతస్సు వల్ల జన్మించాడు కానీ ఆయన కుమారుడు కాదు అనగానే సంతోషపడ్డాడు. వేదవ్యాసుని చరిత్ర ఏమిటి అన్నట్ట. వేదవ్యాసుడు సాక్షాత్తు విష్ణుస్వరూపుడే. ఒకప్పుడు శ్రీమన్నారాయణుడు సృష్టి ఆరంభంలో, ఏది ప్రారంభ సృష్టి కాలంలో, కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉండగా ముందు బ్రహ్మదేవుడు పుట్టాడు. బ్రహ్మదేవుడు సృష్టి చేస్తున్నట్ట. ఆ కాలంలో వేదములు ఇలా మనమనుకున్నట్టుగా లేవు, అసలు ఎలా మొదలెట్టాలో ఎక్కడున్నాయో తెలియదు. అప్పుడు శ్రీమన్నారాయణుడు తన శరీరములో కుడి భాగములో నుంచి ఒక దివ్యశక్తిని బయటికి లాగాడు. ఆ శక్తి అత్యద్భుతంగా ఉంది, నారాయణ స్వరూప. వేదములను భవిష్యత్తులో పుట్టే ప్రజలందరూ చదువుకునేటట్టుగా విభజించు అనగానే ఆ వ్యక్తి పుట్టి అప్పుడే కెవ్వు కెవ్వుమని ఏడవలసిన వాడు కాస్త వేదాలను ఆపోసిన పట్టేసి వేద స్మరణ చేసి వేదమే తన స్వరము నుండి బయటికి తీసుకొచ్చి నాలుగు కింద విభజించాట. సృష్టి ఆరంభకాలంలో పుట్టి పుట్టగానే సాధారణ బాలకులకు మళ్ళీ కెవ్వు కెవ్వుమని ఆడకుండా, కెవ్వు కేక అని దిక్కుమాలిన పాటలు పాడకుండా ఆయన అద్భుతంగా వేదములు విభజించడం వల్ల ఆయన్ని శ్రీ మహావిష్ణువు వేదవ్యాసుడు అన్నాడు. నాయనా, నువ్వు నా కుమారుడివి, ఈ యుగంలో నువ్వు నా పుత్రుడివి, భవిష్యత్తులో వైవస్వతమను కాలంలో వశిష్ఠ మహర్షికి శక్తి అని కొడుకు పుడతాడు, ఆ శక్తికి మరొక కుమారుడు పుడతాడు, వాడు పరాశరుడని పిలువబడతాడు, ఆ పరాశరుడికి నువ్వు కొడుగ్గా పుడుదువుగాక, ఆనాడు ద్వీపంలో పుట్టి కృష్ణద్వైపాయనుడనే పేరు వహించదవుగాక, నువ్వు తలుచుకోగానే నీకు మొత్తం వేదములన్నీ గుర్తుకురాగాక అన్నట. తథాస్తు అన్నాడు. ఆ వేదవ్యాసుడు యుగయుగాలుగా పుడుతూ లోకాలను అనుగ్రహించాడు. ప్రస్తుత కాలంలో ధర్మరాజా, నీవు రోజు పిలుస్తున్న వేదవ్యాసుణ్ణి, తాతాని పిలుస్తున్న పుణ్యాత్ముణ్ణి ఆనాడు శ్రీ మహావిష్ణువే తన కుడి భాగం నుంచి సృష్టించాడు. ఆయన శ్రీ మహావిష్ణు శరీరం నుంచి పుట్టడం వల్ల నారాయణుడు అన్నారు, వ్యాసో నారాయణో హరి అన్నారు. ఆయన ఆజ్ఞ వల్ల ఈ యుగంలో పరాశరపుత్రుడై, వశిష్ఠునికి మునిమనువుడై, శక్తికి మనువుడై, సుకుడికి తండ్రి అయి జన్మించాడు. ఆ పుణ్యాత్ముడే మీ కౌరవ వంశం నాశనం కాకుండా అంబికకి అంబాలికకి తన వల్ల పిల్లల్ని పుట్టించాడు. అంబిక కుమారుడే ధృతరాష్ట్రుడు, అంబాలికాపుత్రుడే పాండురాజు మీ తండ్రి గారు, ఇంకా దాసీపుత్రుడు విదురుణ్ణి కూడా ఆయనే సృష్టించి ఈ వంశాన్ని నిలబెట్టాడు. శ్రీ మహావిష్ణువు ప్రారంభకాలంలోనే కౌరవ పాండవ సమరం వస్తుంది, ఆనాడు వారి కథనంతా లోకంలో అందజెయ్యి, అందరికీ ధర్మాలియ్యి, మళ్లీ వేదములు కొంతకాలం పోయాక కలగాపులగమైపోతాయి, ఈ కలగాపులగమైపోయిన వేదములు అందరూ సక్రమంగా చదువుకునేటట్టు వేదాలు విభజించు అన్నాడు. ఆయనే మీ తాతగారు ఆ వేదవ్యాసుడు. విభజ్య వేదాంశ్చతుర శిష్యాన్ అధ్యాపయత్పుర
వేదములు నాలుగుగా విభజించి శిష్యులకిచ్చాడు. మహాభారత గ్రంథానికి మూలకర్త అయ్యాడు. ఇన్ని ధర్మములు లోకములకు ఇవ్వబోతున్న పుణ్యాత్ముడు ఆయనే. అటువంటి మహానుభావుణ్ణి, పరమ పూజ్యుణ్ణి మీ వంశకర్తగా పొందిన మీరు అదృష్టవంతులు. నాయన, నేనెంత అదృష్టవంతుండో తెలుసా? ఏ వంకతో అయినా తరచుగా వ్యాసుడి దర్శనం చేసుకునేవాణ్ణి, మా వంశానికి మూలకర్త అయినటువంటి వాణ్ణి. ధర్మరాజా, విష్ణుస్వరూపుడైన వ్యాసుడి సాంగత్యం వల్ల, సాక్షాత్ పరమాత్మ అయిన కృష్ణుని చూడడం వల్ల నీకు ఇన్ని నీతులు, ఇన్ని ధర్మాలు తెలుస్తున్నాయి. ఒక సద్గురువు విష్ణుస్వరూపుడు, మరొక బావగారు సాక్షాత్తు విష్ణువే, ఒకడు విష్ణువులోని అంశ, ఒకడు విష్ణువు. ఇంతమందిని పక్కన పెట్టుకున్న పుణ్యాత్ముడికి ఈ ధర్మాలన్నీ తెలియడంలో ఒక పెద్ద ఆశ్చర్యమేమున్నది? శ్రీ మహావిష్ణువే ఈ కృష్ణుడు, ఆ విష్ణువే ఈ వ్యాసుడు. యుగ యుగాలలోనూ జన్మిస్తూ ఉంటారు వీళ్ళు అనగానే ఒక్కసారి పొంగిపోయట. ఏకాంతిక ధర్మం అంటే ఏమిటో తెలుసుకున్నాను. అసలు శ్రీ మహావిష్ణువు ఏ రూపాలతో ఉంటాడు, ఎలా అవతరిస్తాడు ఇది చెప్పమన్నాడు. ఇప్పుడు ఆయన శ్రీ మహావిష్ణువు గురించి తలుచుకోవడంతో శరీరం కొంచెం గగురు పొడిచి అప్పుడు చెప్పాడు ఆయన, నీకు ఒక అద్భుత రహస్యం చెబుతున్నా విను, ఇంకా మీకు తెలియదు. అభిమన్యునికి ఒక కొడుకు పుట్టబోతున్నాడు, ఉత్తరా గర్భం నుంచి బయటకు వస్తున్నాడు. అతనికి పరీక్షిత్ అని పేరు పెడతారు మీరు. ఆ పరీక్షిత్ కృష్ణుడి అనుగ్రహంతో బతుకుతాడు. ఆ పరీక్షిత్కి నలుగురు కొడుకులు పుడతారు. ఆ నలుగురిలో జనమేజయుడని కూడా ఒకడు ఉంటాడు. ఒక రోజున అతడు బ్రహ్మహత్యా పాపం పొందుతాడు. అది ఎలా పొందుతాడో చెబుతాను నేను, అంటే భవిష్యత్ చెబుతున్నాడు. ఇంకా అప్పటికి జనమేజయుడు పుట్టలేదు, కానీ భీష్ముడు చచ్చిపోవడానికి ముందు చెబుతున్నాడు. భారత యుద్ధం అయ్యి ఎంతకాలమైంది, ఇంత చేసి మార్గశిర మాసంలో గీతా జయంతి జరుగుతోంది కదా, రేపు రాబోయే మార్గశిరం డిసెంబర్లో, ఆ మార్గశిర మాసంలో యుద్ధం జరిగింది. తర్వాత పుష్యం మాఘమాసం, అంటే కేవలం 2 నెలల తర్వాత భీష్ముడి ధర్మాలు చెప్పి భీష్మ ఏకాదశి నాడు చచ్చిపోయాడు మాఘమాసంలో. అవునా? 2 నెలలకు అప్పటికింకా పరీక్షిత్తు పుట్టలేదు, కానీ ఎప్పుడో పుట్టబోయే కథ చెప్పేస్తున్నాడు ఆయన. అది కృష్ణుడి అనుగ్రహం అంటే. ముందే చెప్పాడు కృష్ణుడు, నేను ఆవహిస్తున్నాను అని భవిష్యత్తు. ఈ జనమేజయ మహారాజు గారు పరీక్షిత్తు తన తండ్రి చచ్చిపోయాడనే కోపంతో యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞం చేసే ముందు పొరపాటున కూడా ఉత్తరం దిక్కుకేసి యజ్ఞదీక్షలో ఉండగా వెళ్ళవద్దు అని కొందరు హెచ్చరిస్తారు. యజ్ఞం పూర్తయిన తరువాత యజ్ఞదీక్షా కంకణం విడిచిపెట్టకుండా జనమేజయ మహారాజు ఒకనాడు అడవికి వెడతాడు. అంటే ఇదంతా భవిష్యత్తు జరగబోతోందనమాట. అలా వెళ్ళగానే అక్కడ పొరపాటు జరిగిందిట. ఒక అందగత్తె కనపడింది. యజ్ఞదీక్షలలో ఉన్నవాళ్ళు దీక్షా సమయంలో ఈ దీక్షా కంకణం తీయకుండా ఊరు పొలిమేర దాటకూడదు, ఇదొక నియమం. అందుకే దసరాలు పూజలు చేసేటప్పుడు, ఇంకో పూజలు చేసేటప్పుడు ఇలాంటి కాలములలో పొరపాటును కూడా బయటికి వెళ్ళొద్దురా అని ఎందుకు చెబుతారు అంటే ఇదే కారణం. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక నియమం పెట్టుకున్నారు. ఏదో 3 శనివారాలు ప్రదక్షిణ చేస్తా, 9 శనివారాలు శనికి పూజ చేయిస్తాను, లేదా 10 రోజులు ఈ పారాయణ చేస్తాను, ఈ టైంలో బయటికి వెళ్ళకూడదు పొలిమేర దాటి, వెడితే ఈ ప్రభావం పోతుంది. జనమేజయుడు వినకుండా ఉత్తరం దిక్కుకెళ్ళాడు కంకణం విప్పకుండా. అక్కడ జరిగింది ఓ తమాషా. ఓ పరమ సుందరి కనపడింది. ఆ సుందరిని చూడగానే, ఈ దీక్షా కంకణం ఉండగానే, సుందరి నన్ను వరించన్నాడు. నేను ఏం చెబితే అది చేస్తావా, నిన్ను వరిస్తానంటే అలాగే. మనం పెళ్లి చేసుకుని నగరానికి వెడదాం. నగరానికి వెళ్ళగానే మొట్టమొదట ఎవడెదురొస్తే వాడిని చంపేయాలి అన్నది. ఎంత వ్యామోహం అంటే వీడికి, తథాస్తు అన్నట్ట. ఆ సౌందర్యం అంత ఆకట్టేసింది అనమాట. ఒక్కొక్కసారి మహాసౌందర్యం ఎంతటి జ్ఞానినైనా పడగొట్టేస్తుంది అనడానికి ఇదే ఉదాహరణ. తథాస్తు అని పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ గుర్రం ఎక్కించుకుని నగరానికి రాగానే అక్కడ యజ్ఞమునకు కర్తలుగా ఉన్న 4 ఋత్విక్కులు కనబడ్డారు. యజ్ఞానికి కర్తలు వాళ్ళు, ఋత్విక్కులు పైగా. ఇతని చేత మహత్తరమైన యజ్ఞాలు చేయించిన వాళ్ళు, చేయిస్తున్న వాళ్ళు, చేయించబోయేవాళ్ళు. నగరానికి రాగానే ముందు ఎవరు కనబడితే వాళ్ళని చంపేస్తానన్నా, వీళ్ళని చంపేయండి అనగానే ఈయన కత్తి తీసి వెనక ముందు చూడకుండా చంపేశాడు. వెంటనే ఆ స్త్రీ పక్కపక్క నవ్వి, ఒరే నువ్వు పాముల్ని ఎందరినో చంపావు, అందుకే నీ మీద పగ తీర్చుకోవడానికి అందగత్తె రూపంలో వచ్చిన ఒక సర్పసుందరినిరా అని మాయమైపోయిందిట. వీడు ఆశ్చర్యపోయాడు. ఒక కపట నాగ స్త్రీ ఈ సుందరీ రూపంలో వచ్చి నన్నేమో బ్రహ్మహత్య చేయించింది, ఏం చెయ్యాలి? చివరికి ఆ బ్రహ్మహత్యా పాపం చుట్టుకుని పొరపాటు చేశానని ఏడుస్తూ వేదవ్యాసుడి కాళ్ళు పట్టుకున్నాడు. అప్పుడు వేదవ్యాసుడు, జనమేజయ భారతమంతా వింటే నీ సందేహాలన్నీ తీరతాయి, అప్పుడు నీ పాపాలు పోతాయి, అప్పుడు నీకు ఈ బ్రహ్మహత్యా పాపం పోతుంది, ప్రస్తుతం బ్రహ్మహత్యా పాపం నీ శరీరం అంతా మచ్చల రూపంలో పట్టుకుంది. అందుకని ఈ చనవేజేయుడి ఒళ్ళంతా మచ్చలు వచ్చేసేట, కుష్ఠరోగం వాడికి ఇలా తెల్ల మచ్చలు వచ్చినట్టుగా. ఇప్పుడు అర్థమైందా మీకు? ప్రారంభంలో చెప్పలేదు కానీ ఇప్పుడు చెబుతున్నాడు. వైశంపాయనుడి దగ్గర కూర్చుని జనమేజయుడు ఎందుకు భారతం విన్నాడో ఒక మహాప్రయోజనం అంటాడు ప్రారంభంలో. ఇక్కడ మనం తెలుసుకోవాలి అది. వైశంపాయనుండి జనమేజయుడికి అప్పగించాడు వ్యాసుడు. వైశంపాయనుడి ద్వారా జనమేజయుడు ఈ మొత్తం భారతం విన్నాడు. ఆఖరికి వచ్చేసరికి మొత్తం భారతం అంతా విన్నాక నేను, ఎందుకంటే చివరిలో జరగబోయేది మీకు తెలియదు కనుక ఇప్పుడే చెబుతున్నాను, అది ఎవరు పడితే వాళ్ళు చెప్పలేరు. ఎందుకంటే ఈ భారతమే కాక జైమిని భారతం కూడా చదివినవాడు మాత్రమే చెప్పగలడు కనుక. మొత్తం భారత కథ అయిపోయింది. అయిపోయాక మొత్తం మచ్చలన్నీ పోయాయి జనమేజయుడికి, ఇంకా రెండే రెండు మచ్చలు మిగిలాయట. ఇదేమిటయ్యా భారతం అంతా విన్నాక ఈ రెండు మచ్చలు ఉండకూడదు, అన్ని మచ్చలు పోవాలి కదా అన్నాడు వైశంపాయనుడు. అనగానే ఏం చేయనయ్యా నాకు రెండు సందేహాలు మిగిలాయన్నట్ట. ఓహో, భారతం విన్నాక సందేహాలు మిగిలాయి కాబట్టి నీకు ఈ మచ్చలు మిగిలాయి దేహం మీద, ఏమిటా సందేహాలు అన్నాడు ఆయన. అప్పుడు ఆయన చెప్పాడు ఏమని, భీముడు యుద్ధం చేస్తున్నప్పుడు కొన్ని ఏనుగులు గిరగిరగిరగిర తిప్పి పైకి విసిరేశాడన్నావు కదా, ఈ ఏనుగులు పైకెళ్ళి కిందకు వచ్చాయా లేదా ఇది నాకు తెలియటం లేదు, ఏం జరిగింది? భీముడు గిర్రని విసిరాళ్ళాడు పైకి, ఇక మళ్ళీ కిందకు రాలేదు, అవి ఏమయ్యాయి? ఇంకా రెండవది, విష్ణుమూర్తి అనేక రూపములతో తిరుగుతాడు కానీ అవతారాలు ఎత్తడానికి నాలుగు రూపాలు ధరిస్తాడట, వ్యూహ చతుష్టయం అంటారట. ఈ వ్యూహ చతుష్టయం అంటే ఏమిటి? ఈ రెండు సందేహాలు ఉన్నాయి అన్నాడు. అనగానే వైశంపాయనుడు, ఇందులో ఒక సందేహం నేను చెప్పలేను, మా గురువు గారు రావాల్సిందే మళ్ళీ అని జాయి వేదవ్యాసారగానే ఆయన వచ్చాడు. ఏమిటయ్యా ఇతని సందేహం? ఆకాశంలోకి భీముడు తొండం పుచ్చుకుని గిర్రుని విసిరిని ఈ ఏనుగులు ఏమైపోయాయి, పీనుగులైన ఏనుగులు అనగానే, ఓహో నీకు చెప్పాలా అది అని వెంటనే ఒక్క క్షణకాలం అందరూ ముక్కులు మూసుకోండి అన్నాడు. అందరూ గట్టిగా ముక్కు పట్టుకోగానే అన్నాడు. గాలి ఇలా భీభత్సంగా వస్తున్నటువంటి ఆ భీభత్సపు గాలి అంతా ఆగిపోయిందిట, స్తంభించిపోయింది ఎయిర్. అప్పుడు ఆకాశం నుంచి గొట్టలు గొట్టల కింద డామ్ 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 అని 10,000 ఏనుగులు కిందకి రాలే. భీముడు వాయుపుత్రుడు, రివ్వమని విసిరిన ఏనుగులు ఎక్కడికెళ్ళాయంటే, పైన చంద్రుడు ఉన్నాడు కదా, ఆ చంద్రుడికి భూమికి మధ్యలో సమానమైన ఆకర్షణ శక్తి కలిగిన ఒక ప్రదేశం ఉంది, దాన్ని ఇంగ్లీష్లో స్పేస్ షిప్ అంటారు. ర్యాకెట్లా పైకి వెళ్ళగానే ఏం చేస్తారు తెలుసా, అక్కడ ఒక పెద్ద బాంబు లాంటిది పేలుతుంది, ఆ ఫోర్సుకి ఆ స్పేస్ షిప్లో పైకి ఎడుతుంది, అక్కడ బరువు ఉండదు. అందుకే అక్కడ పైకి వెళ్ళడు కిందకి వెళ్ళడు, ఇటు భూమి ఆకర్షణ చంద్రాకర్షణ సమానంగా ఉంటే అక్కడ గిలగిలలాడిపోతాడు పైకి కిందకి వెళ్ళక. అక్కడి నుంచి పైకి వెళ్ళాలంటే చచ్చిపోయి దివ్య శరీరాల్లోనూ యాతనా శరీరంలో ఉన్నవాళ్ళు వెళ్ళాలి, లేదా ఈ ర్యాకెట్లోకి వెళితే అక్కడ ఒక ఫోర్స్ ఉపయోగించాలి. ఇప్పటికి కూడా చంద్రుడి మీదకి వెళ్ళారో లేదో అనుమానం అంటున్నారు అమెరికాలో కూడా. నేను హ్యూజ్టన్లో ఆ టాపిక్ కూడా వచ్చింది, నేను చూశాను హ్యూజ్టన్లో, అది వాళ్ళకు కూడా లోపల కొంచెం అనుమానమే, ఎక్కడికైనా వెళ్ళి చంద్రుడు అంటున్నారేమో అని. ఏమో ఏం జరిగిందో కూడా తెలియదు, ఎవరికేదో పక్కన పెడితే ఈ ఏనుగులు అక్కడికి వెళ్ళి ఇరుక్కుపోయాయట. అటు చంద్రుడి దగ్గరికి వెళ్ళవు, భూమికి రావు, మధ్యలో ఆ ఆకర్షణ శక్తి మధ్యలో ఉండిపోయాయి. ఎంత గొప్ప విషయం! దాన్ని కిందకి రప్పించడానికి అక్కడున్న శక్తి అంతా స్తంభింపజేసి కుంభింపజేసి గాలిని కింద పడగొట్టాడు వ్యాసుడు. ఇప్పుడు అర్థమైందా భీముడి బలం అటువంటిది, అక్కడున్న ఈ ఏనుగులు అందుకే కిందకి రాలేదు అనగానే ఓ సందేహం తీరింది, మచ్చపోయింది. ఇంక రెండవ సందేహం, దాన్ని వైశంపాయన చెప్పమన్నాడు. అప్పుడు వైశంపాయనుడు చెప్పాడు. ఇందులో వైశంపాయనుడే తీర్చినట్టుంది ఈ కథలో ఈ రెండవ సందేహం. అదే వ్యూహ చతుష్టయం, శ్రీ మహావిష్ణువుకి నాలుగు రూపాలున్నాయి. ఆ నాలుగు రూపాల్లో ఒకటి వాసుదేవ, రెండవది ప్రజ్యుమ్న, ఒకటి అనిరుద్ధ, ఒకటి సంకర్షణ. వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ సంకర్షణ అనే నాలుగు రూపములతో ఉంటాడు. గుణరూపకర్మములు లేకుండా అంతటా వ్యాపించేదానికి వాసుదేవ అని పేరు. సంకర్షణుడు అనే పేరుతో 1,000 పడగలతో భూమిని మోస్తూ ఉంటాడు, అది ఆదిశేషుడి రూపం. ఇంకా ప్రజ్యుమ్నుడు అనే రూపం ఈ భూమి మీద అవతరిస్తూ ఉంటుంది, కృష్ణుడిగా, మత్స్యావతారం, కోరమావతారం వంటిది. ఇంకా అనిరుద్ధుడనే రూపంతో ఎవరైనా అడిగితే చతుర్భుజాలతో వరాలిస్తాడు. ఈ నాలుగు రూపములతో విష్ణు ఉన్నాడనగానే చివరి మచ్చ కూడా పోయింది. ఇప్పుడు అర్థమైందా విష్ణుమూర్తికి ఉన్న వ్యూహ చతుష్టయం అంటే ఈ నాలుగు, వాసుదేవ ప్రజ్యుమ్న సంకర్షణ అనిరుద్ధ. ఇందులో వాసుదేవుడు అంటే అర్థం లేదు, కనపడరు, సర్వవ్యాపి, మహా తేజస్వరూపుడు, గుణరూపకర్మాదులు లేనివాడు. ప్రజ్యుమ్నుడే అవతరిస్తూ ఉంటాడు. సంకర్షణుడు 1,000 పడగల మీద ఆదిశేషుడనే పేరుతో భూమ్యాదుల్ని మోస్తూ ఉంటాడు. అనిరుద్ధుడు వరాలిస్తాడు. అని వివరించడంతో ఈ శాంతి పర్వం పూర్తవుతుంది. రేపటి నుంచి మనకి ఆనుశాసనిక పర్వం ఆరంభమవుతుంది. అద్భుతమైన దివ్య కథలు, అందులో కూడా ఎటువంటి మహిమలున్నాయి వాటిని కూడా 3 రోజుల పాటు ముచ్చరించుకుందాం. మాట వరుసకు కూడా గవర్నమెంట్ ఇప్పుడు నాకు లీవ్ ఇవ్వనంటోంది అని చెప్పి డాక్టర్ గారు మాట వరుసకు కూడా మీరు పావు గంట అరగంట కాదు లీవ్ లేకుండా చెప్పండి అన్నారు. ఇది కూడా ఒక వరమే అనుకుందాం మనం, నిర్విఘ్నంగా జరగాలని కోరుకుందాం. ఇవాళ నిర్విఘ్నంగా జరగడానికి భగవంతుని కటాక్షం ఉందని మీకే అర్థమయ్యింది. ఈ గాలి అప్పుడప్పుడు కొంప ముంచుతూ ఉంటుంది, ఇవి పడగొట్టి అవేమీ లేకుండా జరిపించిన పరుడు ఆ పరమాత్ముడు కృష్ణుడు. ఆ కృష్ణుడే ఈ తక్కిన కార్యక్రమమంతా తన భుజస్కంధం మీద వేసుకుని మనల్ని పనిముట్లుగా ఉపయోగించుకుని సంపూర్ణం చేసుకునుగాక అని కోరుకుంటూ మళ్ళీ రేపు కూడా 6:30 కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖిన భవంతు. ఇంకా అనకుండా లేచిపోతారు ఏంటండి బయదారు గొడవ. ఒక చిన్న కోరిక ఒకటి తీర్చండి డాక్టర్ గారు. 3 తారీఖు నాడు కార్యక్రమం ఆపంగానే 6:30 to 8:30 బదులు 6 to 8 ఒక్కరోజు ఇస్తే ఒక్క అరగంట ముందేళ్ళు కొన్ని పనులు చేసుకుంటాం. కనీసం పర్మిషన్ ఇవ్వవలసిందిగా లెటర్ పెట్టుకుంటాను ముందుగానే. వీళ్ళందరూ ఉండగా ఎందుకు చెప్పానంటే రేపు మామూలుగా ఉంటాం 1, 2 3 తారీఖు నాడు మాత్రం షార్ప్గా 6 మొదలు పెట్టుకుందాం. ఆ ఒక్కరోజు మీరు సహకరించవలసిందిగా. అలా సహకరిస్తే మీ ఇంట్లో అనేక ఐశ్వర్యములు మీకు లభిస్తాయని శ్రీకృష్ణుడు దీవిస్తాడని కోరుకుంటున్నాం. కానివ్వండి, మంగళం.